ஓம் நமோ நாராயணாய. நாராயணா நாராயணம், நாராயண நாராயணா நாராயணாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. வாசுதேவா வாசுதேவா வாசுதேவா. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே ஆஞ்சநேய. ஓம் நமோ பகவதே ஆஞ்சநேய. ஓம் நமோ பகவதே ஆஞ்சநேயாய. ஓம் நமோ பகவதே ஆஞ்சநேய. ஓம் கம் கணேஷாய நமஹ. ஓம் ஹம் ஹனுமச்சே நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமனாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. ஓம் சூன்யாதசே நாமானே விஷ்ணு சஹஸ்ரநாமாலோ நாமம். అది చదువు బాగా రావాలనుకున్న వాళ్ళందరూ ఇది బాగా అనుకోవాలి. మనం రాసుకోండి చదువు బాగా పిల్లలు అనుకోవటం. ఓం సు మేధసేయ నమః. ఓం సు మేధసేయ నమః. చదువు బాగా వస్తుంది అనుకుంటా అంటే మంత్రం కింద ఎప్పుడైనా చదువుకుని పిల్లలకు మంచిది, చదువుకోవటం మనకు మంచిది, జ్ఞానం పెరుగుతుంది. ఓం సు మేధసేయ నమః. ఈ విష్ణు సహస్రనామాలు చదువు బాగా రావాలనుకున్న వాళ్ళందరూ ఇది అనుకోవటం మంచిదని వ్యాసుడు చెప్పాడు. ఇది విష్ణు సహస్రనామాల్లో ఒక నామం. ఓం ఓం సు మేధసేయ నమః. ఓం సు మేధసేయ నమః. మేధస్సు మేధస్సును పెంచుతుందంటే ఇది మన తెలివితేటను పెంచుతుంది, మంత్రం వివేకం పెంచుతుంది. ఓం సు మేధసేయ నమః. ఓం సు మేధసేయ. ఇలాగే ఓం ఎక్కడ రాశాను రాయలేదా? ఓం సు మేధస్య అబ్బాయి తప్పు రాశా, అందుకే ఇలా నేను రాసిస్తాను. తప్పు రాశా. ఎవరికైనా కావాలంటే నేను చూసుకుని రాసుకో. నువ్వు తప్పు రాశావు, లేని కలిపేవాది రాశావు, కానీ లేని అన్నీ కలిపేసేవాడి. నేను చూసి రాసుకోమని ఎవరికైనా కావాలి. వాళ్ళు ఎవరంతా వాళ్ళు రాసుకోకుండా తప్పులు రాస్తున్నారు. ఓం సు మేధస్య నమః. ఇది నేను చూసి రాసుకోమన్నారు, తీసేసుకో. ఇప్పుడు రాసుకోకండి, మీటింగ్ అయ్యాక రాసుకో. అంటే ఆ మంత్రం చదివేటప్పుడు అక్షరాలు తప్పులు రాకూడదు. ఈ మూడు కలిపి తలకాయ ఒకటి, గుండె తలకాయ గుండి కంఠం ఈ మూడు కలవాలి. మంత్రం మంత్రం మనం లోపల అనుకున్నప్పుడు ఈ యంత్రం తిరిగినట్టు అనుకోకూడదు. ఒకటి తలకాయ, రెండు హృదయం, మూడు కంఠం. ఈ మూడు ఏకంగా ఉండి అనుకుంటే ఆ మంత్రం మీకు ఫలిస్తుంది. అది ఒకటి తలకాయ, రెండు గుండె, మూడు కాంతం. ఈ మూడు సమానంగా ఉండి అనుకుంటే ఆ మంత్రం మీకు ఫలిస్తుంది. చదువుకునే పిల్లలకు కూడా ఎక్కువ మంచిది. వాళ్ళకి చదువు బాగా వస్తుంది. అంటే జ్ఞాపశక్తి పెరుగుతుంది, తర్వాత ఏమో తెలివి పెరుగుతుంది. అదే ఓం సు మేధసే నమః. ఓం సు మేధసే నమః. తర్వాత రాబోయే ప్రవచనాలు, రాబోయే ప్రవచనాలు ఈ నెల 18వ తేదీ, ఈ నెల 18వ తేదీ కైకులూరు, ఈ నెల 18వ తేదీ కైకులూరు టీటీడి కళ్యాణ మండపం, అంటే తిరుపతి వాళ్ళు కళ్యాణ మండపం, టీటీడి కళ్యాణ మండపం కైకులూరులో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టీటీడి కళ్యాణ మండపం, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కైకులూరులో ఈ నెల 18వ తేదీ. అనుకోకుండా ఇవాళ సూర్యగ్రహణం 18వ తేదీన చంద్రగ్రహణం అనుకోకుండా వచ్చింది. ఇవాళ ఏంటి సూర్యగ్రహణం, 18వ తేదీన చంద్రగ్రహణం, 18వ తేదీనేమో కైకులూరు, 26న ఆక్టివేట్. అక్కడ దత్తాలయం ఉంటుంది, దత్తాత్రేయుడు దేవాలయం ఉంది కైకులు. అది అక్కడ 18వ తేదీ ఆక్టివేట్ ఏమో తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది రాసుకోండి. 18వ తేదీ ఏమో కైకులూరు, 26వ తేదీ ఏమో ఆక్టివేట్. 26 ఆకివీడు, 26 ఆకివీడులో దత్తాలయం, దత్తాత్రేయుడు ఆలయం. 26 ఆకివీడు, 22వ తేదీ వర్షాకు వచ్చి మీటింగ్లు, 22 చింతపర్రు సాయిబాబా మందిరంలో, 22 చింతపర్రు, 22 చింతపర్రు. 18 కైకులూరు, తర్వాత 22 చింతపర్రు, 22 చింతపర్రు, 26 ఆకివీడు. ఈ నెల అయిపోతుంది అంతే. సెప్టెంబర్ అయిపోతుంది. సరే సెప్టెంబర్ ఈ నెల ఆగస్టు నెల అయిపోతుంది. సరే సెప్టెంబర్ 1వ తేదీ ఐభీమారంలో, సెప్టెంబర్ 1వ తేదీ ఐభీమారం, ఐభీమారంలో కంచి అక్కడ సాయిబాబా గుడి ఆవరణం, అక్కడ ఉండి కలిసి ఉన్నాయి పరమాచార్య గుడిని. అది సెప్టెంబర్ 1వ తేదీ భగవాన్ అరుణాచలం వచ్చిన రోజు. సెప్టెంబర్ 1వ తేదీ ఐభీమారం. భక్తులైన మీకు ఈ సమాచారం మీకు అందరికీ తెలియపరచడమని. సెప్టెంబర్ 1వ తేదీ ఐభీమారం. తర్వాత ఇవాళ సూర్యగ్రహణం. సూర్యగ్రహణం అంటే మీటింగ్లకి చెడ్డ ఏమి లేదు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం మీటింగ్లకి చెడ్డ ఏమి లేదు. పైగా గ్రహణాల రోజున మంత్రోపదేశం బాగా ఫలిస్తుందని చెప్తారు. మీరు ఆ గ్రహణం రోజున ఎవరికైనా మీరు మామూలుగా 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చారనుకోండి 100 రూపాయలు ఫలితం వస్తున్నట్టు గ్రహణం రోజు. మీరు 10 రూపాయలు ఎవరికైనా గ్రహణం రోజున ఇస్తే మీరు ఇచ్చింది 10 రూపాయలు దానికి 100 రూపాయలు ఫలితం వస్తున్నట్టు గ్రహణం రోజు. అంచేత ఇవాళ మనకు సంబంధించినంతవరకు అంటే ఒక మామిడి పండు ఎవరికైనా ఇస్తే 100 మామిడి పళ్ళు దానం చేసినంత ఫలితం వస్తుంది గ్రహణం రోజు. అదే ఏదైనా ఒక వస్తువు గ్రహణ రోజున మీరు ఇస్తే అనంతంగా దాని ఫలితం వస్తుందని ఉంది గ్రహణ రోజు. ఈవేళ మనకు సూర్యగ్రహణం ఏంటంటే మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతుంది, 6:15కి అయిపోతుంది. అంటే సూర్యగ్రహణ రోజున మనం సూర్యుని చూడకూడదు ఇలాగ అంతే. సూర్యగ్రహణ రోజున సూర్యుని చూడకూడదు. 6:15 తర్వాత మీరు స్నానాలు చేయొచ్చు. అదే ఆ సాంప్రదాయం ఆచారం ఉన్నాళ్ళు. ఇప్పుడు 4 గంటలకు పడుతుంది సూర్యగ్రహణం. 6:15 తర్వాత 6:15కి గ్రహణం అయిపోతుంది. 6:15 తర్వాత మీరు స్నానాలు చేయొచ్చు. ఇవాళ సూర్యగ్రహణం నెక్స్ట్ అంటే సైన్స్ ప్రకారం గ్రహణం గురించి కూడా చెప్తారు. చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి ఏం చేస్తుందంటే సూర్యుడు చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. గ్రహాల్లో అన్ని గ్రహాల కంటే సూర్యగ్రహణం చాలా పెద్దది. మొత్తం సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడ. మొత్తం సృష్టి అంతా కూడా సూర్యుడు. సూర్యుడు లేకపోతే ఏముంది? సూర్యుడు లేకపోతే ఏముంది? మొత్తం అన్ని గ్రహాల్లో కూడా భూమి కూడా గ్రహం. అన్ని గ్రహాల కంటే సూర్యగ్రహణం చాలా పెద్దది. భూమి కూడా గ్రహం. అలాగే చంద్రుడేమో ఈ సైన్స్ చెప్తున్నాను. తర్వాత ఈ నవగ్రహాలు వీళ్ళిద్దరూ వస్తారు. అది సూర్యుడేమో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటే, భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే, ఈ సూర్యుడికి చంద్రుడు అడ్డొచ్చినప్పుడు ఇవి వస్తున్నాయి సూర్యగ్రహణం. ఇవన్నీ వస్తాయని ఇది సైన్స్ చెబుతుంది. ఆడి పద్ధతి ప్రకారం సైన్స్ చెబుతుంది. సరే అటు వచ్చింది మన పురాణాలు ఏం చెబుతాయంటే గ్రహణం రోజున అమృతం వీళ్ళిద్దరూ కలిసి సాధించారు. ఎవరిద్దరు? రాక్షసులు దేవతలకు కలిసి అంతకుముందు వాళ్ళకి పేచీలు ఉన్న అమృతం సాధించినప్పుడు ఇద్దరు కలిపి సాధించారు. అంటే సముద్రాన్ని మదిస్తే అమృతం వచ్చు. అమృతం తాగిన వాడికి మృత్యు ఉండదు. అమృతం తాగిన వాడికి మృత్యు ఉండదు, ఇంకా మరణం ఉండదు. సరే అప్పుడే లక్ష్మీదేవి అమృతాన్ని మదించిన, అమృతం కోసం మదించినప్పుడే లక్ష్మీదేవి కూడా ఉద్భవించారు. ఎవరు? మన ఆరాధించే లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి ఉద్భవించారు. ఇది అమృతం వచ్చాక ఇద్దరికి పేచీలు పడ్డారు. ఇది మేము ముందు తాగుతామంటే మేము ముందు తాగుతాం. ఎవరు? దేవతలు, రాక్షసులు. అసలు సహజంగా శత్రువులు ఆ పాయింట్లో రాజీ పడ్డారు. ఇద్దరు అమృతం కలిసి ఆనందని ఆ శత్రుత్వం మళ్ళీ వచ్చి అమృతం కలిసినప్పుడు శత్రు ఇదే కలిసి వచ్చేప్పుడు కొంతమంది స్నేహితులు కూడా ఏదైనా కలిసి వచ్చినప్పుడు విరోధులు అయిపోతారు. అమృతం వచ్చినప్పుడు మేము ముందు తాగుతాం అంటే అది ఆవిడ విష్ణు ఏం చేశాడంటే ఎవరు మహావిష్ణు జగన్మోహిని రూపంలో వచ్చి బహు సుందర రూపంలో వచ్చాడు. ఈ అమృతం గొడవ వేసి ఆవిడ అంగ చూస్తున్నారు. అంత అందంగా వచ్చాడు. ఎవరు? విష్ణు మాయ. ఎవరిని ఎలా మాయ చేయలే చేసేస్తాడు. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి నవ్వుతా అన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆడవాళ్ళకి బానిసలు అయిపోతున్నారు. కొమ్ములు తిరిగిన వాళ్ళు, మేము పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఇదంతా స్త్రీలకి బానిసలు అయిపోతున్నారు. వాళ్ళు ఈదిలో మామూలుగా పెద్ద మనుషులకని తిరుగుతారు, ఆ స్త్రీలకు బానిసలు అయిపోతారు. ఇదంతా మాయ అన్నాడు రామకృష్ణ. మాయ అంటే ఎక్కడో లేదు. ఇదే కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ ఆ స్త్రీలకు బానిసలు అయిపోతారు. ఈ మాయ కాకపోతే ఏంటి? మామూలు జనం వదిలేని పెద్ద పెద్ద మేధావులు కూడా స్త్రీల దగ్గర మాయపడిపోతున్నారు. అంటే లోకు అయిపోతున్నారు. ఆ స్త్రీల ముందు పతనం అయిపోతున్నారు. మా మాటే పైన ఉండాలి స్త్రీలు అనుకుంటే వీళ్ళు ఓకెడుతున్నారు. ఎవరు ఇప్పుడు పురుషులు ఓకెడుతున్నారు. మాయ అంటే ఎక్కడ అంటే మాయలు మామూలు మాటలు వదిలేదు. పురుషులు చాలామంది స్త్రీలకు బానిసలుగా బతుకుతున్నారు. ఈ ఎవరు రామకృష్ణ పరమని చెప్పాడు. ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమని చెప్పాడు. తర్వాత ఎవరైనా ఎవరైనా ఎండీలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమన్నా పోస్ట్ ఖాళీగా ఉందంటే నాకు ఖాళీగా నాకు ఉద్యోగం ఇవ్వటం లేదని రామకృష్ణ పరమహంస గారికి ఎవరైనా చెప్పు వచ్చి పిల్లలు ఏమంటే అక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందని ఎండీ గారికి మేము బిఏ చదువుకున్నాం ఉద్యోగం దొరకటం లేదని గురువు గారు అని రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే మీ ఎండీ గారు ఇంటికెళ్ళి అమ్మగారిని పట్టుకొని నీకు ఉద్యోగం ఇచ్చేస్తుందని చెప్తారు. మీ ఎండీ గారు ఇంటికెళ్ళి అమ్మగారు ఉంటారు కదా, అమ్మగారిని పట్టుకో, అమ్మగారిని పట్టుకుంటే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, అలా తయారయ్యారు పురుషులు ఏం చేస్తూ ఉన్నాడు. అది ఇప్పుడు ఏదో సందర్భంలో చెప్తున్నారు. ఆ మోహిని అది స్త్రీ రూపంలో వచ్చాడు. ఎవరు? ఆ మహావిష్ణువు స్త్రీ రూపం. ఆడికి ఎలా మాయతేదో తెలుసు. వాడు ఆమెను మోహించడానికి దేవతలు మాయ అమృతాన్ని మర్చిపోయి అమృతం అంటే చాలా గొప్ప వస్తువు. మరణం లేని స్థితిని తీసుకో అటువంటి స్థితిని మర్చిపోయి నన్ను ప్రేమించి నాన్ను ప్రేమించని దేవతలు రాక్షసులు ఆవిడ కూడా పడ్డారు. ఇది మహామాయ. అమృతాన్ని మర్చిపోయి ఎవరో ఆడదాన్ని కూడా పట్టుకుంటాడు. ఈ మాయ, ఇది మాయ ఎక్కడ ఉందని చెప్పాడు. ఆ మాయ చేయడం ఎలా విష్ణువు తెలుసు. అప్పుడు ఎవరన్నాడంటే మీరు అందరూ వచ్చి నా మీద పడిపోతే ఏం చేస్తారంటే జగన్మోహన్ వాడు విష్ణువు ఊరికి అమ్మాయి రూపంలో ఉన్నాడు. అందరూ మీకు ముందు నన్ను తర్వాత నేను మీరు నన్ను మోహించిన విషయం తర్వాత చూద్దాం. మీరు అసలు పేచీలు అమృతం గురించి కదా, ముందు రాక్షసుల పక్కన దేవతల పక్కన కూర్చోండి, నేను ఇద్దరికి అమృతం పంచిపెడతాను, పంచిపెట్టాక అప్పుడు నన్ను మోహిందరు కానీ అప్పుడు చూసుకుందాం అన్నాడు. ఆడు మాయాడు. ఇటువంటి మాయను శివుడు చేయలేడు కానీ విష్ణువు చేయగలడు. శివుడు ఎవరికి అబల సంతోషం మనిషి. ఆయన స్తోత్రం చేసి చాలు, ఆయన స్తోత్రం చేస్తే నీకు మామూలుగా 100 రూపాయలు ఇచ్చేది 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. స్తోత్రప్రియాడు. అదే విష్ణువు మాయ అంటారు. మాయ దగ్గరికి వచ్చాడు అంతే మాయ అంతా విష్ణువుదే అంటారు. అంటే జగత్తంతా వ్యాపించున్నవాడు విష్ణువు. అందుచేత వీడు వరుసగా కూర్చోండవయ్యా, మీరు అమృతం వదిలేసి నా మీద పడి నన్ను మోహిస్తున్నారని తర్వాత చూసుకుందా ఈ మోహం కూడా. అసలు మనకు పుస్తకాలు చదివినా, ఏదైనా భగవద్గీత చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఆ ఉన్నది ఉన్నట్టుగా మనకు అర్థం కాకపోవడానికి కారణం మోహమే. కారణం ఇద్దరు ఈ పక్కనే ఇవాళ సూర్యగ్రహణం మూలని చెప్తాను. ఈ పక్కన ఆ పక్కన కూర్చోమన్నాడు. వీడు ఏం చేశాడంటే దేవతలు మంచివాళ్ళే, ఈ రాక్షసు దుర్మార్గులు, వాళ్ళు కూడా అమృతం తాగేస్తే వాళ్ళు కూడా ఇంక చిరకాలం ఉంటారు. ఇది లోకానికి ప్రమాదం. విష్ణు ఎక్కడైనా అబద్ధం చెప్పినా సొంత ప్రయోజనం లేదు, లోకం కోసం. అది ధర్మరాజ్ చేత అబద్ధం చెప్పించాడు కృష్ణుడు. అది లోకం కోసమే కానీ వాళ్ళు స్వప్రయోజనం లేదు. అంటే కృష్ణుడి దగ్గర ఆ సమయస్ఫూర్తి ఉండదు. కృష్ణుడు అంటే మహావిష్ణువే. మహావిష్ణువే శరీరం ధరించి వచ్చాడు. ఎలా వచ్చాడు? మాయను స్వాధీనం చేసుకుని వచ్చాడు. మనమేమో మాయ స్వాధీనంలో ఉన్నాం. ఆ మహావిష్ణువు మాయను తన చేతిలో పెట్టుకుని ఓ రూపం ధరించి వచ్చాడు. సరే, ముందు మీరు పేచీలు పడకండి. అందరికీ ఒకసారి ఎలా వడ్డిస్తాను? ఏది ఏది అందరికీ ఒకసారి నేను ఎలా వడ్డిస్తాను? అమృతం ముందు దేవతలకు అయిపోయిందని రాక్షసులకు వడ్డిస్తా అన్నాడు. ఇది మాయ. అంటే మొత్తం తన మోహ దేవతలు పోసేసి రాక్షసులు లేదని చెబుదాం. సరే, వీళ్ళు ఈ జగన్మోహిని స్త్రీ రూపంలో ఉన్నారు కదా, ఇంకా అది ఎలా చెబుతా అలా అంటున్నారు. ఇది మాయ అన్నాడు. అమృతం కూడా మర్చిపోయారు. అమృతం ఎక్కువ, ఈ అమ్మాయి కూడా ఎక్కువ. ఇంగ్లాండ్లో పూర్వం రాజు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఫ్రాన్స్ అమ్మాయిని. అమ్మాయి ఫ్రాన్స్ అమ్మాయి, వీడు ఇంగ్లాండ్ రాజు. అంటే ఎప్పుడో 70 ఏళ్ల కిందట 100 ఏళ్ల కిందట రాజు ప్రేమిస్తే అప్పుడు ఏమన్నారంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏమందంటే, నా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చేసుకో, మా యాక్ట్ ప్రకారం ఇండియాలోని అమ్మాయినే చేసుకో, అదే ఇంగ్లాండ్లో ఉన్న అమ్మాయినే చేసుకో, నీ ఇష్టమైన అమ్మాయిని చేసుకో, ఫ్రాన్స్ దేశం ఇతర దేశాల అమ్మాయిని నువ్వు చేసుకోకూడదు. ఒకవేళ నువ్వు బలవంతాన్ని చేసుకుంటానంటే నీ రాజరకం తీసేస్తాం. నువ్వు ఇష్టమైతే చేసుకుని నీ రాజరకం ఉంచాం, నీ తర్వాత వాళ్ళకి ఇస్తాం రాజు. అంటే అది ఏమన్నాడంటే, సరే ఇప్పుడు ఆ ఫ్రాన్స్ అమ్మాయిని నేను చేసుకోవడం, మనం మామీ రాజ్యం వదిలేస్తాను. రాజ్యం వదిలేసి ఆ ఫ్రాన్స్ అమ్మాయిని చేసుకున్నాడు రాజు. ఆడు రాజ్యం అంటే ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని వదిలేసాడు. అంటే ఆ దేశంలో ఉండొచ్చు, వాడు రాజే చేయరాదు. ఈ చరిత్ర ఇది 100 ఏళ్ల కింద జరిగింది. ఏవాక ఫ్రాన్స్ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక ఇంగ్లాండ్ లాంటి పెద్ద రాజ్యాన్ని వదిలేశాడు. అది ఆడకోట మనం ఇంకో వారసుడికి చూసి ఇచ్చారు. ఎందుకు విషయం చేస్తే ముందు దేవతలకు పోషించారు. ఇవాళ ఊరికే మీ కాలక్షేపంగా చెప్పటం లేదు, సూర్యగ్రహణం అని చెబుతున్నాను. ఇది మన పురాణాల్లో చెప్పిన కథగా ఇది సైన్స్ చెప్పింది ముందు చెప్పాను కదా. ఈ పురాణాల్లో చెప్పింది ఏంటంటే దేవతలకు ముందు పోషించాడు. పోషేస్తాడు రాహు అని రాక్షసుల్లో రాహు ఒకడున్నాడు, ఆడు తెలివైనడు. ఆడు ఇలా మిమ్మల్ని చూస్తే కనిపెట్టేస్తాడు. మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మీ ముఖం చూసి కనిపెట్టేస్తాడు. ఏంటి వీడు ముందు అటు అటు ఆ పక్కన ఒకడికి ఈ పక్కన ఒకడికి పోసుకుని వెళ్ళాలని మొత్తం దేవతలకు పోసేస్తాడు. ఒకవాడికి మంచి బుద్ధి ఉన్నా, ఈ అమ్మాయికి మంచి బుద్ధి ఉన్నా, మన దగ్గరికి వచ్చేవాడికి అయిపోతున్నామో, అయిపోతే లేదంటే మనం ఏం చేయగలం అని ఏం చేశాడు తెలియనివాడు. ఆడు ఏం చేశాడు, ఎవరికి కనపడకుండా గబగబ వచ్చేసి సూర్యుడు చంద్రుడు దేవతలు కదా ఆ ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. అంటే దేవతల కింద ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. ఇది అమ్మాయి చూడలేదు. ఆడు వరుసగా పోసుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఇద్దరి మధ్యలో కూర్చుంటే వరుస సూర్యుడికి చంద్రుడికి పోసినప్పుడు వడ్డను బంతి వడ్డను కదది ఆడుకోని పోసేసాడు. ఎవరికి? కేతువుకి. ఆడి పేరు కేతువు, రాక్షసుడే. పోసి ఇంక ఎదరికి వెళ్ళాడు. ఎదరికి వెళ్ళినప్పటికీ విష్ణు వంక చూసి ఇలా సూర్యుడు చంద్రుడు కలిపి విష్ణు వంక చూస్తాడు. ఇలా చూపిస్తారు, వీడు మావోడు కాదు, ఆ బంతిలోంచి ఈ బంతిలో వచ్చి కూర్చున్నాడు. ఇంకా అర్థం వచ్చిందా? వీడు మావోడు కాదు, ఆ బంతిలోంచి ఈ బంతిలోకి వచ్చి కూర్చున్నాడని సూర్యుడు చంద్రుడు అలా విష్ణు జగన్ ఆడికి విష్ణు అని తెలియదు, అమ్మాయి అనుకుంటున్నారు ఆడ. ఇలా చూపి వీడు వచ్చి కూర్చున్నాడు, ఆ బంతిలోంచి ఈ బంతిలోకి వచ్చి కూర్చున్నాడు. అయితే అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ స్త్రీ రూపంలో ఉన్న విష్ణువాడు అది అప్పుడే ఇది లోపలికి వెళ్తుంది. ఎవడికి? ఆ రాహుకి. అది చక్రం విడిచిపెట్టాడు. చక్రం విడిచిపెట్టేటప్పటికి ఈ తల నరకేశాడు. చక్రం విడిచిపెట్టి ఈ తల ఇడిపోయింది, మొండు ఉండిపోయింది, మొండము తల ఇడిపోయింది. అయితే అప్పటికే ఈ మొండుని దాటి తల కంఠం దాటి లోపలికి వెళ్ళిపోయింది. అది నీకు అర్థమవుతుందా? మొత్తం తల నరకేస్తే తల ఉడిపోయింది, మొండు రెండు ముక్కలు అయిపోయినా. ఎందుకీ ఆ కథ అటించండి, మొత్తం వీడి తల నరికేస్తే ఆ మొండి ఏమో కేతువు కదా, ఆడి కేతువు, ఆ తల ఏమో ఆ రాహువు, ఆ తల ఏమో కేతువు కింద తయారు రాహుకేతువుడు. అని ఈ రాహుకేతువులు దోషం ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరికీ ఇల్లు లేవు, కొంపలు లేవు వాళ్ళిద్దరికి. సూర్యుడికి చంద్రుడికి బుధుడికి శుక్రుడికి శనికి అందరికి కొంపలు ఉన్నాయి. మొత్తం 9 గ్రహాలు, 9 గ్రహాలు వీళ్ళిద్దరు వస్తారు. ఎవరిద్దరు? ఈ రాహువు కేతువుని. అంటే రాహులే రాహు కేతు అయ్యే ఇద్దరు అయ్యారు. అదే కొంపలు, ఈ 7 కొంపల్లోని ఈ 9 గ్రహాలు వాళ్ళిద్దరు గ్రహాలు అయ్యారు. సూర్యుడు చంద్రుడు నక్ష ఇది లోపలికి వెళ్ళిపోయింది కదా వాళ్ళకి. అయితే 9 గ్రహాల లిస్టులో చేరిపోయారు. చేరిపోతే అంటే దేవతల లిస్టులో చేరి అయితే కొంపలు లేవు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు కొంప ఖాళీగా ఉంటే వాడు ఏడు కూర్చుంటారు. ఒకసారి సంవత్సరం ఉండిపోతారు. ఒకసారి వాళ్ళ ఇష్టం మనం చెప్పలేము. 4 నెలలు ఉంటే 4 నెలలు, 6 నెలలు, ఒకసారి 2 ఏళ్ళు కూడా మీ కొంపలు ఉండిపోతారు. అంటే వాడు ఆదివారం సోమవారం మంగళవారం మొదలవారం ఈ బుధుడు ఇవన్నీ ఉంటారు కదా, బృహస్పతి బృహస్పతి లక్ష్మీపతి దేవతలు, వాళ్ళకి ఇద్దరు కొంపలు లేని వారని ఏదో కొంపలకు వచ్చి సంవత్సరం 6 నెలలు ఎప్పుడూ ఉండరు. సంవత్సరం 6 నెలలు 2 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు చేస్తే ఉపకారం చేస్తారు, లేదా అపకారం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పలేము. వాళ్ళు చెప్పల చెప్తాం మనుషులు రోజుకో రకంగా ఉంటారు. అసలు సహజంగా రాక్షస కదా ఇద్దరు, ఒకడే ఇద్దరు అయ్యాడు, ఒకడు తోడు ఇంకోటి వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తే చాలా మంది చెడ్డవాళ్ళు, చెడ్డ అసలు మొత్తానికి చెడ్డవాళ్ళు కాదు. మీరు చేస్తే మంచి చేస్తారు, మీరు లేదా చెడ్డ చేసి మీ కొంపలకు వచ్చి చెడ్డ చేసేసిపోతారు. ఈ రాహుకేతుడి పూజలు కాళహస్తిలో చేయించుకుంటారు. అంటే కాళహస్తిలో రాహుకేతుడి పూజ చేసుకుంటే ఈ 7 ఇంట్లో ఎవరింట్లో కూర్చున్నా అపకారం చేయలేదు నాకు నమ్మకం. అంచేది రాహుకేతులు స్థలం అంటారు. ఏది కాళహస్తిలో ఇడు ఈ రాహుకేతు ఇలా ఉంటారు. అంచేది వాళ్ళు 9 గ్రహాల్లో చేరారు. వాళ్ళు 9 గ్రహాల్లో చేరారు. అప్పుడు ఏమైంది? అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం మన పురాణాల ప్రకారం వచ్చిందంటే ఈడు జగన్మోహన్ అంక చూసి సూర్యుడు చంద్రుడు ఏం చేశారంటే ఇలా అన్నారు. అంక చూపించారు ఈ రాక్షసుడు వచ్చి మా మధ్యలో కూర్చున్నారు. వీళ్ళు చూపించడం, వీళ్ళు రాక్షసులను చూపించడం, ఈ రాహుకు చూశాడు చంద్రుడు, చంద్రుడు మనం చూపించాలి. కోపం తల నరికేసినాడు, కోపం పోలేదు. తల నరికేసినాడికి రాహుకి తాగేశాడు, అంతకుండా తాగేసాడు కదా వాడు, తర్వాత ఆడి కోపం పోలేదు. అప్పుడు ఈ నాకిద్దరే అపకారం చేశారు. వీళ్ళిద్దరు ఎవరిద్దరు కదా, సూర్యుడు చంద్రుని సంవత్సరాలు బహుసార్లు రెండుసార్లు నేను పట్టేస్తాను. గ్రహణం అంటే పట్టుకోవటం, గ్రహణం అంటే ఏంటి పట్టుకోవటం, సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కోపం, ఆడక కోపం పోలేదు ఎవడకి, ఆ రాహుకి పోలేదు. అయితే ఆ సంవత్సరానికి ఒకసారి ఆడి వాళ్ళకి జగన్మోహన్కి వీడు దొంగోడి మా పక్కన వచ్చి కూర్చున్నాడని చూపించినాడు ఎవడు అంటే ఈ సూర్యుడు చంద్రుడు అంటే సూర్యుని సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చంద్రుడిని వీళ్ళిద్దరిని గ్రహణం అంటే పట్టుకోవటం అంటే వాళ్ళిద్దరిని పట్టేసుకుని ఆ కాంతి మన దగ్గరికి రాకుండా చేస్తారు అది వాళ్ళు కాని అంటే అది కోపం చల్లలేదు. సంవత్సరాన్ని పట్టుకుంటాడు ఒకసారి రెండుసార్లు పట్టుకోవచ్చు. అలాగే చంద్రుడిని ఇప్పుడు ఇవాళ సూర్యుని పట్టుకుంటున్నాడు, రేపు 18 తారీఖున చంద్రుడిని పట్టుకుంటాడు. ఆ చంద్రుడిని పట్టుకున్నప్పుడు మనం అందరం టైటిల్ ఊళ్ళో ఉంటాం. ఇవాళ సూర్యుని పట్టుకుంటున్నాడు, మళ్ళీ 18 తేదీని చంద్రుడిని పట్టుకుంటున్నాడు. అలాగే ఆ పట్టుకున్నప్పుడే మన పురాణ ప్రకారం ఎప్పుడైతే పట్టుకుంటాడు కదా, ఆ సూర్యుని పట్టుకుంటే సూర్యగ్రహణం, చంద్రుడిని పట్టుకుంటే చంద్రుడు, రోజు పట్టుకోడు, సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు పట్టుకుంటాడు. అది ఆ సూర్యుని పట్టుకున్న గ్రహణం అంటే పట్టుకోవటం, ఆయన పట్టుకుంటాడు. ఎవరిని సూర్యుని పట్టుకుంటాడు, ఒకసారి చంద్రుడిని పట్టుకుంటాడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కానీ జరగవు ఇక. ఆ పట్టుకోవడానికి గ్రహణం అంటారు. అప్పుడు సూర్యుడి యొక్క కాంతి తగ్గిపోతుంది, చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోతుంది. ఇది సూర్యగ్రహణం. అంటే రాహు వెళ్ళి సూర్యుని పట్టుకుంటే సూర్యగ్రహణం, చంద్రుని వెళ్ళి పట్టుకుంటే ఆ చంద్రగ్రహణం వస్తాయి. ఇది పురాణాలు చెప్పి సైన్స్ చెప్పింది, ఇందాక చెప్పాను మీకు, ఇది పురాణాలు చెప్పిన కదా అది. అయితే ఇది మన నవగ్రహాల పూజలు వీళ్ళిద్దరు వస్తారు. ఎవరిద్దరు వస్తారు, ఇప్పుడు సూర్యుడు చంద్రుడిని ఎలాగ ఆరాధిస్తున్నామో వీళ్ళిద్దరిని ఆరాధించవలసి వస్తాను. ఆ రాక్షసులు అడిగారు, ఆయన మనం ఏం చేస్తామంటే కడుపు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తాం, లేకపోతే మళ్ళీ పట్టుకుంటారు. అది సూర్యుని చంద్రుడిని పట్టుకున్నారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సూర్యుడి చంద్రుడి అంతర వాళ్ళని పట్టుకుంటారు. మన జీవకోటి మన అంతర వాళ్ళం అంచేత మళ్ళీ పట్టుకుంటారు. మనం పట్టుకోకు బాబు, మమ్మల్ని మమ్మల్ని ఏదైనా ఒకవేళ పట్టుకున్నంత ఎక్కువ మరీ తీవ్రంగా ఉండకు, చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉండవు. ఆడికి లెక్కేసి సూర్యుని చంద్రుని పట్టుకున్నాడు, మనం లెక్కేసి మనం మామూలు జీవకోటి మనం అంచేత వాడు ఆడికి పూజలు చేయించుకుని కొంతమంది రాహుకేతుడు పూజలు చేయించుకుని ఒకవేళ నువ్వు మా ఇంటికి వచ్చి మకాం వేసినా ఆడు ఉంటాడు, తొందరగా వెళ్ళాడు. ఉంటే 6 నెలలు ఉంటాడు, సంవత్సరం ఉంటాడు, సంవత్సరంన్నర ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు, వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బుద్ధి ఆ టైంకి మనసు బాగుంది అనుకోండి, ఆ మూల సంఖ్యలు అండి, వాళ్ళిద్దరు మూల సంఖ్యలు అంటాడు. వాళ్ళు మనసు బాగుంది అనుకోండి ఉపకారం చేసి వెళ్ళిపోతారు ఆ టైంలో. ఒకవేళ వాళ్ళు కోపంగా ఉన్నారనుకోండి అపకారం చేసి ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు ఊరికే వాటికి వెళ్ళరు, వాళ్ళు పంపి మన పంపి ఇడిచిపెట్టి బయటికి వెళ్ళరు. ఊరికే చేస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు, లేకపోతే అపకారం చేసి వెళ్ళిపోతారు. అంచేత నువ్వు ఒకవేళ మాకు ఉపకారం చేస్తే సరే సరే, ఒకవేళ నువ్వు అపకారం చేసే ఉద్దేశం ఉంటే ఆయన స్తోత్రం చేసి వాళ్ళకి పూజలు చేసి దేవతలకు పూజ మన రాముడికి కృష్ణుడికి ఎలా పూజలు చేస్తున్నామో అలాగ వాళ్ళిద్దరికి పూజలు చేసి కొంచెం శాంతంగా ఉండి మరీ ఎక్కువ అపకారం చేసేయకండి మీరు అని వాళ్ళని పట్టుకొని పూజ చేయటం జపం చేయటం రాహుకేతుడు జపం అంటారు వీళ్ళకి. అంచేత వాళ్ళు రాక్షసులైనా వాళ్ళని జపించవలసి వస్తుంది. ఏం చేస్తాం మరి, వాళ్ళు వెళ్ళిపోరు. ఒకసారి 4 నెలలు ఉంటారు, ఒకసారి 6 నెలలు, 2 దేశాలు 2 సంవత్సరాలు మీ ఇంట్లో చెడిపోమని వెళ్ళిపోరు, మకాల కింద వెళ్ళిపోతారు. ఒకసారి 1 నెల 2 నెలలు వెళ్ళిపోతే వాళ్ళు ఇష్టం చెప్పరు. ఆ కేతు ఉన్నాడు, ఒక కేతు ఒకసారి మీకు ఉపకారం చేయాలనుకున్నాడు, నీ ఇంటికి వచ్చాడు అనుకోండి, నువ్వు ఉపకారం చేయాలంటే గొప్ప వైరాగ్యం ఇచ్చేస్తాడు. వాళ్ళ దగ్గర మంచి ఉంది చెడ్డ ఉంది, రెండు ఉన్నాయి, మంచి చేస్తారు చెడ్డ చేస్తారు, గొప్ప వైరాగ్యం ఇచ్చి వెళ్ళిపోతాడు కేతు. ఇది సూర్యగ్రహణం కదా. ఈ సూర్యగ్రహణం రాహు సూర్యుడిని పట్టుకుంటే సూర్యగ్రహణం, చంద్రుడిని పట్టుకుంటే చంద్రుని పట్టుకో. అది తర్వాత ఇంకోటి చెప్తున్నాం. వచ్చి ఆదివారం ఇదివరకు 5 నిమిషాలు మన హైదరాబాద్ కార్యక్రమం గురిపోవడమే, ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు టీవీ వాళ్ళు చూపించారు, కొంతమంది ఈటీవీ వాళ్ళు చూపించారు. ఇప్పుడు మన సంస్కృతి ఛానల్ వాళ్ళు మన ఫోన్ చేశారు హైదరాబాద్ ఫోన్ చేసి సత్యసాయిబాబా నిగమామం ఆ నిగమంలో మీరు చేసిన కార్యక్రమం 2 గంటలు ఇదివరకు 10 నిమిషాలు 5 నిమిషాలు చేయటందుకని ఆఫ్ చేసి కూర్చున్నాం. ఆ 2 గంటలసేపు మీరందరూ భోజనాలు చేయటం, నేనేదో 4 మాటలు మీకు చెప్పటం, హాలు ఇవన్నీ చేస్తాం. వచ్చి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల మొదలు 5 గంటల వరకు సంస్కృతి ఛానల్లో మొత్తం 2 గంటలసేపు మీటింగ్ అంతా చూపిస్తామని చెప్పారు సంస్కృతి ఛానల్. ఆ స్వామి వచ్చి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల మొదలు 5 గంటల వరకు వచ్చి ఆదివారం అంటే ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం 3 మొదలు 5 వరకు 2 గంటల సేపు గురిపౌర్ణి అంతా చూపిస్తాం. ఇదివరకు 5 నిమిషాలు 10 నిమిషాలు చూపించేవాళ్ళు చూపించేశారు, మేము ఇంతవరకు చూపించిన మొత్తం ఎక్కువ టైం చూపిందామని అంటే వచ్చి ఆదివారం మన ఫోన్ చేశారు. వచ్చి ఆదివారం మధ్యాహ్నం 3 మొదలు 5 గంటల వరకు 2 గంటల సేపు సంస్కృతి ఛానల్లో చూపిస్తామని చెప్పారు. తర్వాత మొన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆ టీవీ వాళ్ళు స్టూడియోకి తీసుకెళ్ళి ముఖం మీద నా ముఖం మీద లైట్లు వేసి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ఎలా అంటే క్రమం అసలు మీకు రమణ మహర్షి గారికి సంబంధం ఏంటి, తర్వాత మీకు మీ పేరు పెట్టి పిలవకుండా అందరూ నాన్నగారు నాన్నగారు అని పిలుస్తున్నారు, ఎందుకు పిలవాలి మిమ్మల్ని? మీ పేరు నాన్నగారు కాదు, మీకు మామూలుగా పేరు ఉంది. మీ పేరు వెంకట లక్ష్మీ నరసింహరాజు అని ఒక పేరు ఉంది. వెంకట లక్ష్మీ నరసింహరాజు అని పేరు మిమ్మల్ని ఎవరో పిలవటలేదు, నాన్నగారు అని పిలుస్తున్నారు. నాన్నగారు అని ఎందుకు పిలుస్తున్నారు మిమ్మల్ని? ఈ ఇంటర్వ్యూ తర్వాత రమణ మహర్షికి మీకున్న అనుబంధం ఏంటి, మీకు అనుబంధం ఏంటి, మీరు ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటి, మీరు ఇంత పాపులర్? ఈ ప్రశ్నలన్నీ వేశారు, ముందే చెప్పారు ప్రశ్నలు చేస్తామని. నాకు తోచిన సమాధానాలు చెప్పాం, వాళ్ళు గంటన్నర ప్రశ్నలు చేశారు, గంటన్నర సమాధానాలు చెప్పారు. అది వచ్చి ఆదివారం కాకుండా ఒక నెల ఉన్నాక ఇంకో రోజున చూపిస్తాము. అది ఇంటర్వ్యూ, అది మీటింగ్ కాదు. ఆడ ఉంటాడు ఎవడు టీవీ చూపించో తీసి కూడా ఉంటాడు, ప్రశ్నలు చేసి కూడా ఉంటాడు, నేను ఉంటాను, మిగతా వాళ్ళు ఎవరు గదిలో ఉండరు. అది ఇంకోసారి ఇంటర్వ్యూ, అది ఆ ఇంటర్వ్యూ ఇంకోసారి చూపిస్తారు దగ్గర. తర్వాత మన ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు ఏదైనా ముఖ్యమైన మాటలు నా నోటంటే ఏదైనా మంచి మాటలు వస్తే మీరు ఇది రాసుకోండి. అంటే రాతగాడ అసలు చేసే వాళ్ళందరూ పూర్వం ఒక రచయిత ఇంగ్లీష్ రచయిత ఏం చెప్పాయంటే కొంతమంది రాయించడం అంటే అశ్రద్ధగా ఉంటారు, వాళ్ళందరూ బద్ధకస్తులు అని చెప్పాడు ఒక ఇంగ్లీష్ రచయిత ఇప్పుడు 400 సంవత్సరాల పూర్వం చెప్పాడు ఒక ఇంగ్లీష్ రైటర్ చెప్పాడు. కొంతమందికి రాత అంటే ఇష్టం ఉండదు, బళ్ళు పిల్లలకు కూడా కొంతమంది బళ్ళు పిల్లలు కూడా సరిగ్గా రాయరు. అవి నేషనల్ చెప్పినప్పుడు నోట్స్ కొంతమంది రాస్తారు శ్రద్ధగానే, కొంతమంది శ్రద్ధగా నోట్స్ రాసుకోరు. వాళ్ళకి అలా ఎందుకు రాయరంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సోమరితనం ఉంది, ఈ బద్ధకస్తులే నోట్స్ సరిగ్గా రాసుకోరని ఒక రచయిత చెప్పాడు. అంచేత మీరు ఎప్పుడైనా రాసుకోవటం మంచిగా. తర్వాత మనకి ముఖ్యంగా మనకి గీతలో చెప్తాడు, ఇవాళ గురువు గురించి ఎక్కువ చెప్తాం, అక్కడ సమగ్రంగా చెప్పలేదు, ఇంచి జనరల్గా చెప్పవలసి వచ్చింది. అక్కడ త్రైగుణ్య విషయ వేద ఈ భగవంతుడి గీతలో చెప్పాడు, త్రైగుణ్య విషయ వేద నిశ్రయగుణ్యం భవార్జున 2 అర్జునులు చెప్పాడు, నిర్ద్వంద్వం నిత్య సత్వస్వం నిర్యోగ క్షేమం ఆత్మవాన. ఇది 2 అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడు చెప్పాడు. వ్యవసాయాత్మిక బుద్ధి అవ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయం అంటే ఇప్పుడు ఇది కాదు పొలం చేసుకోవడం కదా, వ్యవసాయాత్మిక బుద్ధి అవ్యవసాయాత్మిక బుద్ధి 2 మాటలు భగవంతుడు వాడాడు గీతలో. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే కొంతమంది గోలు పెట్టుకుంటారు, ఏదో గమ్యం పెట్టుకుంటారు, మనం మోక్షం సంపాదించాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలని అని గమ్యం ఒకటి పెట్టుకుంటారు. ఆ గమ్యం పెట్టుకున్న వాళ్ళు సంసారం అనేది ఏదో కష్టకాలు వస్తారు, ఏ సంసారం కూడా కష్టకాలు లేకుండా అసలు సంసారం ఉండదు, జయం వస్తూ ఉంటుంది, అపజయం వస్తూ ఉంటుంది, లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది, గౌరవం వస్తూ ఉంటుంది, అగౌరవం వస్తూ ఉంటుంది, ద్వంద్వాలు అంటారు. పరస్పర విరుద్ధమైన విషయాలని ద్వంద్వములు అంటారు. చలి వేరు వేడి వేరు, చలి వేరు పరస్పర విరుద్ధంగా ఉంటాయి, చలిగా ఉన్నప్పుడు వేడిగా ఉండదు, వేడిగా ఉన్నప్పుడు చలి ఉండదు, ఈ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ద్వంద్వములు అంటారు. ఇవన్నీ సంసారంలో వస్తూ ఉంటాయి, ఇవన్నీ సంసారంలో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నిశ్చయాత్మక బుద్ధి ఉన్నవాడు, ఒకే రకమైన బుద్ధి ఉన్నవాడు, స్థిరమైన బుద్ధి ఉన్నవాడు, ఆ సత్యం హృదయంలో ఒక సత్యం ఉంది, హృదయంలో ఒక సత్యం ఉంది. మీరు ఇంకోటి మీరు మరీ ఎక్కువ కష్టపడక్కర్లేదు, మన హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, మన హృదయంలో అంతర్యామి ఉన్నాడు, మన హృదయంలో నారాయణుడు ఉన్నాడు. వాళ్ళ దేశానికి కానీ ఒక కాలానికి కానీ ఒక దేహానికి కానీ ఒక వస్తువుకి కానీ పరిమితమై లేడు, అంతగా ఉన్నాడు, దేహంలో కూడా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, ముందుగా ఆ భగవంతుడు చెప్పిన మాట మీద నూటికు నూరు పాళ్ళు నీకు విశ్వాసం కుదిరితే నీకు పెద్ద సాధన అక్కర్లేకుండా జ్ఞానం వచ్చేస్తుంది. మనం అందరం విశ్వాసహీనులు, అది గురువు పట్లే మనకు విశ్వాసం. ఈ ముగ్గురిని జీవితంలో మర్చిపోకూడదని చెప్పాడు. వేదం ఏం చెప్పిందంటే తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని ఎవరో మర్చిపోకూడదని చెప్పారు. తల్లి తండ్రి గురువు ఇచ్చాడు. తల్లిదండ్రులు ఎందుకు మర్చిపోకూడదంటే వాళ్ళు మనకు శరీరం ఇచ్చారు, అన్నం పెట్టారు, చదువు చెప్పించారు. అంచేత వాళ్ళు ఆ తల్లిదండ్రులు మంచివాళ్ళ చెడ్డ వాళ్ళ మనకు అనవసరం, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనకి శరీరం ఇచ్చారు, అన్నం పెట్టారు, ఇవాళ మనకు రెక్కలు వచ్చినాయి కాబట్టి ఇలా ఉన్నాం. రెక్కలు లేనప్పుడు ఎవరు చూశారు మనం? ఇవాళ రెక్కలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ అమెరికా ఎన్నదాన్ని ఎగిరి వెళ్ళిపోతున్నాం. ఇవాళ పెత్తందారులు అయిపోయారు అందరూ, అందరూ పెత్తందారులు. ఎందుకు రెక్కలు వచ్చింది? కానీ నేను నువ్వు ఇంత మటుకు రావటానికి నీకు నీ శరీరాన్ని ఇచ్చి నీకు అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి కష్టపడి చదువు చెప్పించిన తల్లిదండ్రులు మర్చిపోతే నీకు జ్ఞానం ఏంటని అడిగాడు గీతలో. వాళ్ళు మంచివాడే చెడ్డవాడే, ఏమన్నా మా అమ్మ మంచిది కదండీ, మా నాన్న మంచివాడు కదండి, అంచేది నేను తోడతాడు కదంటే నీకు సంబంధం ఏంటి? వాళ్ళు మంచివాడు, నువ్వు ఆ ఇంట్లో పుట్టావు లేదా? అది చెడ్డవాడే అనుకో. చెడ్డవాడు అయితే భగవంతుడు చూసుకుంటాడు, నువ్వు చెడ్డవాడు అయితే ఆ ఇంట్లో ఎందుకు పుట్టావు నువ్వు? వాళ్ళు మంచివాడే చెడ్డవాడు అనవసరం, నీకు అన్నం పెట్టారు, బట్టలు ఇచ్చారు, పెంచారు, అంచేది వాళ్ళు చూడు. తర్వాత గురువు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అన్నం పెట్టడానికి పనికి వస్తారో, నీకు అర్థమవుతుందో, చదువు చెప్పించడానికి పనికి వస్తారో, కానీ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేరు. అది చేత కనపడదు. ఆత్మజ్ఞానాన్ని ఎవడిస్తాడు? గురువు మాత్రమే ఇవ్వగలడు. అంటే గురువుని కూడా మర్చిపోవద్దు, వీళ్ళు ముగ్గురిని మర్చిపోవద్దు. మీరు ఇంచదంటే మీకు గురువు లేకుండా మీకు ఆత్మజ్ఞానం, గురువు లేని విద్య గుడ్డి విద్య. మీకు ఆత్మజ్ఞానం కలగకుండా నీకు ఎన్ని వేలు కోట్లున్నా అశాంతిలోంచి, దుఃఖంలోంచి, పునర్జన్మలోంచి బయటకు రాలేరు ఎవడైనా సరే. అది గురువు యొక్క ప్రసాదం, అది గురువుకే చెల్లింది ఇవ్వటానికి. నీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, అనుకోండి, ఎంత డబ్బున్నా మీరు అశాంతిలోంచి, దుఃఖంలోంచి, టెన్షన్లోంచి, మీకు అర్థమవుతుందా, జన్మ రాహిత్యంలోంచి మీరు బయటకు రాలేరు. అసలు దేనివల్ల బయటకు వస్తారు? ఆత్మజ్ఞానంలోంచి, ఆత్మ విద్య వల్ల బయట. ఆత్మజ్ఞానాన్ని, ఆత్మప్రసాదాన్ని ఎవడు అనుగ్రహిస్తాడు? గురువు మాత్రమే అనుగ్రహించగలరు. అంటే వీళ్ళు ముగ్గురిని జీవితంలో మర్చిపోకు. ఎవడు ముగ్గురిని? తల్లి తండ్రి గురువు. అంటే మా అమ్మ మంచిది కదా, మా నాన్న మంచివాడు కదా అంటే మీరు వంపులు పెట్టాం. అది మంచివాడు కాకపోతే నీకెందుకు వాడు మంచివాడు కాదనుకోండి? వాళ్ళు దేవుడు చూసుకుంటారు, నీకెందుకు? మీకు అన్నం పెట్టారు, బట్టలు పెట్టారు, చదివించారు కాబట్టి చూడండి. మిగతా గొడవలు మీకు అనవసరం. ఇలా మాకు రెక్కలు వచ్చినాయి ఎదురు వెళ్ళిపోతామంటే నీకు రెక్కలు రావడానికి ఈ స్థితిలో ఎవరు తీసుకొచ్చారు నిన్ను? నీకు తల్లి మీద విశ్వాసం లేదు, తండ్రి మీద విశ్వాసం లేదు, గురువు మీద విశ్వాసం లేదు, ఎవరి మీద విశ్వాసం లేక నీకు ఎలా వచ్చేస్తుంది జ్ఞానం? ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడికి దేవుడు కృష్ణుడే, గురువు కూడా కృష్ణుడే. అలాగే రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన గురువు అరుణాచలేశ్వరుడే, దేవుడు అరుణాచలేశ్వరుడు. ఆయన గురువు ఎవరు? అరుణాచలేశ్వరుడే. దేవుడు ఎవరు? అరుణాచలేశ్వరుడు. కొంతమందికి ఆ దేవుడే గురువు, కొంతమందికి ఆ దేవుడే గురువు. అర్జునుడికి అలా కుదిరింది, రమణ మహర్షి గారికి కూడా అలా కుదిరింది. ఈ అతి పరిచయం వల్ల మనకు లోకు అవుతారు జనం. గురువు కూడా మంత్రుడు అతి పరిచయంగా ఉన్నాడు అనుకోండి, లోకు చేసేస్తాం. నీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో అలా గురువు కూడా మీతో అతి పరిచయంగా ఉన్నాడు అనుకోండి. అతి పరిచయంగా ఉంటే అతి పరిచయం మీకు గురువు నెమ్మదిగా లోకు అయిపోతాడు. ఆ గురువు ఎంతటి వాడైనా మీకు లోకు అయిపోతాడు. ఏంటంటే అతి పరిచయం వల్ల అతిగా మంచిగా ఉంటాం వల్ల మీరు చులకన చేసేస్తారు. ఈ మాట అర్జునుడు చెప్పాడు. 11 అధ్యాయాలు అన్నాడు, నేను బావ అనుకున్నాను, నిన్ను మా బావ అనుకున్నాను, నీకు నిన్ను మాకు స్నేహితులు అనుకున్నాను, లేదా బంధువు అనుకున్నాను. విశ్వరూప సందర్శనం చూపించే వరకు నువ్వు దేవుడు, నాకు గురువు అని నాకు అర్థం అవ్వలేదు అన్నాడు. తర్వాత నేను పొరపాటు మాటలు మాట్లాడాను, ఏడో మామూలు బండి తోలిగోడికని చూశాను నేను ఒక్కోసారి, ఎప్పుడు కాదు. నేను చేసిన పొరపాటుగా మాట్లాడిన మాట్లాడినట్టు నన్ను క్షమించి ఆశీర్వదించమని అడిగాడు. 11 అధ్యాయంలో వస్తుంది. అంటే అతిథి అర్జునుడితో బాగా సన్నిహితంగా ఉండవు. ఎవరో కృష్ణుడు. అర్జునుడితో సన్నిహితంగా ఉండటం వల్ల లోకి అయిపోయాడు. కృష్ణుడు ఏదైనా గదిలో పడుకున్నాడు అనుకోండి, అర్జునుడు కూడా పక్కన పడుకోమన్నాడు. వైనట్ అన్నప్పుడు ఏమన్నా మీ గదిలో నేను పడుకుంటాను అర్జునుడు అంటే అనుకో, కృష్ణుడు వైనట్ పడుకో, నా గదిలోనే పడుకో. అంత చదువుగా ఉండేవాడు. ఎవరితోటి? అర్జునుడితో అంత చదువుగా ఉండేవాడు. అర్జునుడు అంటే తెల్లటివాడు, అర్జునుడు అంటే స్వచ్ఛమైన వాడు, మనసు స్వచ్ఛమైన వాడు, స్వచ్ఛంగా ఉంటాడు, నీకు అర్థమవుతుంది. ఎప్పుడో కోపం వస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ స్వచ్ఛమైన అర్జునుడంటే తెల్లటి వాడు, స్వచ్ఛమైన వాడు. అంచేత కలిసి మీ పక్కన కూర్చుని భోజనం చేస్తాను అర్జునుడు అంటే భోజనం చేయమని వాడు ఎవరు? కృష్ణుడు. ఎవరికి లేని చలువు? ఎవరికి? రుక్మిణికి. కృష్ణుడి భార్య అయినటువంటి రుక్మిణికి లేని కూడా చనువు అర్జునుడికి ఉండేది కృష్ణుడి దగ్గర. కానీ అర్జునుడికి ఎప్పుడన్నా ఏదైనా కోపం వచ్చో ఏదైనా అన్నా చివరికి వచ్చేప్పుడు కృష్ణుడి మాట ఇన్నివాడు, ఆర్గ్యుమెంట్ చెప్పుకోడు. కానీ ఫైనల్గా వచ్చేప్పుడు కృష్ణుడి మాట కాదని ఏ పని ఇచ్చేవాడు. ఒకసారి భారతీయుద్ధం జరుగుతాను, భారతీయుద్ధం జరుగుతానంటే ధర్మరాజు మహాత్ముడు, ధర్మరాజు మహాత్ముడు, ధర్మరాజు మహాత్ముడే గొప్పవాళ్ళ. భారతయుద్ధం జరుగుతాయంటే చాలా వేగంగా జరుగుతుంది యుద్ధం. కర్ణుడు ఈయన తరువుకి వస్తున్నాడు, ఎవరిని? ధర్మరాజుని చనిపోయేటాడు. తరువుకి యుద్ధంలో ఈ దొరికాడు అన్నదా మురళి ధర్మరాజు దొరికాడు, తరువుకి వస్తున్నాడు. అంటే ఆడు యుద్ధం చేయగలడు, ధర్మరాజు కూడా యుద్ధం చేస్తాడు, కానీ కర్ణుడితో సమానంగా యుద్ధం చేయలేడు. అయితే ఈయనేమో వెనక్కి తప్పుకున్నాడు. ఎవరు? వెనక్కి తప్పుకున్నాడు. వెనక్కి తప్పుకుంటే కొంతమంది ఆయన ఆఫ్ చేశారు. పాండవులు తరపడు కర్ణుడిని ధర్మరాజు మీదకి వచ్చి పడిపోకుండా ఆయన ఆఫ్ చేశాడు. ఆఫ్ చేస్తాడు. ఓ పక్కన అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. ఒకసారి ఇలా చూసుకుంటున్నాడు, అన్నగారు కనపడతాడు దగ్గర చూసుకుంటున్నాడు. మన జ్ఞానం రమణ మహర్షి గారు మాట నేను చెప్పగలను, కానీ భక్తి గురించి నేను చెప్పలేదు. మామూలుగా అర్జునుడు ఎలా చూసుకుంటున్నాడు, అన్నగారు ఎక్కడున్నాడు కనపడతాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే కర్ణుడు దాటికి తట్టుకెళ్ళిపోయాడు. వీడు యుద్ధంలో ఎవరైనా కొంతమంది యుద్ధం చేయమని ఇలా వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? అన్నగారి కోసం. చివరికి పక్కన ఉన్నాడు, ఎవరో వెనక్కి వెళ్ళిపోయాడు అన్నాడు. ఎదరు యుద్ధం చేసినాడు, ఎదరు ఉంచుకోకుండా వెనక్కి వెళ్ళాడు. ఎవరు? ధర్మరాజు. ఏంటి నువ్వు నా దగ్గరికి వస్తున్నావంటన్నాడు ధర్మరాజు. ఎవరిని? అంత యుద్ధం మానేసి నా దగ్గరికి వస్తున్నావంటన్నాడు. ఎవరు? ధర్మరాజు. అర్జునుడు అడిగాడు, నువ్వు కనపడతలేదు, ఎవరు ఒకళ్ళు చేస్తున్నారు కదా, నేను వెళ్ళిపోతానని, నువ్వు కనపడతలేదు, ఏమో ఏమో నేను చూడటానికి వస్తున్నాను. ఇక్కడ మనిషి అయ్యాక, మనిషి అయ్యాక ఎప్పుడు నువ్వు పొరపాటు మాట వస్తుందో, పొరపాటు పని చేయొచ్చు, పొరపాటు పొరపాటు ఆ మాట సరిదిద్దుకోవడంలో గొప్పతనం. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు పని సరిదిద్దుకోవడంలో గొప్పతనం. నిన్న కర్ణాటక తమిళనాడులో నేను మెడ్రాసు సినిమా యాక్టర్ చెబుతున్నాడు. ఎవరు? మీరు మమ్మల్ని ఎలాగన్నారు అలాగన్నారు, మీరు తప్పు చేశారు అని ఎవడో చెప్తే కర్ణాటక యాక్టర్ అంటున్నాడు, తప్పు చేయటం సహజము, తప్పు చేయటం సర్దుకోవాలి అని చెప్పి నేను నా తప్పును నేను సర్దుకున్నాను, ఏదో పొరపాటు నోరు జారాను అంటే నాలుగు కోటి నోరు ఒకటి జారుతా ఉంటాడు. అయితే నాలుగు కోటి కాలు ఒకటి జారుతా ఉంటాడు, కాలు జారితే అంటే ప్రమాదం వెనక్కి లాగేస్తాను, నోరు జారితే వాళ్ళకి వాళ్ళకి ముళ్ళు కింద గుర్చిపోతుంది వాళ్ళ మనస్సు. అంటే పురాణ విష్ణు పురాణాలు ఏముందంటే లక్ష్మి ఎక్కడో లేదు అయ్యా, నీ నాలికి మీద ఉందన్నాడు. లక్ష్మి ఎక్కడో లేదు, లక్ష్మీదేవి నీ నాలికి మీద ఉంది, నీ నాలుగు సరిగ్గా మాట్లాడితే, బుద్ధిగా మాట్లాడితే నేను లక్ష్మీదేవి ఓడిస్తుందని చెప్పాడు. లక్ష్మీదేవి నాలుగు మీద, మన మాటల కాడ జాగ్రత్తగా లేకపోతే లక్ష్మి, మన మన బిహేవియర్, మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే, మన మాటలు జాగ్రత్తగా లేకపోతే మన ఇంట్లోనే లక్ష్మి కూడా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతుంది. ధర్మరాజు కన్నుడి మీద కోపంగా ఉన్నాడు. అర్జునుడు వచ్చి అన్నా నీకు నువ్వు ఎలా ఎందుకు వచ్చావు అన్నాడు. నీకోసం నువ్వు కనపట్టలేదని సైన్యుడు నీకోసం వెతుక్కుంటూ వచ్చాన్నాడు. అప్పుడు ధర్మరాజు కోపం వచ్చేసి, అంటే కర్ణుడి మీద ఉన్న కోపం అర్జునుడి మీద చూపించేశాడు. పెద్ద కొంతమంది కోడళ్ళు ఏం చేస్తారంటే అత్తగారి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. పిల్లల మీద చూపించే పర్లే పట్టుకు కొట్టేస్తారు. ఆ పిల్లల మీద కోపం కదా అత్తగారి మీద కోపం, అత్తగారిని కొట్టకూడదు కదా మరి. కొంతమంది కోడళ్ళు ఏం చేస్తారంటే కోపం అత్తగారి మీద కొట్టేది పిల్లల్ని. ఉమ్మడి కుటుంబాలు, పూర్వం ఉమ్మడి కుటుంబాల రోజులు ఇటువంటి గొడవలు చాలా. నువ్వు నన్ను చూడటానికి వస్తున్నావా, కన్నుని చంపేవాళ్ళు అన్నాడు, చంపలేదు అన్నాడు. ఇక తప్పలేదు, చంపుతాను, వేపేదని చంపేస్తాను, ఇంకా చంపలేదు అన్నాడు. ఎందుకు రాని గాంధీవం అది అది ఆయన ఆయుధం గాంధీ ఎవరిది? గాంధీతో యుద్ధం చేసాడు. ఇక పొరపాటు ధర్మరాజు మంచి పొరపాటు, ఎందుకురా ఇక గాంధీవం, కర్ణుడిని చంపడానికి సరిపోయిన గాండివి ఎక్కడ పడే అన్నాడు. నువ్వు కర్ణుడిని చంపలేని గాండివి నీ దగ్గరికి ఎందుకు, ఎక్కడ పడే ఎందుకు, నా దగ్గర సిద్ధం అవుతున్నావు అంటాడు. అలా అనకూడదు అన్నగారు మీ ప్రేమ అయితే అది దీనికి అర్థమవ్వలేదు. ఆ ప్రేమ అర్థమవ్వలేదు. ఒకటి కోపం, ఒకటి కోపం, రెండు ద్వేషం. ఆ రెండు ఉన్న వాడికి సబ్జెక్ట్ అది అర్థం అవ్వదు, చదివిన అర్థం అవ్వదు. సరసరి ఎక్కడైతే కోపం ఉందో అక్కడ ద్వేషం కూడా వచ్చేస్తుంది. మీ దగ్గర కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం వెనకాల ద్వేషం కూడా వచ్చారు. అది కోపంగా ఉన్నాడు. ఎవరో ధర్మరాజు ఆ కోపం ఎలా అర్జునుడి మీద కోపం, కర్ణుడి మీద కోపం వీడి మీద చూపించేశాడు. నీకు గాంటే ఎందుకు పడ ఎక్కడ పడే, కర్ణుని చంపి నా దగ్గర రావాలి కన్నా కర్ణుని చంపకుండా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అలా చిరాకుపడ్డాడు. అలా చిరాకుపడితే అతనికి ఒక శపథం ఉంది, నా గాంధీ అతను ఒక ప్రతిజ్ఞ ఉంది ఎవరు కర్జునుడికి, నా గాంధీ వాళ్ళు ఎవరు తిరిగితే వాళ్ళని అప్పటికప్పుడు చంపేస్తాడు. ఆ ప్రతిజ్ఞ ప్రకారం చంపేయలేదు. ఎవరిని చంపేయలేదు? అన్నగారిని చంపేయలేదు. కృష్ణుడికి వైభవం ఎక్కడ ఉందంటే అయితే నా ప్రతిజ్ఞ ప్రకారం అన్నగారని చంపేస్తాడు కృష్ణుడితోటి. కృష్ణుడితోటి అన్నగారిని చంపేస్తానంటే నాయుడు చంపాడు మహాత్ముడు అయ్యా. ఇప్పుడు ధర్మరాజు అంటే మహాత్ముడు, ధర్మరాజు అంటే మహాత్ చాలా గొప్పవాడు. ధర్మరాజు నకులు సహదేవులు భీముడు అర్జునురాడు మహావీరులు వాడు వాళ్ళు కానీ అదృష్టవంతులు కాదు. ద్రౌపదీదేవి ద్రౌపదికి పెళ్ళి అయ్యాక అత్తగారికి నమస్కారం, కోడలు అత్తగారికి నమస్కారం ఇప్పుడు ఇష్టం ఉన్నాడు లేకపోయినా కింద పడతా అంటాడు. పట్టం ఏంటి కాళ్ళ మీద పట్టం, ఇష్టం ఉండే లేకపోయినా కాళ్ళ మీద ఏదో లాంఛనం కోసం పడతారు. అత్తగారికి నమస్కారం పెట్టి మాంగారికి దానికి ఇష్టం లేకపోయినా ఇదే కాళ్ళ మీద పడుతుంది. ఇవన్నీ యాంత్రికం. ఇవన్నీ ద్రౌపది వచ్చి కుంతీదేవికి నమస్కారం పెడితే కుంతి పెళ్లి అయిన తర్వాత కుంతీదేవి ఉంది, నీ ఎటువంటి పిల్లల్ని కన్నానో అటువంటి పిల్లలు నువ్వు కనొద్దాను. ఇదేంటి ఆశ్చర్యపోయింది, వీళ్ళు మహావీరులు ప్రపంచం అంతా పేరు పొందారు, ఇదేంటి మహావీరుని బట్టి నా పిల్లలు గొప్పవాళ్ళని నువ్వు అనుకుంటున్నా, నిజంగా గొప్పవాళ్ళు కానీ అదృష్టవంతులు కాదు. ఏం చేయండి, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, విరాట్ మహారాజు గారు కూలి పనులు చేశారు, గొప్పవాళ్ళే దేశానికి గొప్పవాళ్ళు కానీ అదృష్టవంతులు కాదు. ధర్మరాజు మహారాజు అని చెప్పుకోవడానికి గొప్పవాడు కానీ పాలేడితనాలు చేశారు 13 సంవత్సరాలు. అంటే ద్రౌపది గొప్ప వీరుల కన్నా తల్లిని లోకం చెప్పుకుంటాను కానీ నీ ఎటువంటి పిల్లల కన్నా అటువంటి పిల్లల కన్నా కారణం ఉంటాను చెడ్డవాళ్ళ నుంచి అదృష్టవంతుని మటుకు కాదు. ఇప్పుడు ఇందుకే కవి దగ్గరకు వద్దాం, ముగిస్తాను తర్వాత సబ్జెక్టులోకి వస్తాం. ఇవాళ సూర్యగ్రహణం గురించి రూట్ చెప్పాం మనం, తర్వాత ఇంకే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ధర్మరాజు మహారాజు ధర్మమూర్తివాడు, ధర్మదేవతే, ధర్మదేవత అలా ఉన్నాడు, ధర్మదేవతే రూపంలో వచ్చాడు, ఆయన చంపేస్తానంటే ఓ పంచి నువ్వు ఎవరైతే చంపాలనుకుంటున్నావు, ఒక మనిషిని అవమానం చేయడం తెలు కూడా నువ్వు ధర్మరాజుని అవమానం చెయ్యి, ధర్మరాజుని అవమానం చెయ్యి. ఏ ఒక్కరు నువ్వు ధర్మరాజుని ఏమని పిలుస్తావు, మీరు మీరని పిలుస్తావు, నువ్వని పిలువు, ఆడికి అవమానం ఇంకా అంత పెద్ద ఆడ అవమానం. మన మిమ్మల్ని ఎవరైనా మీరు మీరని పిలిచేవాళ్ళు వచ్చి నువ్వు అని అడగకూడదు, నీకు అవమానం కదా. ఏంటి బహువచనంతో పిలిచేవాళ్ళు మర్యాదగా మాట్లాడే ఎలా మాట్లాడుతున్నారని, అయితే నువ్వు పెద్ద ఏమి చేయొద్దు, నువ్వు నువ్వని పిలువు అలా 2-3 సార్లు. ఆడ ఏంటి ఇలా మా తమ్ముడు ఇలా అగౌరవంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు, ఆయన మీ అన్నయ్యని అగౌరవపరచడం కూడా చంపేసిన వాడితో సమానం, అలా చేయమని రాజీ చేశాడు. రాజు చేసి ఈ గొడవ దగ్గర ఆకలి మీ అన్నదమ్ముడు పేచీలు ఉంటే యుద్ధం ఆగిపోతామని ఆ ధర్మరాజు నువ్వు నువ్వు అనిపించి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని నువ్వు నువ్వు అని కృష్ణుడు ఆడి చేత పలికిం చేసి మరి యుద్ధంలోకి తీసిపోయాడు. అంటే నువ్వు ఎదటి మనిషిని అవమానపరచడం కూడా ఆయన చంపిన వాడితో సమానం, చంపక్కర్లేదు చంపిన వాడితో సమానం. ఇంతకీ మనకి ఇందాక ఏం చెబుతున్నా అంటే తన గురువు దగ్గరికి వస్తాం. త్రిగుణ ఋషి అదే అందులో ఏమనుందంటే వేదంలో కృష్ణుడు చెప్పాడు, ఈ వేదంలో అనేక కర్మకాండలు చెప్పాడు. ఇందాక శ్లోకం చదివాను కదా, ఇంకా దాని అర్థం క్లుప్తంగా చెప్పాడు వస్తాను. అది వేదాల్లో అనేక కర్మకాండలు చెప్పాడు. నీకు గౌరవం కావాలంటే ఒక కర్మకాండ, బాగా ఐశ్వర్యవంతుడంటే బాగా ఒక కర్మకాండ, బాగా చదువు రావాలంటే ఒక కర్మకాండ, కొంతమంది కీర్తి అంటే ఇష్టం, ఆ కీర్తి రకాలు కర్మ, రకరకాల కోరికలు, ఆ కోరిక ఎలా నెరవేరుతుందో రకరకాల కర్మలు చెప్పాయి వేదం. అర్జున నువ్వు ఆ గొడవలోకి వెళ్ళకు, ఆ చిల్లర గొడవలోకి వెళ్ళకు, నీ కోరికలు నెరవేరటానికి చాలా కర్మకాండలు చెప్పారు. ఇప్పుడు చెప్తా ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రి అవ్వాలనుకోండి, మంత్రి అవ్వాలనుకోండి, కొంతమంది దానికి సంబంధించిన యజ్ఞాలు చేయించుకుంటారు, కొంతమంది బహిరంగ చేయించుకుంటే బాగుంటుందని దొంగచాటుగా చేయించుకుంటారు యజ్ఞాలు. మీకు ఎమ్మెల్యే అవుతారు యజ్ఞం చేయండి అని వాళ్ళు చెప్తారు, యజ్ఞం చేస్తే వాళ్ళు దొంగచాటుగా బహిరంగ చేయించుకోవడానికి కదా దొంగచాటుగా. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి అవ్వాలని దానికి దానికి సంబంధించిన యజ్ఞాలు ఉన్నాయి. అది మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక సంబంధించిన యజ్ఞాలు కొంతమంది వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కువ చేయించుకుంటారు. అది రాజకీయ నాయకులు ఎక్కువ చేయించుకుంటారు. అంటే ఆ యజ్ఞం చేతి వల్ల ఆయనకు పరిస్థితులు అనుకూలమైతే నమ్మకం. ఎందుకు ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో చెప్పేది ఏంటంటే ఆ కర్మకాండలోకి వెళ్ళకడం, నువ్వు ఆ కర్మకాండలోకి వెళ్ళక. అని వేదాల్లో ఆ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది అంటున్నాడు, చెప్పిన మాటని వెళ్ళాడు వేదంలో. ఆ గొడవలోకి నువ్వు వెళ్ళక, అంటే సారం చెప్తున్నాడు అర్జునుడికి, ఆ గొడవలోకి నువ్వు వెళ్ళక. తర్వాత ఏం చెయ్యి, నిశ్రయ గుణ్యో భవార్జున, అంటే ఆ మూడు గుణాల నుంచి నువ్వు ఆ మూడు గుణాలు చేసే చేష్టల నుంచి నువ్వు బయటకు వచ్చే నెమ్మదిగా. ఈ రజో గుణం, తమో గుణం, సత్వగుణం ఉన్నాయి కదా, అవి నెమ్మదిగా అందులో ఈ గుణాలు ఉంటాయి. నీకు అర్థం, తమో గుణంలో ఉన్నప్పుడు బద్ధకం, రజో గుణం ఉన్నప్పుడు కోపం. ఒక సత్వగుణం ఉన్నవాడే ఆడంబరం లేకుండా, నీకు అర్థమవుతుంది, ఆడంబరం లేకుండా, పబ్లిసిటీ లేకుండా, ఎవరివాడికి ఏదో ఆ తోటి మానవాడికి వాడికి కూడా తెలియకుండా వాడికి మంచి చేస్తూ ఉంటాడు. సత్వగుణం చాలా మంచిగా, కానీ అది కూడా గుణమే. సత్వగుణంలో కూడా నేను అనేది తలంపడు. ఈ మూడు గుణాలు విడిచిపోయి రమణ మహర్షి గారు నేనెవరో తెలుసుకో అంటారు కదా. కృష్ణుడి జీవితంలో ఏమన్నాయంటే అవి నేను లేదు, అసలు ఈ మూడు గుణాలలోంచి బయటకు వచ్చిన వాడికి ఆ నేను లేదన్న సంగతి తెలుస్తుంది. ఈ మూడు గుణాల్లో ఉండి మీరు నేనేమండి అంటే ఇది గొప్ప నూపు కింద ఉంటుంది. మనమేది విచారం తాగుబోతుంది కూడా నేను ఎవడం రా అంటాడు, నువ్వెవడం రా అంటాడు. అసలు నేనది విచారణ, అసలు నేనైనా నేనే ఉందనుకుంటున్నాను కాబట్టి విచారణ చేస్తున్నాం మనం. ఇంకోటి ఇప్పుడు నేను కాదు, మనం ఏదైతే నేను అంటున్నామో ఆ నేనే మనం అనుకుంటున్నాం, నిజంగా అది మనం కాదు. అవి నువ్వు తెలుసుకోవాలంటే బుడబొక్కల మాట వాళ్ళు తెలియదు అయ్యా. కృష్ణుడు అర్జునుడితో చేయింపడి మొత్తం మూడు గణాల్లో నిశ్రయ గుణ్యో భవార్జున, ఈ మూడు గణాల్లోంచి బయటకు రా, అప్పుడు అసలు నేను లేనేలేదని తెలుస్తుంది. ఇంకప్పుడు ఈ విచారణ అక్కర్లేదు అన్నాడు. ముందు బయటకు రానప్పుడు ఆ మూడు గుణాలు విడిచిపెట్టి బయటకు రా. ఆ మూడు గుణాలు ఉన్నప్పుడు ఆ గుణానికి సంబంధించి పని ఆడు మాట చేసేస్తాడు. వచ్చిన బుద్ధి వేరు, చెప్పిన బుద్ధి వేరు వచ్చిన బుద్ధి వేరు. మీరు ఇంట్లో మీ పిల్లలను కూర్చోబెట్టి బాగా చదువుకోండి, మీరు పెద్దవాళ్ళు అయిపోవాలి, పెద్ద పెద్ద జీతాలు సంపాదించేయాలి, నేళ్ళ కట్టేయాలి, పెద్ద పెద్ద జీతాలు సంపాదించారు, మీరు పెద్ద పెద్ద చదువులు చదివేసారు, నేళ్ళ కట్టేయాలి, మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు, మీరు అందరూ ఇంటికాడ చెప్తా ఉంటారు కదా, బాగా చదువుకుంటే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, ఒక కారు ఒకటి కొనుక్కోవచ్చు, అవన్నీ చేసి మీకు సంబంధాలు మంచి వస్తాయి, బాగా చదువుకుంటే అది ఇలా చెప్తే కొంత బుద్ధి వస్తున్నట్టు వాడికి. నిజమే, బాగా చదువుకుందాం. బుద్ధి ఎంతకాలం నిలబడుతుందో చెప్పలే ఉన్నాడు. మీరు బాగా చదువుకోండి పిల్లలకు చెప్తే కొంత బుద్ధి వస్తుంది, చదువుతారు, 10 రోజులు చదవచ్చు, 15 రోజులు చదువు, ఏదో కొంతకాలం చదువుతారు. అది చెప్పినే బుద్ధి, అది వచ్చిన బుద్ధి గొల్లకాటిలో తెలియని వరకు అలా ఉంటుంది. ఈ చెప్పింది కూడా ఎంతో కొంత బుద్ధి వస్తుంది, అసలు రాదు అనక వచ్చిన బుద్ధి. ఇతరులు ఎవరు చెప్పకుండా తను సహజంగా వచ్చిన బుద్ధి ఉన్నవాడు ఆడు ఆ జీవితంలో పెర్ఫెక్ట్గా జీవించి శ్మశానానికి వెళ్తాడు. చెప్పిన బుద్ధి ఉంటే ఏదో 10 రోజులు 15 రోజులు ఉంటాయని తర్వాత ఆడాట ఆడదే. వచ్చిన బుద్ధి అలా కాదు, పెర్మనెంట్. చెప్పిన బుద్ధి వేరు, వచ్చిన బుద్ధి వేరు, చెప్పిన బుద్ధి తాత్కాలికం, వచ్చిన బుద్ధి శాశ్వతం. అంటే సహజంగా అడుగు, చెప్పిన బుద్ధి బయట నుంచి వచ్చేది, వచ్చిన బుద్ధి లోపల నుంచి వస్తుంది. కొంతమంది ధనవంతుడు మీరు ఏదైనా మంచి చేసుకోండి అని చెప్తూ ఉంటారు, ఆ ఊరికే ఏదో భగవంతుడు అలా చెప్పాడు కాబట్టి చేస్తూ ఉంటారు, ఏదో ఆ మాట జ్ఞాపకం అని చెప్పి తర్వాత ఇంకా మర్చిపోతారు. వచ్చిన బుద్ధి వేరు, వచ్చిన బుద్ధి అంటే ఆడు చచ్చిపోయేవారు కానీ ఏదో మంచి చేస్తానంటాడు. చెప్పిన బుద్ధి అయితే 10 రోజులు 15 రోజులకి ఉంటుంది, తల పోతుంది. వచ్చిన బుద్ధి ఎప్పుడు ఉంటుంది తరమని అంటే అది కృషి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతేకాదు వాడు అక్కడే శాంతి, మన శాంతి స్థానం, సుఖస్థానం, ఆనంద స్థానం, మన నిర్వాణ స్థితి అంతా అక్కడ ఉంది మన హృదయంలో. హృదయం అంటే అంతా నింగేసి దాన్నే హృదయం అంటారు. హృదయం అంటే మన గుండెకాయ ఉంటుంది, గుండెకాయ మన శరీరంలోకి రక్తాన్ని పంపు చేస్తూ ఉంటాం, మన గుండెకాయ రక్తాన్ని. ఈ భగవంతుడు చెప్పిన హృదయం ఇది ఎక్కడంటుంది అంటే ఇప్పుడు రక్తాన్ని పంపు చేసే గుండె ఒక పక్కన ఉంటుంది, భగవంతుడు చెప్పిన ఇది ఇక్కడ ఉంటుంది, ఎక్కడ కుడి పక్కన ఉంటుంది, ఎడం పక్కనేమో బ్లడ్ పంపు చేస్తూ ఉంటుంది. అది మామూలుగా ఫోటో తీస్తే కనిపిస్తుంది, ఎక్సర్సైజ్ ఇస్తే ఈ గుండె కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఈ కుడి పక్కన ఏమో భగవంతుడు చెప్పిన ఆయన నివాసంగా ఉండే నేను ఆహృదయంలో ఛాయాచన్యముగా ఉన్నాను అని అది నీ కళ్ళకు కనపడకపోవచ్చు, నీ చెవులకు వినపడకపోవచ్చు, నీ బుద్ధికి అందకపోవచ్చు, ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, కానీ నూటికి వెళ్ళిపోవాలి అక్కడ చైతన్యంలో రూపే ఉన్నాను అర్జున జీవపోటు హృదయాంతరాళంలో. దాని మీద నీకు విశ్వాసం ఏర్పరచుకో, అంతే నీకు 99 పాలు నీకు సాధన అయిపోయినట్టు. నిశ్చయాత్మికమైన బుద్ధి, నిశ్చయం బుద్ధి అక్కడ రావాలి. కొంతమందికి అని నిశ్చయాత్మ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి అంటే వాడు వింటాడు హృదయంలో దేవుడు, మళ్ళీ మనుషుడు ఇదంతా ఏమి చెప్తున్నాడు మన కళ్ళ కనపట్టలేదు కదా అనుకుంటాడు, అది మన బుద్ధి మార్చేసుకుంటాడు. వాడి బుద్ధి మారి అంటే స్థిరంగా ఉండదు. నిశ్చయాత్మక బుద్ధి, అనిశ్చయాత్మక బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి అంటే స్థిరంగా ఉంటాడు, అనిశ్చయాత్మక బుద్ధి అంటే స్థిరంగా ఉండదు. వాడు ఏం చేస్తాడంటే ఒక ఏదైనా పుస్తకాలు చదివా ఆ పని చేసి ఇది వస్తున్నారు, ఈ పని చేసి ఇది వస్తున్నారు, ఇల్లు అందులో వెళ్ళిపోతాడు, ఇది వదిలేస్తాడు. నీకు స్వర్గం వచ్చి ఈ పని చేస్తే నీకు స్వర్గం వస్తుందని చెప్తారనుకోండి, ఆ పని చేసేస్తాడు. ఆడు నిజంగా స్వర్గం రావచ్చు, ఆ పుణ్యం అయిపోయిన తర్వాత కింద భూమి మీద గెంటేస్తారు. అంటే అన్నీ నీ బుద్ధి ఎంత చెప్పడమో, నువ్వు పొందే స్థానం కూడా అంతే చెప్పడం అర్జున. బుద్ధి ఎంత చెప్పడమో, శాస్త్రాన్ని వదిలేసి భగవంతుని చెప్పింది వదిలేసి గురువు చెప్పింది వదిలేసి నీ బుద్ధి చెప్పినట్టు చేస్తే కొన్ని మంచి పనులు నువ్వు చేసినా ఆ బుద్ధి ఎంత స్థిరంగా ఎంత అస్థిరంగా ఉంటుందో, నువ్వు వెళ్ళి లోకాలు కూడా అంతే. ఏదో ఉంటుందో అక్కడ పుణ్యం అనిపిస్తావు, మళ్ళీ బయటకు తింటేస్తావు, ఎక్కడ మన భూమి మీదకి రావాల్సింది. అక్కడ నిశ్చయమైన బుద్ధి, అనిశ్చయమైన బుద్ధి. ఆ నిశ్చయమైన బుద్ధి వాడికి ఒకటే చూటిగా ఉంటాడు, ఒకటే చూపాడు, 10 రకాల చూపులు ఉండవు. నీకు అర్థమవుతుందా? ఈ అనిశ్చయాత్మ అంటే నిశ్చయ బుద్ధి లేని వాడు, అనిశ్చయ బుద్ధి గలవాడు 90 రకాలుగా చూస్తూ ఉంటాడు. ఇదిగో ఆడు అలా పని చేస్తే అది సంపాదన వచ్చేసింది, ఈయన ఎలా పనిచేస్తే ఎమ్మెల్యే అయిపోయాడు, వాడు అలా చదువుకుంటే పెద్ద ఉద్యోగంలో గెలిపాడు, ఇలా ఏదో లోకం కూడా లోకంలో రకరకాల మోహాలు, ఎన్ని రకాల మోహాలు, దీనికంటే లేదు మోహాలు. లోకంలో ఉన్న మోహాలు ఇన్ని రకాలని ఏదో ఆకర్షణలో ఈ మనసు ఏదో ఆకర్షణలో గెలిపోతుంది, అసలు గమ్యం మర్చిపోతుంది. ఈ లోపల శరీరానికి చావు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో చెప్పకండి, మీరు రాసుకుంటే రాసుకోండి, ఇంకోతో చెప్పద్దు. ఏంటంటే హృదయంలో దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు, హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్పి దీనికి చిట్కా ఉంటుంది. దీనికి ఏంటి చిట్కా ఉంటుంది? మనకి ఏం తెలుస్తాను? దేహం తెలుస్తాను. మనకేంటి? శరీరం తెలుస్తాను. మన మనస్సు మనకు తెలుస్తాను. ఇది దేవుడు చెప్పక్కలే మనకు తెలుస్తున్నాయి కదా. మన హృదయంలో ఉన్నాడని సంగతి మనకు తెలియదు కాబట్టి చెబుతున్నాడు. నీ దేహమే నువ్వు, నీ మనస్సే నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంక చెప్పడానికి మనకు తెలియంది. ఏది చేస్తే మంచిదో, ఏది చేస్తే చెడ్డ వస్తుందో మనకు తెలియని విషయాలే భగవంతుడు చెప్తాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్వజ్ఞుడు భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి భగవంతుడు ఒక్కడే. అసలు విష్ణు అంతనే వ్యాపించిన వాడు, బయట ఉన్నాడు, లోపం మన హృదయంలో ఉన్నాడు, అంతనే వ్యాపించున్నాడు. భూమి నిండా వ్యాపించున్నాడు, ఆకాశం నిండా వ్యాపించున్నాడు, తర్వాత కూడా వ్యాపించి ఉన్నాడు. భూమి నిండా వ్యాపించున్నాడు, ఆకాశం నిండా వ్యాపించున్నాడు, తర్వాత కూడా వ్యాపించున్నాడు. అంతటా వ్యాపించిన వాడిని మన విష్ణువు, విష్ణు 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 అంటే వ్యాపించిన వాడు అని అర్థం. ఎంతవరకు వ్యాపించాడు, అది ఎంత వ్యాపించున్నాడో అంత దూరం ఆకాశం లేదు కట్టిన, అంత దూరం భూమి లేదు కట్టిన వాడి విష్ణు. ఆ విష్ణువే కృష్ణుడు, వాడే భగవద్గీత చెప్పాడు కాబట్టి. కృష్ణగీతం లేదు, వాడు భగవంతుడే చెప్పాడు కాబట్టి దాని భగవద్గీత అన్నారు. అంతేకాని కృష్ణగీత అంటే వసుదేవుడి గారు అబ్బాయి గారు చెప్పలేదు, భగవంతుడు అయ్యి చెప్పాడు, ఈశ్వరుడు అయ్యి చెప్పాడు, నారాయణుడు అయ్యి చెప్పాడు. వాడి సబ్జెక్టు వాడు ఎక్కడైతే మనం చేరుకోమని చెబుతున్నాడో, దేన్ని పొందమని చెబుతున్నాడో, ఈ రెండు మనకు తెలుస్తున్నాయి. ఏ రెండు తెలుస్తున్నాయి? ఆ భగవంతుడు చెప్పే హృదయం మనం అందుకోలేకపోవచ్చు. ఈ రెండు తెలుస్తున్నాయి, శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. అది బుడబొక్కల మాటల వల్ల, ఏదో పాండిత్యం వల్ల, ఈ డబ్బు వల్ల, కోపతాపాల వల్ల తెలియదు. అది బుడబొక్కల వ్యాసాల వల్ల తెలియదు. వ్యాసాల వల్ల మీకు వ్యాసాలు వేస్తే 10 ఓట్లు పడవచ్చు, జ్ఞానం వస్తుందా? మీరు వ్యాసాలు వేసారనుకోండి 10 ఓట్లు రావచ్చు, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ జ్ఞానం రాదు. మన బుద్ధి మంచిది కాదు. ఇప్పుడు మీ అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకోండి, 1 కోటి రూపాయలు సంపాదించాలి, 1 2 కోట్లు సంపాదించాలనుకుంటారు. మా అబ్బాయి బుద్ధిమంతులు అవ్వాలని ఎవడో కోరుకోడు, ఇదే మాయ. సంపాదించుకోవచ్చు, తప్పు లేదు, కానీ ఇలా 2 కోట్లు సంపాదించాలి, 3 కోట్లు సంపాదించాలి, మంత్రి అయిపోవాలి, ఎమ్మెల్యే ఇలా కోరుకుంటారు కానీ మా అబ్బాయికి ఆత్మజ్ఞానం కలగాలి, వాడు బుద్ధిమంతుడి ఉండాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకుని ఇదే మాది. అంటే మనకు తెలియనితనం కూడా ఉంది, వాడు 10 కోట్లు సంపాదించుకోవచ్చు కానీ వాడు బుద్ధి సరిగ్గా ఉండాలి, బుద్ధి సక్రమంగా ఉండాలి అని మటుకు మనం కోరుకోం. మనకు దేహం తెలుస్తాను, ఇది రాసుకోండి మేడం, మనకు దేహం తెలుస్తాను, మనస్సు తెలుస్తాను. దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు, అది మనకు అనుభవం లేదు. దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు దానికి అనుభవం లేకపోవడానికి కారణం నిశ్చయ బుద్ధి లేదు. మన బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి కాదు, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయం, ఫ్రమ్ డిటర్మినేషన్, డూ ఆర్ డై. నువ్వు సాధన చెయ్యి, ప్రయత్నంలో చనిపోవాలి, సాధించకపోయినా చనిపో, కనీసం ఎఫర్ట్ చెయ్యి. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం 1932 ఆ ప్రాంతంలో అన్నాడు, ఉప్పు సత్యాగ్రహం చేశారు. అప్పుడు ఉప్పు సత్యాగ్రహం చేసిన వాళ్ళందరూ అరెస్టులు చేసి కొట్టారు, అరెస్టులు చేసి కొట్టారు. ఆయన అక్కడ ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు దండీలు అక్కడ చేశారు గుజరాత్లో. ఆయన ఏమన్నాడంటే, కొట్టడం కాదు, నన్ను జైల్లో పెట్టడం కాదు, నన్ను జైల్లో పెట్టచ్చు, కొట్టచ్చు, నేను జైల్లో ఉంటానికి సిద్ధంగా ఉన్నాను ఏమంటే, తర్వాత ఏమో కొట్టి దెబ్బలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాను. గాంధీ గారు అన్న మాటలు ఇప్పుడు 32 దెబ్బలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను గవర్నమెంట్ అవమానం చేస్తే అవమానాలు భరించడం అన్నింటికి సిద్ధంగా ఉన్నాను, అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు నా శరీరాన్ని మొక్కల మొక్కల కింద నరికేసి సముద్రం వడ్డి మొక్కలన్నీ సముద్రంలో పడేసినా నాకు ఇష్టమే, కానీ నా దేశానికి స్వాతంత్రం కావాలన్నాడు వాడి బాపు. అంటే గాంధీ గారి కంటే తెలియని వాడు చాలా మంది ఉన్నారు మన దేశంలో. గాంధీ గారి కంటే వాళ్ళు ఇయ్యంగుడు రాజగోపాలాచారి దయ్యరెక్కి తెలియని వాడు, కానీ గాంధీ గారికి ఉన్న పేరు ఎవడికి రాలేదు, కేవలం తెలివితేటలను బట్టి కాదు, ప్రాక్టీస్, ప్రాక్టికల్, ప్రాక్టికల్ అంటే ఆయన తలకాలేముందో ఉరవేలేముందో అన్ని ఆలోచించుకుని అది కాంతను తడపలిగేవాడు, అందుకే మహాత్ముడయ్యాడు. మనమేంటి ఆలోచించేది ఒకటి, చెప్పేదోటి, నటించేదోటి, మీకు అర్థమవుతుందో మాట్లాడు, ఆలోచించేదోటి మహాత్ములు అవ్వడం దురాలుగానే ఉంటాం. ఇంకా మనకి జ్ఞానం ఏంటి, అలా మాటకి మాటకి సంబంధం లేదు, తలంపుకి పనికి పని, తలంపుకి మాటకి సంబంధం లేదు, తలంపుకి ఆలోచనకి పని లేదు, ఆ నిదానం లేదు, ఆ నిదానము లేదు, ఆ నిదానము లేదు. ఏది చెప్తున్నావు ఇప్పుడు, అది భగవంతుడు చెప్పిన అంతర్యామి, ఆ లోతి పాత్రలు మీకు అర్థమవుతుందే, ఏ హృదయంలో చైతన్యంగా ఉన్నాడో అంతర్యామిగా ఉన్నాడో భగవంతుడి నివాసం, అది భగవంతుడి యొక్క గుహ ఆ హృదయం, ఏం భగవంతుడి ఉండే ఆ గుహ అది. అక్కడికి మేము వెళ్ళాలంటే మనకు దేహం ఉండగా, దేహం చనిపోయాక కాదు, దేహం ఉండగా దేహం లేని స్థితి రావాలి, మనస్సు ఉండగా మనసు లేని స్థితి రావాలి, మనస్సు ఉండగా బాడీ ఉండగా బాడీ స్టేట్, మైండ్ ఉండగా మైండ్లెస్ స్టేట్. ఇప్పుడు మనకు రెండు తెలుస్తున్నాయి కదా, శరీరం తెలుస్తుంది మనస్సు, శరీరం ఉండగా శరీరం లేని స్థితిని పొందాలి, మనకు మనస్సు ఉండగా మనస్సు లేని స్థితిని పొందితే, ఈ రెండు కనుక పొందితే లోపల వస్తువు జరుగుతుంది. బాడీ ఉండగా బాడీలెస్ అవ్వాలి, మైండ్ ఉండగా మైండ్లెస్ అవ్వాలి, మైండ్ ఉండగా మైండ్లెస్ అవ్వాలి, ఇది రాసుకోండి, బాడీ ఉండగా బాడీ లెస్ అవ్వాలి. ఆ రెండు లెస్తలైతే నీకు వస్తువు ఎరుకులోకి వస్తుంది. అంటే అక్షరమామాలను కూడా భగవాన్ ఏమన్నారంటే, సరే పేషెంట్ చచ్చిపోయాక డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ డాక్టర్ గారిని పిలిచాం, డాక్టర్ గారు వచ్చాడు, పేషెంట్ చచ్చిపోయాడు, ఇంకా డాక్టర్ గారి పని ఏముంది. అలాగే అరుణాచలేశ్వరుడు, ఇప్పుడు నా శరీరం కాలు బూడిద అవ్వకముందే, నా శరీరం కాలిపోయి బూడిద అవ్వకముందే నా శరీరం ఉండగానే నువ్వు నన్ను అనుకరించి నా పట్ల దయ చూపించి నీలో ఆ పొరపాటు నీలా ఏ పొరపాటు అనకో, ఆ పొరపాట్లు సవరించు, ఆ పొరపాట్లు సవరించు, నీలో ఆ పొరపాటు ఈ పొరపాటు నిన్ను అనుగ్రహించిన అనకో, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, అది సవరించి నువ్వు ఆ పొరపాటుని సవరించి ఈ శరీరం భౌతికమైన అగ్నికి ఆహుతి అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి, నీ జ్ఞానాగ్ని పంపించి నిన్ను తెలుసుకోవడానికి అడ్డొచ్చే బలహీనతను బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి
అంటే మనకు ఆత్మగా ఉన్నవాడు భగవంతుడు, మనలో చైతన్యంగా ఉన్నాడు. అంటే దీని అగ్ని ఏంటంటే భౌతికమైన అగ్నికి శరీరం కాలి బూడిద, అంటే శ్మశానంలో భౌతికమైన అంటే శరీరాన్ని తీసుకెళ్ళి కొంతమంది కాలి చేస్తారు, కొంతమంది భూమిలో కప్పుతారు, భూమిలో కప్పుతారు, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ బైరింగ్ కొంతమంది నీటిలో ముంచేయమంటారు. నీకు అర్థమవుతుంది, కొంతమంది సన్యాసం ఏం చేస్తారంటే కాలు చేసి కట్టేసి నీటిలో పడేయండి చేపలు అయితే తింటాయి పోయి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని మతం ఇంకా విశక్తమైన మతాలు ఉన్నాయి, ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ దూరంగా పెట్టేస్తారు. ఏమండి ఈ శవాన్ని వచ్చి గద్దలు అంటే జంతువులు వచ్చి తినేస్తాయి, అదే పద్ధతి. కొంతమంది నీటిలో కాళ్ళు చేతులు కట్టేసి చచ్చిపోయి నీటిలో పడేయమంటారు. నీటిలో పడేస్తే అక్కడ ఏం చెప్తుంది, నీటిలో ఉంటాయి కదా నదిలో సముద్రంలో చాలా ఉంటాయి కదా, జంతువులు తినేస్తారు ఈ చెరువు. కొంతమంది తీసి అందులో కప్పెడతారు, కొంతమంది దహనం చేసేస్తారు, కొంతమంది గాంధీ గారు ఏమన్నారంటే నేను ఎప్పుడైనా చచ్చిపోతే దహనం చేయండి అని చెప్పాడు, కట్టెట్టద్దు అని చెప్పు, దహనం చేయండి కాల్చేయండి అని చెప్పాడు, శరీరాన్ని కాల్చేయమని ముందే చెప్పాడు. బీవీరాజు గారు ఏం చెప్పారంటే నా శరీరానికి ముందే చెప్పాడు, శరీరాన్ని కాల్చొద్దు, గొయ్యి తీసి అందులో కట్టెట్టేసి పైన గొయ్యి మట్టి పూడ్చేయమని చెప్పాడు. అది ముందే చెప్పేశారు నా శరీరానికి కాల్చొద్దు. ఏంటి ఇందులో తేడా ఉంది, వాళ్ళు ఎందుకు చెప్పారమ్మా, శరీరాన్ని కాలిస్తే అస్థికలు వస్తాయి, ఇప్పుడు అస్థికలను ఎక్కడ కూడా తీసుకెళ్ళి కలపాలి, భూమిలో కప్పెట్టేస్తే ఇంకా అస్థికలు రావు, ఇంకా అస్థికలు తీసుకెళ్ళి అక్కడెక్కడ కలపక్కర్లా. సరే అది కూడా వదిలేదు. ఇంతకీ దేహం ఉండగా దేహం లేని స్థితిని పొందాలి, మనస్సు ఉండగా అమానసిక స్థితి, అంటే మనస్సు లేని స్థితిని పొందితే నువ్వు ఆ బతికుండగా, అంటే నీ ప్రాణవాయువు విశాలమైన వాయువులు కలిసిపోకముందే అనంతం, నీ ప్రాణవాయువు అనంతమైన వాయువులు కలిసిపోకముందే ఈ రెండు నువ్వు చేయగలిగితే నీకు అమృతానుభవం కలుగుతున్నావు. నీకేం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతున్నావు. అంటే నీకు అది కర్మకాండలో రకరకాలు చెప్పారు, నీకు నిశ్చయమైన బుద్ధి లేదనుకో, ఓ ఫర్మ్ డిటర్మినేషన్ లేదనుకో, నీకు ఏదో పొందే ఏదో శాశ్వత స్థితి అంటున్నారు, ఎందుకు కళ్ళు ఎదురుకుండా నీకు ఆకర్షణ ఉన్నా, ఇలా చేసేసుకుంటే మంచిదని గౌకు నువ్వు రాజీ పడిపోతావు. అంతే కదా జనరల్గా సమూహం అంతే కదా, కళ్ళకు కనిపించే స్థితి వల్ల ఎక్కడ కళ్ళకు కనిపించిన స్థితి ఏంటని, ఇక ఆ వివేకం లేకపోవటం వల్ల, ఆ వైరాగ్యం లేకపోవటం వల్ల, సంకల్పం లేకపోవటం వల్ల జీవితంలో ఎక్కడ చోటును రాజీ పడిపోయి లోకం గొడవలోకి వచ్చేస్తారు. లోకం అనేక ఆకర్షణ ఉండాలి, లోకం గొడవలోకి వచ్చేస్తారు. నీకు అర్థం తర్వాత ఏమన్నా ముందు ఆ గుణాల్లోంచి బయటకు రా అర్జున, ఆ గుణాల్లోంచి బయటకు రా. తర్వాత ఏం చెప్తున్నారంటే నిర్ద్వంద్వహ, అంటే ద్వంద్వాల్లోకి రాక, నీకు ప్రార్థాన్ని బట్టి ఆ దేహంలో ప్రార్థాన్ని బట్టి ఒకసారి జయం ఉంటుంది, ఒకసారి అపజయం ఉంటుంది, ఒకసారి జయం ఉంటుంది, ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి గౌరవం వస్తుంది, ఒకసారి అగౌరవం వస్తుంది. నీకు అర్థమవుతుంది, ఆ ప్రారంభాన్ని బట్టి ఏది, ఆ ప్రారంభాన్ని బట్టి ఏది ఉంటే అది వస్తూ ఉంటుంది. ఆ గొడవ వదిలేసి నువ్వు బయటికి రా, అందులో బయటికి రా నువ్వు అంటున్నాడు. ఈ ఫారెస్ట్ నుంచి దంచి అడవి గొడవ, ఈ అడవి గొడవ నుంచి బయటకు రా. విడిచిపెట్ట ఎందుకు, స్టాకుల నుంచి బయటకు వచ్చేద్దాం. నిర్ద్వంద్వహ అంటే ద్వంద్వాలలోంచి, నీకు జీవితంలో ఎప్పుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరి జీవితం సమానంగా ఉండదు, ఎవరి జీవితం కూడా సమానంగా ఉండదు. ఆ దేహం యొక్క ప్రయత్నాన్ని బట్టి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటారు, దేహం యొక్క ప్రయత్నాన్ని బట్టి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటారు. అంటే మీ అనుభవంలోకి మేము ఇది నగిలి ఈ భూమి మీదకి మనం వచ్చాం, ఈ భూమి మీదకి మనం వచ్చాం, ఉంటామా పోనీ 1000 సంవత్సరాలు ఇక్కడ ఉంటాం, ఉంటాం ఇక్కడ వచ్చాం. మీరు ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చారు, ఎంతసేపు ఉంటారు మీటింగ్ అయ్యాక వెళ్ళిపోతారు, అలా ఈ భూమి మీదకి వచ్చాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. పెర్మనెంట్గా ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరు ఉంటారు పెర్మనెంట్గా ఇక్కడ, మీ శవాలు ఉంటాయి ఇక్కడ పెర్మనెంట్గా, మనం ఉంటాం భూమి మీద వెళ్ళిపోతాం. మళ్ళీ మధ్యలో ఆగే అక్కడ మన అంటే మన ఆత్మజ్ఞానం తెలుసుకునే ప్రయాణంలో ఉన్నాం. నీకు అర్థం అది గమ్యం, అది నీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు. అది ఏమైనా కొన్ని కొన్ని ముద్దుకాయలు తినడానికి ఈ లోకంలోకి వచ్చాం. అంటే కొన్ని పాఠాలు నేర్చుకోవడం ఏంటది, పాఠాలు నేర్చుకోవడానికి మనం వచ్చాం. జీవితంలో అది అలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఇంటికి జరిగిందా అనుకోకూడదు. అది దేహం ద్వారా జరగవలసింది జరిగిపోతాడు. అందుకని పాఠాలు నేర్చుకోవడం నేర్చుకో, లెర్నింగ్ ఇస్ లెర్నింగ్ ఇజ్ ఇంపార్టెంట్. నువ్వు అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది అని అనుకోకూడదు. అందులో నువ్వు పాఠం నేర్చుకో. నువ్వు పొరపాటు చేయడంలో పెద్ద పొరపాటు లేదు, సవరించుకోవటంలో ఉంది. తర్వాత జీవితంలో అనేక సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటన నుంచి మీ జీవితంలో అనేక అందులో పాఠాలు నేర్చుకోవాలి. అందులో ఏం నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుంటే నీ మనసుకు లోచూపు వస్తుంది. నువ్వు పాఠాలు నేర్చుకోవాలనుకో, నీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, కానీ లోచూపు రాదు. పాఠాలు లెర్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం పుస్తకాల్లో చదివిన దానికంటే ప్రపంచాన్ని చూసి, రామకృష్ణ పరమహంస గారు చదివే ఉంది, ఏం లేదు, ప్రపంచాన్ని ప్రకృతిని చూసి నేర్చుకున్నారు. తర్వాత మనం బళ్ళో కాలేజీలోని హై స్కూల్లో చదివిన దానికంటే మన జీవితంలో నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి భారతీయ విద్యాభవన స్కూల్స్ చాలా ఉన్నాయి, చాలా చోట్ల పెట్టాడు. భారతీయ విద్యాభవన స్కూల్ చదువుకుని చాలామంది అభివృద్ధిలోకి వస్తున్నారు. ఆ స్థాపించిన వాడు కేఎం మునిషి, ఆయన గుజరాత్ వాడు, పల్లెటూళ్ళలో పుట్టాడు. ఆయన తన అనుభవాలు రాశాడు జీవితం నేర్పిన పాఠాలు. ఆ చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నప్పుడే పిల్లలేమో 70 మంది 80 మంది ఇద్దరే మాస్టర్లు. ఇంగ్లీషు ఆడే చెప్పడం, లెక్కలు ఆడే చెప్పడం, చాలా వచ్చిన లేకపోయినా అదే చెప్పడం. ఆ ఇద్దరు మాస్టర్లు, ఒక మాస్టర్ సరిగ్గా బయటకు వచ్చేవాడు, మిగతా మాస్టర్ సరిగ్గా వచ్చేవారు కదా. అట్లా రాకూడదని కానీ ఆయన పెళ్ళం జబ్బు మనిషి అక్కడ ఓ పూట బళ్ళకి వచ్చి మా ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళని వెళ్ళిపోయాడు. నేను మా చదువు ఎలా చల్లారింది, మా చెప్పేవాడు ఏం చేస్తారు పల్లెటూరు 70 మందికి 80 మందికి ఇద్దరే మాస్టర్లో. అప్పుడు అప్పుడు ఆ బ్రిటిష్ వాడు చదువుకునే బళ్ళు ఉండి, అప్పుడు ఆ దొర చదువుకునే బళ్ళు, ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పి మాస్టర్ ఆ సబ్జెక్ట్ ఉండేవారు. ఆ రోజుల్లో 5 క్లాసులు ఉంటే 5 మాస్టర్లు ఉండేవారు. అప్పుడు ఈయన ఏమనుకున్నాయంటే మనం చదువుకున్న అభివృద్ధిలోకి వస్తే మంచి మంచి స్కూల్ ఇటువంటి దిక్కమాలని స్కూల్ ఇటువంటి స్కూల్లో చదువుకుంటున్నాం, మన కసి నేర్పేది ఏమో తక్కువ, ఇంటికాడ కష్టపడేది ఎక్కువ అవుతుంది అంటే మునిషి చెప్పింది. అంటే ఒక కెమిస్ట్రీ ఉండాలి కదా, ఒక కెమిస్ట్రీ మీరు కష్టపడి మీరు చదువుకున్న దానికంటే, గురువు దగ్గర 1 సంవత్సరం చదివి మీరు కష్టపడి చదివి నేర్చుకున్న దానికంటే గురువు దగ్గర నేర్చుకుంటూ నెలలో వచ్చేస్తున్నా. ఇప్పుడు లెక్కలు ఉన్నాయనుకోండి, లెక్కలు ఉన్నాయనుకోండి, ఆ లెక్కలు మీ అంతటి మీరు కష్టపడి 2 సంవత్సరాలు నేర్చుకుంది, గురువు ముఖతా లెక్కలు నేర్చుకుంటూ నెల్లాడు సరిపోదు. అంటే టైం కలిసి వస్తుంది మనకేంటది, టైం కలిసి వస్తుంది. ఇప్పుడు రామకృష్ణుడికి వెళ్ళాం అనుకోండి, రమణ గారు వాళ్ళు ఏదో చెప్తున్నారనిపిస్తుంది మనకు, అలా కదా వాళ్ళు చెప్పేది మన గుండెకి అందటం కోసం లోపల నుంచి చడి చెప్పు లేకుండా పక్క వాళ్ళకి తెలియకుండా దయని పంపిస్తూ ఉంటారు. నీ పక్కన కూర్చున్నవాడు తెలియనివారు, నీకు తెలియకపోతే వాళ్ళు తెలుస్తా ఉంటుంది నీకు అర్థం కూడా, ఇంకా కిందకు వచ్చేస్తారు, ఇంకా చిన్న చిన్న మాటలతో చెప్పారు చెప్పటమే కదా. ఇక అర్థం అవ్వకపోతే అర్థమయ్యే బుద్ధిని ప్రసాదిస్తాడు వాడు గురువు. బుద్ధి లేకుండా ఎవడు శుద్ధి అవడం, బుద్ధి లేకుండా సిద్ధి రాదు. ఆ బుద్ధిని మనకు ప్రసాదించేవాడే గురువు, ఆ బుద్ధిని మనకి ప్రసాదించేవాడే గురువు. ఏ సందర్భంలో చెప్తున్నప్పుడు మనం అదే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఆ మునిషి గారు ఎవరంటే, నేను పెద్దవాడిని అయిన తర్వాత నాకు ఇంకో పని లేకుండా మంచి మంచి స్కూళ్ళు బాగా చదువుకుని నేనేదో పడ్డ కష్టాలు ఏదో పడ్డాను, పిల్లలందరూ ఇలా పడకూడదు అని మంచి స్కూల్ కట్టాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాడు. తర్వాత ఆయన కష్టపడి చదువుకున్నాడు, బిఎల్ అయ్యాడు. బిఎల్ అయ్యి బొంబాయి కోర్టులో ప్రాక్టీస్ పెట్టాడు, బొంబాయి కోర్టులో ప్రాక్టీస్ పెట్టాడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. మన కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు, మహారాష్ట్ర గాది ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేశాడు. ఆ పదవులు ఏదో ఏదో మామూలుగా ప్రార్థన అనే పదవులు వచ్చాయి, కానీ లోపల ఆయన చదువు అంటే ఇష్టం. ఆయన బాగా, నేను ఎంత బాగా చదువుకున్నాను, పిల్లలందరూ బాగా చదువుకున్నారు. ఇవన్నీ ఆలోచించి భారతీయ విద్యాభవన్ స్కూల్ని హిందీ అంతా పెట్టాడు. అంటే బాగా చదువులు చెప్పాలంటే భారతీయ విద్యాభవన్కి వెళ్తే మార్కులు ఎక్కువ. ఇప్పుడు కూడా చాలామంది ఈ డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ భారతీయ విద్యాభవన్లో చేర్పిస్తారు. ఆయన మున్షి గారు 1936లో భారతీయ విద్యాభవన్ 1936లో ఎప్పుడు బొంబాయిలో స్థాపించాడు. రాజకీయంగా పదవులు చేసి ఎక్కువ పని విద్యా సంబంధించిన పని. అంటే నాకు చిన్నప్పుడు విద్య నేర్చుకోవడానికి ఏ సదుపాయాలు లేవో ఆ సదుపాయాలు పిల్లలందరికీ కరెక్ట్ చేసి వీళ్ళందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఇది నా జీవితం నేర్పిన పాఠం, నేను పడ్డ కష్టం అందరి పిల్లలు పడకూడదు అని గురుముక్త నేర్చుకోవాలని ఈ భారతదేశం అంతా భారత విద్యాభవన్ స్కూల్స్ పెట్టాడు. తర్వాత దాని కృష్ణుడు ఇష్టదైవం. ఆయనకి ఎవరికి కేఎం మున్షి గారికి కృష్ణుడు అంటే ఇష్టదైవం. ఆయన కృష్ణుడి మీద చాలా గ్రంథాలు రాశాడు. కృష్ణుడి మీద చాలా 1951-52 ఫుడ్ మినిస్టర్ చేశాడు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేశాడు. తర్వాత అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కాదు, హైదరాబాద్ని నవాబ్ ఎదురు తిరిగాడు గవర్నమెంట్. 1948-49 ఆ ప్రాంతం నేను ఇండియాలో కలవని అన్నాడు నవాబ్ గారు. ఎవరు నవాబ్ గారు? అప్పుడు పటేల్కి మున్షి గారికి బాగా స్నేహం. వాడు పేచి పెడతాడు, మనం ఎప్పుడు నువ్వు ముందు అక్కడికి వెళ్ళిపోయి హైదరాబాద్లో మకా వేసే నువ్వు. ఈ మున్షి అంటే వాడికి సమర్థుడు అనే పేరు ఉంది. అంటే వాడు ఏ పని అయినా సమర్థుడిగా చేస్తాడు అనేటువంటి ఒక పటేల్ గారికి మున్షి మీద నమ్మకం. పైగా ఇద్దరు గుజరాత్ వాళ్ళు. ఆయన హైదరాబాద్లో మకాం పెట్టాడు. హైదరాబాద్లో మకాం పెట్టి అక్కడ నుంచి నవాబ్తో సంప్రదాయం జరపడం. ఆయన నేను భారతదేశంలో కలవను అంటే ఒక పటేల్కి సలహా చెప్పాడు, ఇది పోలీస్ యాక్షన్ వల్ల మిలిటరీ యాక్షన్ వల్ల రావాలి కానీ ఇందులో కలవడంటే ఒక రోజు రాకుండా పటేల్ మిలిటరీని పంపాడు. ఆ మిలిటరీలో హైదరాబాద్ను ఆక్రమించుకున్నాం. ఇదంతా మున్షి సలహా మీదే. ఇది మంచిగా చెప్తే ఇనిదా లేడు అంటే అది మిలిటరీ యాక్షన్ ఉండాలని వెళ్ళి అప్పుడు 1948 వెళ్ళి హైదరాబాద్ మంద కాకపోయింది, పాకిస్తాన్లో అయిపోయింది. పటేల్ కనుక ముందు చచ్చిపోతే పాకిస్తాన్ ఎలా ఉందో అది అన్నాడు. హైదరాబాద్ని కనుక మనం ఆక్రమించుకోకపోతే మనిషికి పక్కలో క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ఏం చేస్తుందో సరే ఇండియాకి మధ్యలో ఉంది, ఏదో రకంగా మనం మర్యాదగా చెబితే వింటలేదు, ఆ మిలిటరీ ద్వారా వెళ్ళి మనం ఆక్రమించేసుకోవడం మంచిది అని పటేల్కి మునిషి సలహా చెప్తే అప్పుడు పటేల్ సైన్యాన్ని పంపాడు. ఆ గొడవ వదిలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిన మన రామాయణంలో పిలకలవాడు. అప్పుడు మున్షి గారికి ఎంపీ రాజుగారిని సెక్రటరీగా పంపారు. ఎంపీ రాజుగారి తెలుసు కదా గోటూరు. ఆయన ఇప్పుడు పూర పైసీఎస్. అదేంటది పూర పైసీఎస్? ఇక్కడ మనకి ఎలక్షన్ ఒకటి నిలబడ్డారు పార్లమెంటుగా. ఆయన గోటేరు అంటే బాగా ధనవంతులే. గోటేరు ఎంటీ రాజుగారి తండ్రి చాలా 500 అక్కడ ఉన్నారు. ఆరు గోటేరు ఆయన ఐసీఎస్ చదువుకున్నారు. ఎవరు? ఎంటీ రాజుగారు. మంచి ఎంటీ రాజుగారు అంటే ఆయన పేరు మంతిని చెంబరాజు గారు అనుకుంటాం. ఎంటీ రాజుగారు అంటారు. మన చీఫ్ సెక్రటరీ చేశాడు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మున్షి గారి దగ్గర ఉండి సెక్రటరీగా ఉండి ఏదైనా రాత పనికి అది మున్షి గారి దగ్గరికి వెళ్ళిపడతామని మున్షి దగ్గర ఈయన సెక్రటరీకి తీశాడు ఎంటీ రాజు గారు. సరే యుద్ధం ప్రారంభమైంది. మనకి హైదరాబాద్ నవాబ్కి యుద్ధం ప్రారంభం. ఎంటీ రాజు గారు ఏం చేశారు? ఒకరు యుద్ధంలో మనం చంపేస్తామని భయం వేసింది. ఎవరికి? ఎంటీ రాజు గారు. సెలవు పెట్టేసి నాకు ఆరోగ్యం బాగలేదని సెలవు పెట్టేసి మీకు అప్పుడు మనకు మెడ్రాస్ రాయిదని సెలవు పెట్టేసి నాకు ఆరోగ్యం బాగుంట ఆయన భయం చావు భయం. ఆయనకి పొలాలంటే ఇష్టం, డబ్బులంటే ఇష్టం ఆయనకి. ఎవరికి? ఎంటీ రాజు గారికి మామూలు పొలాలంటే ఇష్టం, సంపాదన కూడా బాగా ఇష్టం. తప్పింది ఆయన తత్వం అది. అయితే చీరా మన ప్రాణం ఉంటే కదా సంపాదించుకోవడం, ప్రాణం లేకపోతే ఏం సంపాదిస్తామని నాకు ఆరోగ్యం నాకు గుండె నొప్పి వచ్చేస్తుంది, పొట్ట నొప్పి వచ్చేస్తుంది, ఆరోగ్యం బాగోలేదని 2 నెలలు సెలవు పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడ సెలవు పెట్టి హైదరాబాద్ సెలవు పెట్టి మున్షి గారు నాకు ఆరోగ్యం బాగాలేదు సెలవు పెట్టి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మున్షి ఏదో అవుతుందని చచ్చిపోయే వరకు మొత్తం హైదరాబాద్ నవాబు ఆక్రమించుకునే వరకు మున్షి హైదరాబాద్ని కలవలేదు. మన సైన్యం వెళ్ళి నవాబును మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా ఆక్రమించుకునే వరకు మున్షి మటు కదలదు. ఈయన పారిపోయాడు. ఎవరు? ఎంకే రెడ్డి గారు పారిపోయారు. మున్షి అలా ఉన్నాడు, చస్తే ఇక్కడ చేస్తాం, ఇవాళ చస్తే ఇప్పుడు 2వ రోజు పని విడిచిపెట్టి చావు భయం వేసి పని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం మనం? ఇప్పుడు చావు చావంటే భయం వస్తానని పని చేతిలో పని దేశానికి సంబంధించిన పని సొంత పని కాదు. ఎక్కడికి వెళతాం? అది యుద్ధం అయ్యే వరకు ఉన్నాడు. నా దేశం హైదరాబాద్ నవాబు హైదరాబాద్ సికింద్రాబాద్ని స్వాధీనం చేసే వరకు ఉన్నాడు. ఉన్నాడు అయిపోయింది. మున్షి చివరి వరకు ఉన్నాడు, సాధించాడు. మున్షి అనుకునే కేఎం మున్షి ఆయన పేరు. ఆయనే భారతీయ విజయ ఆయన సాధించాడు చివరికి. ఇది ఎంత కూడా వచ్చిందంటే సరే ఎంపీ రాజు గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవ అయిపోయింది. తర్వాత అప్పుడు పటేల్ చచ్చిపోయాడు కదా, ఏది ఎంపీ రాజు గారు అనారోగ్యాన్ని వంపెట్టారు నీకు అర్థమవుతుందా? కానీ భయం వల్ల వెళ్ళిపోయారండి సెంట్రల్ గవర్నమెంట్కి. అప్పుడు ఎవడు రాశారో నగరాష్ట్రవాళ్ళు చీఫ్ సెక్రటరీ ఎవడో రాసేసాడు. అయిపోయింది ఆ చాప్టర్ అది. అయిపోయిన తర్వాత కుమారస్వామి రాజు గారు ఈ మాటని ఎవరితోటో చెప్తాంటారు నన్ను బెదవాళ్ళ. కుమారస్వామి రాజు గారు ముఖ్యమంత్రి చేశాడు మనకి, చాలా పెద్ద మనిషి కుమారస్వామి రాజు గారు, చాలా పెద్ద మనిషి. ఆయన చేతులు ఎప్పుడు మురికి చేసుకోడు. ఆయనకి పిల్లలు లేరు. కుమారస్వామి రాజు గారు రాజ్యపాలం, ఆయనకి పిల్లలు లేరు. అదృష్టం అంటే ఇది, ద్రౌపది అన్న నా పిల్లలు గొప్పవాళ్ళు, అదృష్టం లేదా. కుమారస్వామి రాజు గారికి ఏమి పై ఎమ్మెల్యే మామూలుగా ఎవరు గ్రూప్ కట్టుకోకుండా ఏమి ప్రయత్నం లేకుండా ఆయన తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేశారు. యాభై మెడ్రాస్ సెంట్రల్ హాస్పిటల్ సెంట్రల్ స్టేషన్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది గవర్నమెంట్. 10 లక్షణాలతో కూర్చున్నాన్ని గవర్నర్ హౌస్కి తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించేసి ముఖ్యమంత్రి మీద హాస్పిటల్ పెట్టచ్చు. మీకు జ్వరం తగ్గాక ఇద్దరిగా అది అదృష్టం. ఆయన గొడవ వదిలేద్దాం ఇప్పుడు. ఎందుకు చిన్న రామాయణాలు పిడకలు వాటికని చెప్తున్నా ఇది, ఇది మీకు అక్కర్లేదు. సరే అది అయిపోయింది. వాళ్ళు ఎవరో చీఫ్ సెక్రటరీ మంత్రి రాజు గారికి అనారోగ్యం కాదు, భయపడి వచ్చేసరి రాజస్థానీ వదిలిపోయింది అక్కడ. కానీ ఎంపీ రాజు గారికి ప్రమోషన్ కావాల్సి వచ్చింది. పటేల్ చచ్చిపోయాడు అప్పుడు, పటేల్ 50లో చచ్చిపోయాడు. 52, 53 ఆ టైంలో ఇంకా ప్రమోషన్ కావాల్సి వచ్చింది. ప్రమోషన్ కావాల్సినప్పుడు హోమ్ మినిస్టర్, అప్పుడు హోమ్ మినిస్టర్ పటేల్ చచ్చిపోయాడు, హోమ్ మినిస్టర్ పంత్ అయ్యాడు. అది ఉత్తరప్రదేశ్ పటేల్ చచ్చిపోయాడు, పంత్ని హోమ్ మినిస్టర్ చేశారు తర్వాత ఒక టైంలో 54 ఎప్పుడు చేశాడు పంత్. అది గొప్ప నాయకుడు ఉత్తరప్రదేశ్కి, గొప్ప నాయకుడు. ఈ ఎంపీ రాజు గారికి కుమారస్వామి ఇద్దరు రాజు. కుమారస్వామి రాజు గారు దగ్గరికి వెళ్ళి కుమారస్వామి రాజు గారు చెప్తాంటే నేను అన్నాను బెదవాళ్ళు ఒకసారి. కుమారస్వామి రాజు గారి దగ్గరికి వెళ్ళి 54, 55 అంటే నాకు ప్రమోషన్ ఆగిపోయింది, నా ఫైల్ అంతా పంత్ దగ్గర ఉంది, అంటే హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది. ఆ హోమ్ మినిస్టర్ పర్వాలేదు ఈయనకి ప్రమోషన్ ఇవ్వచ్చని రాస్తే నాకు ప్రమోషన్ వస్తున్నాయి, లేకపోతే చీఫ్ సెక్రటరీ అవ్వలేను, సెక్రటరీ కలెక్టర్ వీళ్ళు ఉండిపోతాను, ఎందుకంటే పైకి రాలేను అని మీరు నాకు ఉపకారం చేసి పెట్టనని చెప్పాడు. ఎవరు? కుమారస్వామి రాజుని అడిగాడు ఎంపీ రాజు. అప్పుడు కానీ ముఖ్యమంత్రి పదవి అయిపోయింది, ఒరిస్సా గవర్నర్ చేస్తున్నాడు కుమారస్వామి రాజు గారు స్వయంగా ఎవరితో బెదవాళ్ళు చెప్తారు, బెదవాళ్ళు ఏది ఓపెనింగ్ వచ్చి చెప్తాడు. అయిపోతే ఏదో ఇళ్ళు రాజులు ఆళ్ళు రాజులు, కుమారస్వామి గారు రాజుగారు, ఎంపీ గారు రాజుగారు, ఏదో ఆయన అడుగుతున్నారు కదా ఆయన పెద్ద సంసారం అని పంచి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలాగా అది పియ్యప్ప ఏదో ఆయన భయపడి హైదరాబాద్ నుంచి ఏదో వచ్చేసాడు ఏదో ఉంది, అది ఆ గొడవ ఇంకో వదిలేదు అని దిశ ప్రమోషన్ ఇచ్చేయమని రికమెండేషన్ ఎవరి దగ్గరికి? పంచి దగ్గరికి. ఆ ఫైల్ చెప్పి ఆయన తెలియదు కదా హైదరాబాద్ గొడవ ఇదంతా ఫైల్ చెప్పేది, హైదరాబాద్ గొడవ ఇంతా రాసి ఉంది అందరు ఫైల్లో. నీకు అర్థం కదా పియ్యప్ప అది తెలిసిన ఫైల్ అని రాస్తా ఉంటారు. అది కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ మీద తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు కూడా. అసలు రాస్తే ఈ పెద్ద మనిషి అని ఒక పేరు ఉంది, ఎవరు? కుమారస్వామిరాజు అంటే ఎంపీ రాజు గారిని. కుమారస్వామిరాజు చాలా పెద్ద మనిషి, అబద్ధాలు చెప్పడు, చేతులు మురికి చేసుకోడు, నీకు అర్థం అవుతుంది. ఏకాంక్ష లేదు ఆయనకి, అదొక పేరు ఉంది, డిగ్రీలో కూడా పేరు. కుమారస్వామిరాజు గారు ఇచ్చారు వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చాడు పంతు. ఇంటర్వ్యూ ఇచ్చి రాజుగారు మీరు ఏ పని మీద ఇచ్చారు? ఎంపీ రాజు గారికి ప్రమోషన్ కావాలండి అని ఆ కాగితాలు తెప్పించి చూశాడు. ఎవరు? పంత్ గారు అని హోమ్ మినిస్టర్. పంత్ గారు కుమారస్వామి రాజు అనుకు వచ్చి అన్నారంటే నువ్వు రాజు, కుమారస్వామి రాజు నువ్వు రాజు, ఆ ఎంపీ రాజు రాజు, మీరు రాజులేనా అన్నారు. మీరు అసలు రాజులేనా? ఏంటి రాజులేమో పాడిపోయా? ఎవరో ఆఫీసు నుండి చంపేస్తారు ఎంపీ రాజు, ఇద్దరు యుద్ధానికి వెళ్తే చంపేస్తాడు అనుకోవచ్చు. ఆఫీసులోకి వెళ్ళి కూర్చు, మనిషి ఉండలేదు అక్కడ. ఆఫీసులోకి వెళ్ళి చంపేస్తాడు, సైన్యం వెళ్ళి ఇంటికాడ కూర్చోవడం చంపేస్తాడా? ఇలా పాడిపోయి వచ్చాడని రాశాడు ఈ పియప్పులో, నువ్వు రాజు ఆడు రాజు, మళ్ళీ మీ ఇద్దరు ఒక రికమెండేషన్, వాడు పాడిపోయాడు అక్కడ రికమెండేషన్కి వచ్చినాడు అక్కడ, ఆడు పాడిపోయాడు నాకు రికమెండేషన్కి వచ్చేవాడు తరపున అని ఏదో నాలుగు మాటలు ఇచ్చేసాడు. ఎవరి పంతి ఎవరిని ఏం? కుమారస్వామి రాజు గారు. కుమారస్వామి రాజు గారికి అర్థమైంది ఆ పంతి గారు కోపం వచ్చి పెరగేయకుండా మౌనంగా ఉన్నాడు. ఒకసారి మనం మౌనంగా ఉంటాం మంచి, మౌనం కలహం ఆస్తారు. మీరు రాజులేనా అన్నప్పుడు కూడా ఈయన కోపం రాలేదు. ఎవరికి? కుమార్ మౌనంగా ఉన్నారు. మన పని ముఖ్యం ఏదో పని వచ్చి కుమారస్వామి రాజు గారు ఇది ఎలా ఉంది, సరే అయిపోయింది అది అయిపోయింది, మన ప్రమోషన్ మనం రాసేస్తాను. ఎందుకు రాస్తున్నాను నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఎప్పుడు నీ జీవితంలో వచ్చి నాకు ఈ పని చేసి పెట్టమని అడగలేదు, ఇదే అడుగుతున్నావు. పొరపాటు అన్నమాట నిజమే, కానీ ఆడు ప్రమోషన్ అడ్డు లేకుండా మళ్ళీ మెడ్రాస్ గవర్నమెంట్కి రాసేస్తాను వెళ్ళిపోయి చెప్పి ఆ రకంగా నీకు ప్రమోషన్. నేను రాజు చేసింది పొరపాటు, ఆడు రాజు నువ్వు రాదు, కానీ నువ్వు పెద్ద మనిషం. నువ్వు నన్ను నీ జీవితంలో ఎప్పుడు నాకు ఈ ఉపకారం చేసి పెట్టమని అడగలేదు, ఎన్టీ రాజు గురించి వచ్చావు రాసేస్తాను వెళ్ళిపో, నువ్వు ఇంకా నీ పని పూర్తి అయిపోయినట్టు నువ్వు వెళ్ళిపో, నీ ముఖం చూసి చేస్తున్నానని పంపేశాడు. ఇంతకి దీనికి కారణం ఏంటంటే, ఇందులో కృష్ణుడి గీతలు ఏమన్నాడంటే, నిర్యోగక్షామ నిర్యోగక్షామ ఆత్మవాన్. ఇది ఎన్టీ రాజు గారికి వర్తిస్తుంది ఈ వాక్యం, నిర్యోగక్షామ ఆత్మవాన్. 24 గంటలు నువ్వు సంపాదించుకోవటం, సంపాదించిందని కాపాడుకోవటం, సంపాదించుకోవటం, సంపాదించిందని కాపాడుకోవటం, సంపాదించుకోవటం, కాపాడుకోవటం, సంపాదించుకోవటం, కాపాడుకోవటం, సంపాదించుకోవటం, కాపాడుకోవటం, ఇదే నీ పని అయితే నీకు జ్ఞానమా అన్నాడు అర్జునుడు. కొంతమందికి యోగం అంటే ఏంటంటే సంపాదించుకోవటం, నీకు అర్థం వచ్చింది. క్షేమం ఏంటంటే సంపాదించింది ఎక్కడ జారిపోకుండా కాపాడుకోవటం. యోగక్షేమ యోగక్షేమ యోగక్షేమ. అర్జున నీకు ఆత్మజ్ఞానం అక్కర్లేకపోతే ఏ గొడవ లేను, నీది కావాలంటే అరుండే అన్నాడు. ఏ అటువంటి యోగక్షేమాలు అంటే మామూలు దేహ ప్రయత్నాన్ని బట్టి వస్తే అనుభవించు నువ్వు. 24 గంటలు ఇంకా భగవంతుడు కూడా లేదు, ధర్మం కూడా లేదు, సంపాదించుకోవడం జాగ్రత్త పెట్టుకోవడం. యోగం అంటే సంపాదించుకోవడం, ధర్మం అంటే ఆ యోగం, యోగ తర్వాత ఏంటి యోగ, యోగక్షేమం. యోగం అంటే సంపాదించుకోవడం, ఆ సంపాదించిందని క్షేమంగా అట్టె పెట్టుకోవడం, ఎక్కడికే పాడవకుండా అట్టె పెట్టుకోవడం. కొంతమందికి చచ్చిపోవడానికి రెండు పనులు తప్పించుకో పని ఉండదట్టు, వారి వల్లకాటులోకి వెళ్ళే వాడికి రెండు పనులు లేనట్టున్నాడు. ఇంక నువ్వు దేశానికి ఏం చేస్తావు, నీకు జ్ఞానం ఏంటి అర్జున, నీకు జ్ఞానం ఏంటి? ఇప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్పేది మీరు సంపాదించుకోవద్దని కాదు, లైఫ్ని ఎంజాయ్ చేయొద్దని కాదు. ఇంక 24 గంటలు అదే పని, ఒక చుట్టం లేడు, ఒక స్నేహితు లేడు, ఒక పుణ్యం లేదు, నీకు అర్థమవుతుంది, ఒక శాస్త్రం లేదు, ఒక మర్యాద లేదు. ఇక 24 గంటలు అదే పని, ఇంకో పని లేదు నీకు. శ్రద్ధగా పెట్టి దాన్ని శ్రాద్ధం అంటారు. 14 అయిపోయాడు చచ్చిపోయిన వాడి గురించి, చచ్చిపోయిన వాడి గురించి పెట్టి దాన్ని శ్రాద్ధం. ఏంటది శ్రాద్ధాన్ని శ్రద్ధగా పెరిచేందుకు ముడుతుంది, కానీ లేక ముట్టదు. శ్రాద్ధాన్ని శ్రద్ధగా పెట్టారు, ఈ ముసోడి గురించి ఈ స్నానాలు చేయవలసి వస్తాను చలిసిపోతానంటే దానికి ముట్టదు. చచ్చివాడు ఎలా చచ్చాడు, మన ప్రయాణం చేస్తున్నాడు, పెళ్లి రోజు ఎంత ఖర్చు అవుతుంది, 12 రోజులు ఎంత ఖర్చు అవుతుంది, మన ప్రాణం చేస్తున్నాడు, చచ్చినట్టు చచ్చినట్టుగా మనకి చేత ఖర్చు పెట్టి చేస్తున్నాడు. ఇలా నిలుపుకుంటే శ్రద్ధ లేకుండా శ్రాద్ధం చేస్తే ఆ జీవుడికి ముట్టదని. ఎందుకే నువ్వు ఇక్కడ కృష్ణుడు చెప్పిన అర్థం ఏంటంటే, నువ్వు 1000000 కోట్లు సంపాదించి వెనకాల వాళ్ళకి ఇచ్చినా నీ శ్రాద్ధం శ్రద్ధతోటి చేయాలని చెప్పాడు. ఆ సంపాదించిన డబ్బు మనిషి, నువ్వు డబ్బు మనిషి, నీకు డబ్బు కావాలి. పితృదేవత నీకు అక్కర్లేదు, పితృదేవత నీకు అక్కర్లేదు. ఆడికి డబ్బు మీద గౌరవం, నీకు డబ్బు మీద గౌరవం, పితృదేవతలు అక్కర్లేదు. ఏదో లోక మర్యాద కోసం పెడుతున్నావు, లోక మర్యాద కోసం, మర్యాద కోసం చేసినట్టు మర్యాదగా ఉంటుంది. శ్రద్ధ లేకుండా శ్రాద్ధం చేస్తే ఆ జీవుడికి ముట్టదని ఉందని శాస్త్రం. శ్రాద్ధం ఏంటి? యోగక్షేమాలు మీరు యోగక్షేమం. నువ్వు యోగక్షేమం 24 గంటలు ఏం సంపాదించుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఎంత నిలవ ఉంది, ఈ అకౌంట్తో సరిపెట్టేసుకుంటావంటే నువ్వు అంటే నేను మిమ్మల్ని సంపాదించుకోవద్దని అన్నం తినొద్దని కాదు కృష్ణుడు చెప్పింది. ఇంకా అదే 24 గంటలు ఇంకా అదే కూడా కింద ఉంటే నీకు జ్ఞానం ఏంటరా? ముందు యోగక్షేమంలోంచి అంటే ఎన్టీ రాజు గారికి యోగక్షేమాలు ఇష్టం అందుకు చెప్తాడు. ఆయన కొన్ని వేలు ఎక్కడ సంపాదించారు, ఆ పొలం ఎక్కడ ఉందో తెలియదు. ఆ బోధులు చూసుకోవడానికి ఆయనకు డబ్బు కంటే ఇష్టం పొలాలు, డబ్బుంటే పొలం కొనేసేవాడు. ఆ బోధులు చూసుకోవడం, నీరు సరిగ్గా నడుస్తుందో లేదో చూసుకోవటం, అదొక అలవాటు. అదేంటి అది అలవాటు అంటే ఆయనకి ఏం పని, ఆయన ఎంత చీప్స కట్టు చేసినా తర్వాత ఇంకోటి చేసి ఇంకో పనులు చేసినా ఆయనకి తమకి ఆయన యోగం ఆయన క్షేమం తప్పించి ఎవరు అక్కర్లేదు. నీకు అర్థమవుతుందా? అలాగే అర్జున నీ యోగం నీ నిరంతరము, నీ యోగం నిరంతరం ఈ క్షేమం గురించి ఆలోచిస్తా అంటే నువ్వు ఆత్మజ్ఞానం గురించి ఆశించుద్దని చెప్పాడు. నీకు నిజంగా ఆత్మజ్ఞానం కావాలా, నిజంగా భగవంతుడు కావాలా, నిజంగా నిర్వాణ స్థితిని నువ్వు పొందాలా, నిర్వాణ స్థితిని నువ్వు పొందాలా అని అనుకుంటే ముందు అందులోంచి బయటకు రా. నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఇది కల్పించేవడం భగవంతుడు చెప్పాడు. ఆత్మవాన్ ఆత్మవాన్ అంటే ఆత్మజ్ఞాన సముపార్జన బట్లే, ఆత్మజ్ఞాన సముపార్జన బట్లే మొత్తం నీ ఇంద్రియాలు నీ మనస్సు నీ దేహము అంతా పనిచేయాలి. ఆ దేహము నీది కాదు, నా దేహమే నీది. నీ సొంత పని ఎలా చేసుకుంటావో అర్జున, నీ దేహం నాది అనుకుని నా పని ఎలా చేసి పెట్టు. అందరికీ తలక్షేపం ఉంది కదా, మనకి అకౌంట్ లేవు డబ్బులు అయితే అందరికీ తలక్షేపం ఉంది. భారతీయ మనకి డబ్బు లేకనే శవం ఉంది కదా, అందరికీ తల ఊళ్ళో ఇందులో శవం లేనివాడు ఎవడన్నాడు? అందరికీ శరీరమే శవం. ఈ శవం అంటే మన ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోయిందా, ఈ శరీరాన్ని శవం అంటారు. ఈ శరీరము గాలి ఉన్నప్పుడు ముక్కులో గాలి ఉన్నప్పుడు ఎవరి శవాన్ని ఆడు మోసుకుంటూ ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత దీన్ని వలకట్లో నడుము మోసుకెళ్తారు, తేడా అంతకంటే ఏం లేదు. బతికొండగా ఎవరి శవాన్నాడు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత ఈ శవాన్ని నలుగురు మోసుకెళ్ళి ఈ తుక్కుని తీసుకు, ఈ తుక్కే కదా ఇంకేముంది, ఈ తుక్కుని తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళు పడేస్తాడు. పూర్వం ఏడ్చుకున్నప్పుడు అది కూడా మానేశారు. పూర్వం ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏడ్చుకున్నప్పుడు అది కూడా తగ్గించేసారు. ఆరోగ్యాలు చెడిపోతాయి, మళ్ళీ అక్కడి నుంచి బీపీ పెరుగుతున్నారు. ఎవడో ఎంత పెద్ద ఏడవటం లేదు, పూర్వం లేకపోతే ఎవడో ఏడవటం లేదు. అది ఆత్మవాన్ అంటే నీ జీవితంలో ఇప్పుడు మీకు పాలకులు మీరు భీమవరానికి వస్తున్నారనుకోండి, బస్టాండ్ ఎవరైనా కనిపిస్తే మాట్లాడతారు. పాలకులు ఎవరైనా కనిపిస్తే మాట్లాడతారు. పాలకులు ఏదైనా పని ఉంటే చూసుకుంటారు. మీరు అంటే టైంకి 2 గంటలకి పోయి మీరు ఏదైనా పనులు ఉంటే చూసుకుని వస్తారు. బట్టలు కొనుక్కోవాలనుకున్న బట్టలు కొనుక్కొని వస్తారు. మీ గమ్యమైనది జిన్నూరు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాలి, ఇది మర్చిపోరు కదా. అలా మీ దేహ ప్రారంభంలో ఏదైనా పనులు ఉంటే చేసుకో, చేసుకుని గమ్యం ఆత్మవాన్ ఆత్మ చైతన్య స్థాయికి రావాలి, ఆత్మజ్ఞాన సంపాదన చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి ఆ గమ్యం విడిచిపెట్టద్దు అన్నాడు. అంతేకాని నేను అన్నం తినవద్దని వండుకోవద్దని కాదు. ఆత్మవాన్ ఇప్పుడు కాశీ ప్రయాణం చేస్తున్నాను అనుకున్నాను, ఆ ట్రైన్ బెదవాడిని దీపే ట్రైన్ కోసం, కాశీ ట్రైన్ కోసం 5 గంటలు 6 గంటలు కూర్చుంటాను. నీకు అర్థమవుతుంది ఎందుకు కాశీ వెళ్తారు. అలాగే 5 గంటలు 6 గంటలు బెదవాడ స్టేషన్ ఎలా కూర్చుంటాము? ఆత్మజ్ఞాన సముపార్జనకి లోకంలో ఒక మజిలీ కింద వచ్చాయి ఇక్కడికి మనం. ఇది ఒక మజిలీ, కానీ బెదవాడ ప్లాట్ఫామ్ మీద కూర్చొని కాశీ వచ్చేసాం కాశీ వచ్చేసాం అనుకుంటే అర్థమైంది. ఆత్మవాన్ అంటే ఆత్మజ్ఞాన సముపార్జన మీద నువ్వు గురి పెట్టించు. నువ్వు ఎలా గురి పెట్టించుతావు? మామూలుగా ఉండలేవు. నువ్వు జీవితంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. కానీ నీ ఇంట్లో పేచీలు ఉంటాయి, నీ ఇంట్లో కూడా పేచీలు ఉంటాయి. అంటే ఎక్కడ నలుగురింటే అహంకారం లేకుండా మనిషి ఉండడు, అహంకారం లేకుండా మనిషి ఉండడు. ఇంట్లో కూడా పేచీ సమాజపరంగా పేచీలు వస్తాయి. నీకు అర్థమవుతుందా? భూకంపాలు వస్తాయి, గాలివానలు వస్తాయి. నీకు అర్థమైతే శరీరానికి రోగం వస్తుంది. శరీర భూకంపాలు వస్తాయి, గాలివానలు వస్తాయి, శరీరానికి రోగం వస్తుంది. దీన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తూ ఉంటారు మధ్యమైత్రుడు. ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే మీకు మీ కోళ్ళకి పడకపోవచ్చు. ఉదాహరణ చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. అది పడ ఈ బాహ్యంగా చూస్తే ఉన్నా కానీ వాటిని భరించి అడ్డారి తప్పదు. ఈ శరీరం వచ్చిందంటే ఏదో బాధ వస్తుంది. నీకు అహంకారం లేదనుకో, అజ్ఞానం లేదనుకో, నీకు మాయ లేదనుకో, మరి శరీరం ఎందుకు వచ్చింది? ఏదో ప్రారంభం ఉంది కాబట్టి, ఏదో ప్రారంభం ఉంది, అనిపించవలసిన ప్రారంభం ఉంటుంది.
అనిపించవలసిన ప్రార్థన అన్నప్పుడు మంచినే జరిగిపోతుంది, చెడ్డనే జరిగిపోతుంది. కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అన్నాడు, నీ కళ్ళలో కూడా ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు అన్నాడు. నీకు నీ ప్రార్థనలో మంచం నెలకొండి, అది అయిపోతుంది కాలం వచ్చినప్పుడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు మనకు ప్రాణం పోవాలి, ప్రాణం పోవాలంటే పోదు. ఈశ్వర నిర్ణయాన్ని బట్టి ఈ శరీరం ఎంతమంది భూమి మీద ఎంతకాలం భూమి మీద తిరగాలో, ఇంకెన్ని పాఠాలు నేర్చుకోవాలో, ఎవరు నేర్చుకుంటే కానీ ముక్కులో కాదు బయటికి తీయడు, కంగారు పడి మన తీరు. ఒకసారి డాక్టర్లు ఓ 6 నెలల కంటే బతకడం చెప్పిన వాళ్ళు 6 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. 4 సంవత్సరాలు పర్వాలేదన్నాడు, 10 రోజుల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ దేహ ప్రారంభం పూర్తి అయిపోయిన వెంటనే శరీరం విడిచి ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పరమహంస గారు అంటారు, జ్ఞానాన్ని వదిలేసి శవాల గురించి ఎందుకు ఇంత ఆత్రుత అంటారు, ఈ శవాల గురించి ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నారు. శరీరానికి ప్రారంభ చచ్చిపోతుంది సహజం. నువ్వు శరీరం పుట్టినప్పుడు కర్మ బట్టి శరీరం పుట్టినప్పుడు పుడుతుంది ఏదో కొంపలో, మరి ఏదో రోజు చచ్చిపోతుంది. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ స్వప్న సమానాలు. ఈ శవాల గురించి ఇంత గొడవ ఇంత అల్లరి ఎందుకు అయ్యా? జ్ఞానాన్ని విడిచిపెట్టి నువ్వు రామకృష్ణ అంటాడు, నువ్వు ఇంట్లోనే ఉన్నాం అనుకో, ఎక్కడికి కదలటాలేదనుకో, ఇంట్లో ఉండి ఏదో సాధన చేసుకుని జ్ఞానం సంపాదించావనుకో, ఇంట్లో ఉన్నామనుకో, కష్టపడి ఈ కష్టాల మధ్య ఉండి నువ్వు జ్ఞానం సంపాదించుకున్నావనుకో, చూపులైటీ ఎంత దూరం అయితే మెరుగిస్తుందా? అంత నువ్వు కొద్ది సంవత్సరాల నుండి జ్ఞానం సంపాదిస్తే నీ ప్రభావం అంతవరకే ఉంటుంది. సంసారంలో ఉండి కూడా జ్ఞానం సంపాదించవచ్చు. చూపులైటు ఎంత దూరం ఆనుకుందో నీ జ్ఞానం యొక్క ప్రభావం అంత దూరం అంటా ఉంటుందే. కానీ గౌతమ బుద్ధుడు లాగా సర్వస్తు త్యజించు, రాజ్యాన్ని విడిచిపెట్టినావు, రాజ్యాన్ని విడిచిపెట్టానని తలంపు కూడా లేదు. మనం ఎవరికైనా 10 పిడకలు ఇస్తారు, అదే కూడా పిడకలు ఇచ్చామండి, వాళ్ళకి పిడకలు ఇచ్చామని పిడకలు 10 రూపాయలు కాదు పిడకలు. మనం మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, జ్ఞాపకం పెట్టుకునే విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మర్చిపోయే విషయాలు తొందరగా మరుపు రానివాడు దేవుడు, మనలో ఉన్న పాపం కారణం, మన బుద్ధిలో ఉన్న దోషాల కారణం, మన బుద్ధిలోనే దోషాల కారణం. అవినాచరేశ్వరుడితో బలం ఏమన్నారంటే, నా బుద్ధిలో దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు తీసేయండి. జైని పంపి మామూలుగా అలవా దోషాలు బండరాలు లాంటివి, నీ అనుగ్రహాన్ని పంపించి నీ జైని పంపించి అది తీసేయి. నువ్వు అది తీటి మానేసి నీలో దోషాలన్నా నీలో దోషాలు పాట కింద పాటాడితే, మాట పాట కింద పాడతాడు, పాట మొదలుపెడితే ఒకరికి ముక్కు వంకరగా ఉందనుకో, ఆ ముక్కు వంకరగా ఉన్నవాడి దగ్గరికి అర్థం పెట్టి చూపిస్తాడు, ముక్కు వంకర ఏమైనా పోతుందా? పోదు. పైగా అవమానం చేయటం అది, ఎవరిని ఆ ముక్కు వంకరగా ఉన్నావండి? అలా కాకుండా ఆ ముక్కు వంకర నువ్వు తీసేయగలిగితే తీసేయ. అందుకని నీ ముక్కు వంకరగా ఉంది, నీ ముక్కు వంకరగా ఉంది అని 10 సార్లు అంటే వల్ల ప్రయోజనం లేదు. అంటే ఆ ముక్కు వంకరని చేయగలిగితే అలాగే అవినాచరిస్తాడా? నీలో ఉన్న దోషాలన్నా నీలో దోషాలు, నీ బుద్ధి మంచిది కాదు, నీ బుద్ధిలో దోషాలని చెప్పడం కంటే, ఇలా చెప్పడం కంటే నా బుద్ధిలో ఉన్న దోషాలు తీసేది అది మర్చిపోయేటట్టు చేసి ఆ దోషాలన్నీ బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి నీదై నాకు పంపి. రామకృష్ణుడు అన్నాడు, మీరు గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానం కొంతమంది ఉన్నారు, అలా జ్ఞానం సంపాదించిన వాళ్ళు, కానీ చూపులైతే వెళుతుంది ఎంత దూరం వెళుతుంది, అంత దూరం వెళుతుంది. గౌతమ బుద్ధుడు గారు సర్వస్వం చెయ్యి. గౌతమ బుద్ధుడు ఒక రాజ్యాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి బయటకు వస్తే నేను పెద్ద రాజ్యం. గౌతమ బుద్ధుడు ఇల్లు విడిచిపెట్టే రోజులు గౌతమ బుద్ధుడు ఇంటికాడే రోజు 1000 ఆవుడు పాలు పిచ్చుకోరాడు. అంటే 1000 ఆవుడు పాలు పెట్టడానికి ఎంతమంది మనుషులు ఉండాలో చూడండి. అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి జ్ఞానం సంపాదించాడు. బుద్ధుడి పేరు చెప్పలేదు, నీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. బుద్ధుడి పేరు అన్ని విడిచి సర్వస్వం చెల్లించు, నీకు నేను నాది నేను నాది ఈ రెండు తలంపులు కంప్లీట్గా శేషం లేకుండా విడిచిపెట్టి జ్ఞానం సంపాదిస్తే ఈ సూర్యుడు ఎక్కడికైనా తెలు ఎంత దూరం ప్రయాణం చేస్తాడో అటువంటి మహాజ్ఞానం ముందు ఆ సూర్యుడు వెళితే ఎంత దూరం ప్రయాణం చేస్తాడో సర్వస్వం చెయ్యించి జ్ఞానం సంపాదించిన వాడి యొక్క ప్రభావం ఎంత దూరం వెళుతుందంటే సూర్యుడు యొక్క వెళితే ఎంత దూరం వెళుతుందో ఆ మహాజ్ఞాని యొక్క ప్రవాహానికి కొండలు అడ్డు రావు, నదులు అడ్డు రావు, సముద్రాలు అడ్డు రావు. ఆ మహాత్ముడు ఏదైనా ఒక మాట చెప్తే వెళ్ళి సర్వస్వం చెయ్యించినటువంటి ఆ మహర్షి, ఆ మహాత్ముడు, మహితాత్ముడు, ఆ మనిషి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట యొక్క శక్తి ఎంత దూరం వెళుతుందంటే నదులు దాటుతుంది, సముద్రాలు దాటుతుంది, కాలువలు దాటుతుంది, సూర్యుడు ఎంత దూరం ప్రవహిస్తున్నాడు. ఆ జ్ఞాని చెప్పిన మాట ధ్వనిస్తాయి, ప్రతిధ్వనిస్తాయి అన్నాడు బ్రహ్మకృష్ణ. అయితే సంసారంలో కూడా జ్ఞానం సంపాదించే వాళ్ళు క్షూపులైనటువంటి వాళ్ళు, సర్వస్వం విడిచిపెట్టి బుద్ధుడాగా జ్ఞానం సంపాదించిన వాడు సూర్యుడు లాంటి వాడు. అదేంటిది, మోహం ఎంత బలి ఇంకో ఎంతో ఒకసారి బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు రాత్రి కాడి పారిపోయి వచ్చాడు, ఇల్లు విడిచిపెట్టి బుద్ధుడు రాత్రి కాడి పారిపోయి వచ్చాడు. సరే ఒక్కసారి ఆడి పేరు బుద్ధుడికి ఒక కొడుకు ఉన్నాడు, అప్పుడు 6 నెలల సంవత్సరం ఉంటుంది ఆ కొడుకు వయసు. ఆడి పేరు రాహుల్, రాహుల్ అని గుర్తున్నారు. ఏదో పేరు ఏ పేరు అయితేనే రాహుల్. బుద్ధుడు చెప్పాడు మోహం ఎంత బలీయంగా ఉంటుందో. సరే ఆ గదిలోకి వెళ్ళాడు. తన భార్య రాత్రి 12 గంట అయిపోయింది, తన భార్య కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళాడు. ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. ఈయన ఇల్లే కాదు, సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. బుద్ధుడి గురించి మాట్లాడుతుంటే వివేకానందకి బీపీ వచ్చేస్తుంది. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడు. బుద్ధుడి సమస్య వచ్చేప్పటికి ఎక్కడ లేని ఇంగ్లీష్ అని వచ్చేసింది. వండర్ఫుల్ ఇంగ్లీష్, మంచి మంచి కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ అంటాడు. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడాడు. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్, తన గురువు కంటే ఎక్కువ మాట్లాడాడు బుద్ధుడి గురించి. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, ట్రెమెండస్ లవ్ విత్ పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. వంట బుద్ధుడి పేరు వచ్చేవాడు కానీ వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడడం ఆ లోపల నాట్యాలి. బుద్ధుడు వివేకానంద అన్నాడు, శంకరాచార్య తెలివైనడు, తెలివైనడు, సబ్జెక్ట్ బాగా చెప్పగలడు, సంస్కృతం బాగా మెచ్చుడు, సబ్జెక్ట్ బాగా చెప్పగలడు, బాగా రాయగలడు, ఎవరు శంకరాచార్యుడు. కానీ బుద్ధుడికి ఉన్న హృదయం శంకరాచార్యుడికి లేదన్నాడు. బుద్ధుడి హృదయంలో నీవు నేననే భేదం భేదం లేదు. అది భేద బుద్ధి ఎలా ఉంటుందో బుద్ధుడికి తెలియదు. సముద్రానికంటే బుద్ధుడు సముద్రానికంటే ఎక్కువ లోతుగా ఉంటుంది, ఆకాశం కంటే ఎక్కువ విశాలంగా ఉంటుంది. కొంతమంది మనుషులు విశాలంగా ఉంటారు కానీ లోతుగా ఉండరు. కొంతమంది మనుషులు ఇంకా జనాన్ని పోయేసుకుంటుంటారు, అసలు లోతు ఉండదు. లోతు అని మన కాళ్ళు కూడా తడవక. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే విశాలంగా కనిపిస్తారంట కానీ లోతు ఉండదు. నీకు అర్థమవుతుందో, లోతు ఉండదు. కొంతమందికి కొంచెం లోతు ఉన్నా ఎంత కొంత లోతున్న వాళ్ళు విశాలంగా మట్టుకుంటున్నారు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటుంది. బుద్ధుడికి రెండు ఉన్నాయి, ఎంత విశాలంగా ఉంటాడో అంత లోతుగా కూడా ఉంటాడు, ఎంత వైడంగా ఉంటాడో అంత గట్టిగా కూడా ఉంటాడు. మోహం ఎంత బలీయంగా ఉంటుందో బుద్ధుడు చెప్పాడు. ఆ గదిలోకి వెళ్ళాడు. రాత్రి 12 ఇల్లు విడిచిపెట్టి వచ్చేస్తాడు. రాజ్యం ఇల్లు అంటే రాజ్యాన్ని విడిచి పాలకులు నడుము తణుకు చాలా చోట్ల సత్సంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు కూర్చుని వాళ్ళకు 20 పుస్తకాలు పంచిపెడతాం శాస్త్రం. నేతవాళ్ళకి కావాల్సిందే పంచిపెడతాం. అని ఇప్పుడు ఫస్ట్ ముందు ఇవాళ సత్సంగం చెప్పేవాళ్ళకి ఇస్తాం భగవాన్ బోధ. భగవాన్ బోధ మీకు వెనుక్కుని పంచిపెడతాం. అది ఏది, అది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఆయన నెల్లూరు జిల్లాలో నెల్లూరు అండి. ఆయన బ్రహ్మచారి, స్టేట్ బ్యాంకులో 35 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత భగవాన్ గురించి ఏదో ఒకటి రాస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత భగవాన్ గురించి ఏదో రాస్తున్నారు. ఎప్పుడు మొన్న 300 పుస్తకాలు పంపారు నాకు. 300 పుస్తకాలకు లెటర్ లేవు. నేను 300 పంపిస్తున్నాను కానీ 100 పుస్తకములకు మాత్రమే డబ్బు పంపండి. పంపిణీ 300 పుస్తకాలు. ఏంటి 100 పుస్తకాలు మాత్రమే పంపడం అంటే అది ఊరికి ఇచ్చేస్తే విడి ఉండదు. మరి నాకు ఏదో 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 మధ్యలో ఆ మధ్య ఒకసారి ఫోన్ చేశారు కదా 300 పంపిస్తాను అరుణాచల్లో కదా చెప్తారు 300 రాస్తున్నాను 300 పుస్తకాలకి డబ్బు పంపడం. ఆ నెల్లూరులో ఎవరు అన్నారట ఇలా నాన్నగారికి నాకు స్నేహం నాన్నగారికి నేను రాసిన పుస్తకాలు పంపుతున్నాను ఎవరితో చెప్పాను నీ ఇద్దరు రమణ నాన్నగారు రమణ భక్తులే నువ్వు రమణ భక్తులే నువ్వు పుస్తకాలు పంపించి నాన్నగారు పంపుతున్నావు కానీ నాన్నగారితో ఎప్పుడు పోల్చుకోవద్దని చెప్పారు ఎవడు. ఆ బెల్లూరులో ఎవరు చెప్పాడో నాకు తెలియదు. ఆ నెల్లూరులో ఎవరు చెప్పాడో మనకు తెలియదు. నేను రమణ భక్తున్నా నాన్నగారు రమణ భక్తి అనుకుని రైట్ అది కానీ నేను రమణ భక్తులే నాన్నగారు రమణ భక్తులే నాన్నగారితో కూడా నేను కూడా సమానం ఇటువంటి ఆలోచన రాకుండా చూసుకోవాలని చెప్పాడు. నువ్వు నువ్వే నాన్నగారు నాన్నగారు నాకు తెలియదు. మన అమ్మజీని అరుణాచల్లో కనిపించి ఎవరో ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు నెల్లూరులోనే ఆయన చెప్పారంట నాన్నగారికి నాకు బాగా స్నేహం నేను పుస్తకాలు రాస్తే నాన్నగారికి పంపుతున్నాను నాన్నగారు రమణ భక్తులే నేను రమణ భక్తులే అని చెప్పి అని నిజమే కానీ నాన్నగారితో నాన్నగారు నాన్నగారే నువ్వు నువ్వే నాన్నగారితో పోల్చుకోవద్దు మానే అని చెప్పాడు. స్నేహంగా ఉంటే స్నేహం కాదు అంత కూడా ఇలా చెప్పాడని నాకు ఎవడు ఎల్ఐసీలో పనిచేసిన ఆయన 300 పుస్తకాలు పంపించి 100 పుస్తకాలకి డబ్బు పంపండి మిగతా పుస్తకాలని మీరు పంచిపెచ్చుకోవడం రాశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం ఏ సబ్జెక్ట్ చెబుతున్నాం ఆ బుద్ధుడి గురించి అంటే మోహం ఎంత బలంగా ఉంటుంది. ఆయన భార్య అని కొడుకు భార్య తన మంచమే పడుకో పెట్టుకుందా ఎవరు ఆవిడ బుద్ధుడి భార్య ఆ గదిలోకి వెళ్ళాడు ఇక చూసి వెళ్ళిపోదాం నీకు అర్థం అవుతుంది ఆ తల్లిని కొడుకుని చూసి వెళ్ళిపోదాం. చూసి వెళ్ళిపోతే మోహం ఎంత బలంగా ఉంటుందో బుద్ధుడు చెప్పాడు. ఒకసారి రాహుల్ని 6 నెలల పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు ఉంటాడు ఆయన ఒకసారి కొంచెం ముద్దు పెట్టుకోవాలనిపించింది ఎవరికండి బుద్ధుడికి. ఆయన ఇప్పుడు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తల్లికి మెదుకు వచ్చేస్తుంది మన ప్రయాణం చెడిపోతుందని నేను మనసులో అనుకున్నాను ముద్దు పెట్టుకుందామని కానీ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటే కొంచెం ఏడుస్తాడు ఏస్తే తల్లి నిలిచిపోతుందని ఆయన మానేశాడు. నేను ముద్దు పెట్టుకోవడం మానేసిన ఆయనతో నేను ఇందు విడిచిపెట్టి వచ్చేసాను అన్నాడు బుద్ధుడు. ఆడు ముద్దు పెట్టుకుంటే క్యారమంటాడు కదా చనిపోయాడు కదా క్యారమంటే తల్లి నిలిచిపోతుంది ప్రయాణం ఆగిపోతుంది. ఒక గంజాన్ని చేరుకునేటప్పుడు ఇటువంటి అన్ని బేరిచే కాదు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం బయటకు చూపించకూడదు. ఒక గంజాన్ని ఒక డెస్టినేషన్ మనకు వెళ్ళాలనుకున్నాడు. శంకరాచార్య ఎంత మేధావైనా వివేకానంద బుద్ధిని ఉదయం రాలేదు రాదన్నాడు ఆయన అది సముద్రుడు ఆయన. అప్పుడు యోగక్షేమాలు తర్వాత ఏంటి ఆత్మవాదం ఏంటది ఆత్మవాదం అంటే ఆత్మ సముపార్జనకే నిరంతరం నీ గమ్యం అక్కడే ఉండాలి. ఇప్పుడు దీనికి రామకృష్ణ పరమహంస గారి పూర్వం అంటే కూడాలు వచ్చినాయి పూర్వం చెడులో ఇచ్చి బిందులతోటి నీళ్లు పెట్టుకుని తలమే పెట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు లేడీస్ చాలామంది బిందులు చెరువుల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు ఎత్తిపై పెట్టుకుని తెచ్చుకున్నారు అంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పక్కలతో మాట్లాడుతూ ఉంటారు కానీ బింది బట్టికి నోతి నెత్తి మీద కింద పడిపోకుండా చూసుకుంటారు. నెత్తి మీద బింది ఉంటుంది కానీ అది నెత్తి మీద బింది కింద పడిపోకుండా చూస్తారు నీతో మాట్లాడతారు మా పక్కలతో మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆవి అమ్మగారు నెత్తి మీద బింది కింద పడిపోకుండా ఎలా చూసుకుంటుందో పక్కవాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ నువ్వు ఆత్మజ్ఞాన సముపార్జన లక్ష్యంగా పెట్టుకుని మిగతా పనులు నువ్వు చేసుకో లక్ష్యం అది డెస్టినేషన్ అది గోల్డ్ అది ఒక అది గమ్యంగా పెట్టుకుంటాం అనుకో అది గమ్యంగా పెట్టుకుంటే ఒక అది గమ్యుడైన వాడు 100 తప్పులు చేస్తే ఆ గమ్యం ఉన్నవాడు కూడా ఒక తప్పు చేయొచ్చు. ఆ మైండ్ ఉన్నంతసేపు అలా జరుగుతుంది. గమ్యుడైన వాడు 100 తప్పులు చేయొచ్చు గమ్యం లేనివాడు ఆ గంజి ఉన్నవాడు కూడా ఏదైనా చిన్న పొరపాటు చేయొచ్చు, కానీ అది పొరపాటు చేస్తున్నావు తెలిసిపోయి మరి సవరణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదేంటది దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వీడికి వాడికి తేడాది, వీడికి వాడికి ఆ గంజం లేని వాడికి అలాంటి తప్పులు చేస్తున్నావు కూడా తెలియదు, దిద్దుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం. ఎవరనేది అలా కమిట్ చేసేస్తా ఉంటాడు కదా, ఇదో అలవాటు కింద కమిట్ చేసేస్తా ఉంటాడు. ఇది మనం సవరించుకోవాలని బుద్ధి కూడా కలగదు. రామకృష్ణ అంటాడు పాలు వెనపోసుంది, పాలు వెనపోసుంది, పాలు దగ్గరికి వచ్చింది వెన్నపూస 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 అంటే పాలు నుంచి వెన్నపూస బయటకు వస్తున్నాను అడిగాడు. పాలలో వెన్నపూస ఉంది, ఆ పాలు దగ్గరకు వచ్చింది వెన్నపూస, వెన్నపూస అంటే వెన్నపూస బయటకు వస్తుంది, దాని ఏదో ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, అక్కడ సాధన చేస్తే కానీ పాలలో ఉన్నమాటది వెన్నపూస, నువ్వు అలా అనుకుని దానికి ఏదో సాధన చేస్తేగా పాలలో చెన్నపూస బయటకు రాదు. నీ హృదయంలో జ్ఞానం ఉంది, నీ హృదయంలో ఈ బాహ్యమైన సౌందర్యం నిజమైన సౌందర్యం నీ హృదయంలో ఉంది. టుషిండి అంటాడు, టూచ్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ బ్యూటీ స్ట్రీట్ సత్యములో ఉన్న సౌందర్యం ఎక్కడా లేదు. సత్యము సౌందర్యంగా ఉంటుంది, నిజమైన సౌందర్యం సత్యమే, సత్యము సౌందర్యంగా ఉంటుంది. సౌందర్యం మాట సౌందర్యం మాత్రమే సత్యముగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. ఇప్పుడు మన చర్మ సౌందర్యం చూస్తాం, మనం చర్మ దేహం నల్లగా ఉండొచ్చు కొంతమందికి, లోపల హృదయం గొప్ప సౌందర్యంగా ఉంటాం. కొంతమంది దేహం నల్లగా ఉండొచ్చు, బయటికి బయటికి అంత బాగుండకపోవచ్చు, ఆ హృదయంలో మటుకు గొప్ప సౌందర్యంగా ఉంటారు వాళ్ళు, ఎంత బ్యూటీగా ఉంటారు. వాళ్ళ దగ్గర 5 నిమిషాలు కూర్చుంటే చాలా అనిపిస్తుంది, వాళ్ళ ముఖం చూస్తే చాలా అనిపిస్తుంది, వాళ్ళ ముఖం చూస్తే చాలా అంత సౌందర్యంగా ఉంటారు కొంతమంది హృదయంలో. అంటే ఇంగ్లీష్ పోయి ఏమన్నారంటే ట్రూత్ ఇస్ బ్యూటీ, సత్యము సౌందర్యంగానే ఉంటుంది, సత్యము సౌందర్యంగా సౌందర్యం నిజమైన సౌందర్యం సత్యము గానే ఉంటుంది. సహజమైన ఆందం, దిద్దుకున్న ఆందం. పౌడర్ రాసేయండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళండి మీరు, ముందా జుట్టు జుట్టు అది జుట్టుకు నూనె రాసేస్తారు, జుట్టు అది బాగా చేసేస్తారు, తెల్లంటి నల్లంటికి మీ ముఖానికి పారేస్తారు, నూనె రాసేస్తారు, పౌడర్ ముందు ముఖం కడిగేస్తారు, నూనె రాస్తారు, పౌడర్ చీర ఎలా కట్టుకోవాలి, చీరలు కట్టుకోవడం నేర్పుతారు, ఇలా ఇలా తిరిగిన అది వాటర్ కానీ నేర్పుతారు, చీర ఎలా కట్టుకోవాలో చెప్తారు. కొంతమందికి చీర కట్టుకునే విధానం సరిగ్గా తెలుపుతారు, అందంగా ఉండరు. అంటే ఆ బ్యూటీ పార్లర్లో చీర ఎలా కట్టుకోవాలో చెప్తారు, అది నేను అందంగా చేసి వాడి పని తర్వాత నీ దగ్గర ఎంతమంది పేమెంట్ తీసుకుంటారు అందరు కానీ అది దిద్దుకున్న అందం. అదేంటది దిద్దుకున్న అందం వేరు, సహజంగా ఉండాలి. వాళ్ళు స్నో రాసుకోక్కర్లేదు, పౌడర్ రాసుకోక్కర్లేదు, ఎలా కూర్చున్నా మెరిగిపోతూ ఉంటారు. దిద్దుకున్న అందం రాసుకున్న అందం వేరు, సహజమైన అందం వేరు. ఆ సహజమైన అందం హృదయంలో ఉంటుంది, సహజమైన అందం హృదయంలో శరీరంలో కూడా కొంతమంది సహజంగా అందంగా ఉంటారు, శరీరంలో కూడా కొంతమంది సహజంగా అందంగా ఉంటారు. మామూలుగా సహజంగా అందంగా ఉంటారు శరీరంలో కూడా, హృదయం మాట్లాడించండి, అలా సహజంగా శరీరంలో అందంగా ఉన్న వాళ్ళు శేఖిస్తూ చూశాడు బ్యూటీ వాట్స్ అంద వ్యక్తంగా. వాళ్ళు స్నో రాసుకోక్కర్లేదు, పౌడర్ రాసుకోక్కర్లేదు, పెళ్లి కూతుర్ని మేకప్ చేసినట్టు ఏం చేయక్కర్లేదు. దాన్ని ఎక్కడ కూర్చుని ఆనందంగా ఉంటారు, నడిస్తే ఆనందం, కూర్చుంటే ఆనందం, మీకు అర్థమవుతుంది, నడిస్తే ఆనందంగా ఉంటారు, కూర్చుంటే అంటే కూర్చుంటే ఆనందంగా ఉంటారు, ఎలా మాట్లాడితే అంటే ఆనందంగా ఉంటారు. అటువంటి వాళ్ళని ఈ షేక్స్పియర్ ఎలా వర్ణించాడంటే సౌందర్యము ఒక రూపంలో ధరించి భూమి మీద నడుస్తుందాట. సౌందర్యం అనేది ఒక రూపం ధరించి భూమి మీద నడుస్తుందని చెప్పడానికి షేక్స్పియర్ ఏమంటాడంటే డ్యూటీ వాక్స్ అంది. ఈరోజు మాట్లాడు రమణ మహర్షి గారు, రమణ మహర్షి గారికి ఇంగ్లీష్ రాకపోయినా పెద్ద పెద్ద పోయిట్స్ ఆయన దగ్గర పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వెళ్ళేవారు, ఆయన చదివినిపించేవారు. ఆయనకు అనువారట ఈ వాక్యాలు చదివినిపిస్తే ఆ కవి ఆ వాక్యాన్ని అనుభవించి రాశాడు అయ్యా అని వాడు, బుడబుక్కల మాటలు కాదు, ఆ వాక్యాన్ని అనుభవించే రాశాడు. రౌండ్ మహర్షి గారు ఏంటంటే బ్యూటీ వాట్స్ ఆన్ ది ఎర్త్, బ్యూటీ వాక్స్ అని దర్తున్నప్పుడు అది బుడబొక్కల మాటగా ఏదో రచన చేయాలని చేయటం కాదు, తన నోటితో చెప్పింది హృదయంలో అనుభవించే రాశాడు. ఆగ్నేశ్వరం కంబరాన్ని మహాబలవాన్ ఆంజనేయస్వామికి పేరు ఉంది, వీరవీరుడు అని. ఆంజనేయస్వామి వేరేంటి పేరు అంటే ప్రపంచం మనకు వీరుడు, ప్రపంచంలో ఉన్న వీరులందరికీ వీరుడని. నాకు ఎప్పుడైతే నా జీవితంలో 2 సార్లు దర్శనం ఇచ్చారు, స్వప్న దర్శనం, ఎవరు ఆంజనేయస్వామి. అద్భుతమైన అంతం, షేక్స్పియర్ కూడా వర్ణించలేడు అనిపించింది అంతన్నగా కల్పించాడు నాకు. ఆ బుద్ధి హనుమంతుడు మహాబలవాన్. నాకు హనుమంతుడి మీద ఆకర్షణ బాగా, ఈ మధ్యలో 100,000 రూపాయలు పెట్టి వైద్య కవచం చేయిందాం అనుకుంటున్నాడు. అది కాకినాడలో బాగా చేస్తారు. ఈ మధ్యన ఎవరిని అడిగాను తెలుసుకురండి అంటే 100 కాదు 110 అవుతుందని చెప్పాడు వైద్య కవచం. వారి మీద నాకు ఇష్టం పోతారు. ఇంకేదంటే అటువంటి కర్మయోగులు మనకు కనపడరు. రాముడు పనే తన పని, తన సొంత పని అంటూ లేదు ఆడికి, ఎవరికి ఆంజనేయస్వామి రాముడు పనే తన సొంత పని. ఎంత బలవంతుడు అంత విద్యావంతుడు, ఎవరు ఆంజనేయస్వామి, ఎంత బలవంతుడో అంత విద్యావంతుడు. దేవుడు రాముడు దేవుడు అనుకుంటే ఇతను మాట్లాడే భాషకు రాముడు ఆశ్చర్యపడు. వీళ్ళు సుగ్రీవుడితో స్నేహాన్ని కాదు వస్తూ ఉంటాడు. ఈ వారి సుగ్రీవుడు పేచీలు ఉన్నాడు, పేచీలు అంటే వాళ్ళిద్దరు అనురమ్ముడు, ఆడు పొగడబోతాడు ఎవడో వాలి. ఆ సుగ్రీవుడు మంచివాడే కానీ అన్నగారికున్న బలం లేదు. అంటే ఆడు ఏం చేశాడంటే మామూలు బాహ్యంగా పేచీల కంటే ఒకళ్ళంటే ఒకరికి అనుమానాలు ఇద్దరికి, ఆడు నాకేం అపకారం చేస్తాను వీటి అపకారం అనుమానాలు పెట్టుకుని పేచీలు. చివరికి సుగ్రీవుని తరిమేస్తే అది ఎక్కడ కర్ణాటకలో ఉంది ఆ కొండ, ఆ కొండ మీద మకాన్ పెట్టుకున్నాడు. ఎవరు సుగ్రీవుడు, ఆంజనేయస్వామి సుగ్రీవుడు మంత్రుడు, సుగ్రీవుడు కొంతమంది మంత్రులు ఉన్నారు, అందరూ ఆంజనేయస్వామి ఒకడు. వీడు ఆ కొండ మీద ఉండేవారు వాళ్ళకి తెలిసి, ఆ కొండ మీదకి వాళ్ళు రాదు, ఇంటికి రాడంటే అది శాపం ఉంది. ఆ కొండ మీదకి వెళ్ళి కొండను ముట్టుకుంటుంది తలకాయ వేసి చక్కలైపోతున్నాను ఒక శాపం. అయ్యో ఎక్కడెక్కడ వస్తారు కానీ వాళ్ళ మీద అయ్యి రామలక్ష్మణుడు సుగ్రీవుడు స్నేహం చేసుకోవడం కోసం వస్తున్నారు వీళ్ళు. ఆడి ఎవరి భయం ఆడదు, ఎవరి అనుమానం ఆడదు, మీకు అర్థమవుతుందా, ఎవరి లోకం ఆడదు. ఈ సుగ్రీడు ఏమనుకుంటాడు, వాళ్ళు పంపాడు వీళ్ళిద్దరిని మనల్ని చంపేయడానికి, లేదా వీళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని కంగారు పడితే ఇంకో కొండ మీద పారిపోతారు. అప్పుడు హనుమంతుడు అంటాడు, సుగ్రీవుడు ఎంత సుగ్రీవుడు భయపడుతున్నాడని ఆంజనేయస్వామి గ్రహించు, ఆంజనేయస్వామి గ్రహించి మీరు పారిపోతే పారిపోయి ఇద్దరి దగ్గరికి వెళ్ళొస్తాను, వాళ్ళిద్దరి దగ్గరికి. అసలు వాళ్ళు ఎవళ్ళు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళు మనుషులా, వాళ్ళ సంబంధం లేని మనుషులా, మనం మాట్లాడితే తెలిసిపోతుంది, మీరు ఉండిపోయి వెళ్ళొస్తాను అంటాడు ఆ రామ లక్ష్మణ్. అంటే సుగ్రీవుడు ఎంత పడిపోయిపోయాడంటే వాళ్ళు చదువు హనుమా హనుమా వాళ్ళిద్దరితో మాట్లాడేప్పుడు మధ్య మధ్యలో నీ ముఖం నా వైపు చూపించాలన్నాడు. వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటావు కదా, మాట్లాడేప్పుడు మధ్య మధ్యలో నీ ముఖం నా వైపు తిప్పి చూపిస్తూ ఉండు, నీ ముఖాన్ని చూసాడు ఇద్దరు మంచివాడి చెడ్డవాడిని గుర్తించేసి చెడ్డవాడు అయితే ఇంకా దూరం పారిపోతారు, మంచివాడు అయితే కొండ దాగి మన మామూలు మన కొండ మీద మనకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన చేస్తాం వాళ్ళిద్దరిని చూస్తుంటాడు, కానీ తాను ఎవరో లేనప్పుడు మన మనమే పరిచయం చేసుకోవాలి, ఏం చేస్తాం మరి. 11వ అధ్యాయంలో కృష్ణుడు ఎట్టివాడు ఎంతటివాడు ఆయన పరిచయం చేసుకున్నాడు. ఏం చేత ఆయన దేవుడు పరిచయం చేసుకోవడం, దేవుడు ఉండాలి కానీ కూడా పరిచయం చేయలేడు. దేవుడు పరిచయం చేయడానికి దేవుడే పరిచయం చేసుకోవాలి కానీ కృష్ణుడు ఆయన పరిచయం చేసుకోకపోతే మనం ఏం పరిచయం, కృష్ణుని దేవుణ్ణి ఈ దేవుని జీవుడు పరిచయం చేయగలడా, పరిచయం చేయలేదు. అంతస్తులే వైభవం గారు అన్నీ ఉంటాయి అక్కడ, శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైభవం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. ఆ అంటే దేవుడు దేవుడే పరిచయం చేసుకోవాలి కదా అంటే 11వ అధ్యాయంలో లోకానికి ఆయన ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఆంజనేయస్వామి వెళ్ళి తను తానే దేని సుగ్రీవుడి దగ్గర మంత్రం, నేను నా పేరు హనుమాన్ పిలుస్తారు, ఎవరిని పిలుస్తారు నన్ను, నేను సుగ్రీవుడి దగ్గర మంత్రుడు, నన్ను హనుమాన్ పిలుస్తారు, నీ ముఖాలు చూస్తే రాజకుమారులా కనిపిస్తున్నారు, వేషాలు చూస్తే మునులు వేషాలు, వేషాలు చూసి ముఖాలు చూస్తే రాజకుమారులా కనిపిస్తున్నారు, వేషాలు చూస్తే సన్యాసుల్లాగా మునిల్లాగా కనిపిస్తున్నారు, నీ బట్టలు చూస్తే మామూలు వాళ్ళ కింద ఏదో మునీశ్వరుడు సన్యాసుల కింద కనిపిస్తున్నారు, నీ ముఖాలు చూస్తే మహారాజుల్లా కనిపిస్తున్నారు, మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు, మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారని తను తాను పరిచయం చేసుకుంటాడు. మనం అలా మాట్లాడటంలోపు అది టైం లేదు, అది ఇంకా గురువు దగ్గరికి ఏమొస్తాం, అది టైం లేదు ఇంకా గురువు దగ్గర రావటం, అలా మాట్లాడతా అంటే ఇప్పుడు తర్వాత మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, హనుమంతులు మాట్లాడుతుంటే వ్యాకరణ దోషం ఉండదు, రాస్తాడనుకోండి హనుమంతుడు అందులో ఒక్క వ్యాకరణ దోషం ఉండదు, ఏం చేద్దంటే మాట్లాడేప్పటికైనా రాసేటప్పటికైనా వ్యాకరణ దోషాలు వస్తే తప్పుడు అర్థం వచ్చేస్తుంది. మాట్లాడేవాడు మనసు మంచిదైనా ఆ వ్యాకరణ దోషాలుంటే ఒక వాటికి ఇంకో మాట అర్థం వస్తుంది. అంటే ఆంజనేయ స్వామి ఏదైనా రాశాడనుకోవడం వ్యాకరణ దోషం ఉండదు, నీకు అర్థం వస్తుంది, మీరు గొప్ప భాష రాయక్కర్లేదు తప్పులు లేకుండా రాయిండారు, గొప్ప భాష మాట్లాడక్కర్లేదు తప్పులు లేకుండా మాట్లాడినారు, ఫాల్ట్లెస్ ఇంగ్లీష్, ఫాల్ట్లెస్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఫాల్ట్లెస్ రిటన్ ఎక్స్ప్రెషన్, మీరు గొప్ప అందంగా ఏ వాడ్స్వర్త్లాగా రాసేదక్కర్లేదు, తప్పు మాటలు మాట్లాడండి అది వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడండి, వ్యాకరణ దోషాలు లేకుండా రాయింది మామూలు భాష రాసిన సరిపోతుంది, అందులో ఫాల్ట్లెస్గా ఉండాలి, స్పోకెన్ ఎక్స్ప్రెషన్, రిటన్ ఎక్స్ప్రెషన్ ఫాల్ట్లెస్గా ఉండి ఈ రెండు ఆయన చేసాం దగ్గర ఉండాలి. అలా మాట్లాడుతుంటే మాట్లాడి నిల్చున్నాడు అక్కడ. అప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడు, నువ్వెవరో మాకు పరిచయం చేసుకున్నావు, మరి నీ ఎవరో నీకు చెప్పాలి కదా, నేను దశరథ కుమారుడు అని పరిచయం చేయి, పరిచయం చేయడానికి మొదలు పెట్టాడు లక్ష్మణుడు, లాగమన్నాడు చెయ్యి అడ్డు పెట్టాడు, ఎవరు రాముడు చెయ్యి అడ్డు పెట్టాడు, ఇది ఎవడో మూడు వేదాలు చదువుకున్నాడు, ఇది హనుమాన్ మూడు వేదాలు చదువుకుని అర్థం చేసుకుని, నువ్వు వేదాలు చదువుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు కానీ ఇలా మాట్లాడలేడు అన్నాడు. మూడు వేదాలు చదువుకున్నాడు ఎక్కడ పుల్లి మాట ఒక్క మాట మాట్లాడాడు. తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మాట్లాడేప్పుడు అవసరమైన మాటలు తక్కువ మాట్లాడతాం, అవసరం లేని మాటలు ఎక్కువ మాట్లాడారు, చివరికి పేచీకి కారణాలు అవుతాయి. మనం ఎక్కడ పులి స్టాప్ ఉంది అక్కడ ఆఫ్ చేస్తున్నాడు, అవసరమైన మాట మాట అవసరం లేని మాట మాట్లాడలేదు, అవసరమైన మాట విడిచిపెట్టలేదు వాడు హనుమంతుడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అవసరం లేని మాట మాట్లాడలేదు, అవసరమైన మాట విడిచిపెట్టలేదు, అవసరం లేని మాట మాట్లాడితే తప్పు, అవసరమైన మాట విడిచిపెడితే తప్పు, ఆ తప్పు లేదు ఈ తప్పు లేదు, ఫాల్టస్గా మాట్లాడుతున్నాడు. అండి తర్వాత ఇది ఎవడు వ్యాకరణ పండితుడు, భాష చాలా మాధురి భాష చాలా మాధుర్యంగా ఉంది ఇది అంటాడు లక్ష్మణ వీడేం చేస్తాడు, ఎలా మాట్లాడుతున్నాడు చెప్పమంటావా, ఈ కంట ఒకటి ఈ తెలకాయ ఒకటి అడు గుండెకాయ ఒకటి సమానంగా పెట్టి మాట్లాడుతున్నాడు అన్నాడు. ఈ కంఠం ఏంటిది, కంఠం నుంచి మాట వస్తుంది కదా ఈ కంఠం, అంటే వాడు మాట్లాడే మాటలు కంఠం ఒకటే కాదు, బ్రెయిన్ ఉంది హార్ట్ ఉంది, వాడు మాట్లాడే మాటలు ఏముంది కంఠం ఒకటే, కంఠం నుంచి మాట వచ్చినా కంఠం ఒకటే కాదు అక్కడ, అంటే అక్కడ ఏముంది అక్కడ ఏముంది జ్ఞానం ఉంది అంటే హృదయం ఉంది, అక్కడ ఏముంది ఆ మాటలు ఏముంది, ఆ మాటలో తలకాయ ఉంది, హెడ్ ఉంది హార్ట్ ఉంది, హెడ్ హార్ట్ అంటే నూనె కలిసిపోతున్నాయి, హెడ్ హార్ట్ ఏ హ్యాండ్ హెడ్ హార్ట్ మూడు మరి మూడు కలవు, ఏ మూడు హెడ్ ఒకటి హార్ట్ ఒకటి హ్యాండ్ ఒకటి, ఈ మూడు అక్కడ కలిసిపోతున్నాయి, మూడు ఒక మూడు ఒకటిగా ఉన్నాయి, మూడు మూడుగా లేవు మూడు ఒకటిగా ఉన్నాయి, అంటే ఈ మాట్లాడే భాష అంత వాండర్ఫుల్గా ఉందన్నాడు రాముడు. మూడు హ్యాండ్ ఓ పక్కనకి హార్ట్ ఓ పక్కకి బ్రెయిన్ ఓ పక్క దేవుడికి బ్రెయిన్ హార్ట్ హ్యాండ్ నీకు అర్థమవుతుంది? ఈ మూడు సమానంగా ఉండి మాట్లాడుతున్నాడు అక్కడ. నువ్వు నేను పరిచయం లక్ష్మణ్ ఏమన్నాడు, మనం కూడా పరిచయం చేసేసుకుందాం అంటాడు. నువ్వు కంగారు పడి పరిచయం చేసుకుంటాడు, మాట్లాడే భాష ఆగిపోతుంది. ఇటువంటి మనోహరమైన భాష, ఇంత వండర్ఫుల్ లాంగ్వేజ్, ఫాల్క్లెస్ లాంగ్వేజ్, ఇంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్, ఇంత చార్మింగ్ లాంగ్వేజ్, మనకు వాడిని ఆప్ చేస్తే మనకు ఇవే ఇవేనే అవకాశం రాదన్నాడు. ఇది ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. మామూలు వాడు ఇచ్చిన సర్టిఫికెట్లు కాదు, దేవుడు ఇచ్చాడు. వివేకానంద అన్నాడు, మీరు సాధన చేసేప్పుడు అనుమంచిలాగా ఉండాలన్నాడు. సాధకులందరికీ అనుమంచిలాగా ఉండాలంటే సముద్రం లంఘించి వెళుతున్నాడు, సముద్రం లంఘించి వెళుతున్నాడు. అక్కడ మైనాకుడనో కొండ ఉన్నాడు, మైనాకుడనో ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, పాపం ఇంత సముద్రం 100 కిలోమీటర్ల సముద్రం దాటుతున్నాడు, మనం ఈ కొండ సముద్రం ఉన్నాడు, పైకి వచ్చేసాడు. పైకి వచ్చి నువ్వు కొండ మీద, ఆ కొండ మీద విశ్రాంతి తీసుకో, విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత నువ్వు ఎలిదిగాను అంటాడు. ఎవరు? మైనాకుడు అనేవాడు. మైనాకుడు అనేవాడు కొండ రూపంలో ఉన్నాడు. అక్కడ ఆడికి ఏదో శాపం ఉందనుకున్నాడు, కానీ మంచివాడు. ఏదో ఆడికి ఏదో పాపం పొరపాటు శాపం వస్తుంది, కానీ సహజంగా మంచివాడు. కొంతమంది మంచితనం ఉన్న శాపగ్రస్తులు ఉంటారు. ద్రౌపది చెప్పిన మాట జ్ఞాపకం. ద్రౌపది కొంచేదేవి, ఓ కోడలి పిల్ల, ఓ అమ్మాయి, ఓ కోడలి అమ్మాయి, నేను ఎటువంటి పిల్లలను కన్నాను, అటువంటి పిల్లలు నువ్వు కనాలి. గొప్ప వీరుడు, గొప్ప ఖ్యాతి పొందిన వాడు, అదృష్టవంతులు కాదు. అక్కడక్కడ ఇంత వీరత్వం పెట్టుకుని విరాట్ మహారాజ్ దగ్గర పాలెడతాను ఆలోచించారు. విధి చేతులు బొమ్మలు మనం, ఆ విధి విధి బలీయమైనది. ఆ విధి ఎలా బాగానే ఉన్నా రేపు ఎలా ఉంటామని చెప్పలేము. ఆ విధి బలీయమైనది. అంటే విధి ఎలా ఆడిస్తే అలా ఆడాలి మనం. విఆర్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ. దెర్ ఇస్ ఎ డెస్టినీ, దెర్ ఇస్ ఎ వే విత్ ద షేప్స్ ఆఫ్ రైన్స్. మన జీవిత యొక్క ముగింపు కూడా ఆ డెస్టినీ చేస్తుంది. ముగింపు ఎలా రావాలో, మన శరీరానికి చావు ఎలా రావాలో కూడా డెస్టినీ చేస్తుంది. 1000 ఎకరం పొలం సంపాదించి చివరి రోజుల్లో తిండి లేకుండా, తిండి కరువాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పెట్టేవాళ్ళు లేక 1000 ఎకరం మనకు అన్నం పెట్టరు, మనుషులు పెట్టాలి. ఆ పెట్టి మనుషులు లేక పిఠాపురం రాజు గారు పిఆర్ కాలేజీ కట్టించారు కాకినాడ. కొంతకాలం పిఠాపురం స్థాపించి పిఠాపురం రాజ్యాన్ని పరిపాలించారు. చివరి రోజులు ఆయన జీవితం ఎలాగెళ్ళిందంటే, ఆయన దగ్గర పనిచేసిన జవాన్ ఆడి ఇంటికి అన్నం పెట్టి క్యారేజీ తెచ్చి ఇచ్చేవాడు. అది పిఠాపురం రాజు గారి చదివి. వీఆర్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ. దెర్ ఇస్ ఎ డెస్టినీ, దెర్ ఇస్ ఎ వే విత్ ద షేప్స్ ఆఫ్ రైన్స్. ఏడ మనం బాగానే ఉన్నా రేపు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎలా ఆరోగ్యంగా ఉన్నాం రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎలా ఆరోగ్యంగా ఉన్న మాట లేదా రేపు ఎలా ఉంటుంది, ఇంకో గంటలో ఎలా ఉంటామో చెప్పలేం. అది లక్ష్మణ వాడి హ్యాండ్ హార్ట్ హెడ్ మూడు కలిసిపోయినాడు. మనకేమో హ్యాండ్ ఓ రకంగా ఉంటుంది, హెడ్ ఓ రకంగా ఉంటుంది, హార్ట్ ఓ రకంగా ఉంటుంది అని తెలియ పైగా ఏమనుకుంటామంటే, ఇలా మాట్లాడి తెలియని వాళ్ళు అనుకుంటాము. రామకృష్ణ అంటాడు, ఇటువంటి లౌకికులుగా జ్ఞానం, ఇటువంటి లౌకికులుగా ఆత్మజ్ఞానం. ఆత్మవాన్ ఏంటి? ఆత్మవాన్ అంటే నీ లక్ష్యం అంతా, నీ గమ్యం అంతా ఆత్మజ్ఞానం మీద సంపాడు. అంటే ఆత్మజ్ఞానం లేకుండా నీకు అర్థమైంది, మీరు బాహ్యంగా ప్రపంచంతో పోగు చేసేసుకున్నారు అనుకోండి, అనుకోని మాట రాదు. ఆత్మజ్ఞానం లేకుండా అంటే నీ స్వరూప జ్ఞానం లేకుండా, నీవేదిగా ఉన్నావో దాని తాలూకు నిష్ట లేకుండా, నువ్వేదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక లేకుండా, నువ్వు అలా ఎంతకాలం ఉంటావు, ఎన్ని జన్మల్లో ఉంటావు అంతకాలం. మనిషి నేడే విధంగా అయితే కరువుకు వస్తాం, మనిషి కూడా నేడే విధంగా అయితే మామూలు వెంటాడుతూ ఉంటుందో, అశాంతి, దుఃఖము, వేదన, రోదన, చావులు, పుట్టుకులు నీ ఏది విడిచిపెట్టదు అని చెప్పాడు ఉపనిషత్తులు. అంటే అది ఆత్మవాన్. ఈ జయాపజయాలని నీ ప్రారంభాన్ని బట్టి ఉంటాడు. జయాపజయాలని నీ ప్రారంభం. కొంతమందికి చిన్న పని చేసినా పెద్ద ఫలితం వచ్చేస్తున్నాం, కొంతమందికి పెద్ద పని చేసినా చిన్న ఫలితం కూడా రాదు. అది చెప్పలేదు, నీ ప్రారంభాన్ని బట్టి, నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. అన్నీ ఒకచోట సమ్మకూడవు. నాకు ఒక హైదరాబాద్లో ఒక అమ్మాయి నాకు బాగా తెలుసు. పరీక్ష రాసిందంటే యూనివర్సిటీ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, ఎంబీబీఎస్ చదివి మళ్ళీ పిల్లల కోర్సు చదివాను. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మరి పిల్లల కోర్సు చదివి చదివాను. అప్పుడు ఎంట్రన్స్లో యూనివర్సిటీ ఫస్ట్, ఉస్మానియా స్టేట్ ఫస్ట్ ఎంట్రన్స్లో. ఎందుకు చెప్తున్నాను, హైదరాబాద్ ఎన్నప్పుడల్లా ఎప్పుడోసారి నన్ను చూసి వెళ్తుంది అమ్మాయి. అన్నీ ఫస్ట్ మార్కులు, కానీ ప్రాక్టీస్, సొంతంగా ప్రాక్టీస్ పెడితే ఎవరో జనం రారు. నవ్వదు. తర్వాత మీరు ఏదైనా అడిగితే కొంచెం చిరాకు, చిరాకు కాకపోతే పరాకు. ఈ మంది ఎలా ఏమంటే రెండు పూటలు భోజనం, మూడు పూటలు భోజనం చేయమంటారంటే అటువంటి మాట సమాధానాలు చెప్పడానికి చిరాకు. నీకు అర్థమవుతుంది కదా, సొంత ప్రాక్టీస్కి. అంటే పేషెంట్ చూసి నవ్వదు, స్మైలింగ్ ఫేస్ పెట్టాలి. అంటే డాక్టర్లకి అంటే సామెత ఉంటుంది, డాక్టర్లు ఇంటికాడ ఎన్ని బాధలు ఉన్నాయో డాక్టర్లకి, ఆ పేషెంట్ దగ్గర మటుకు శివుడిలా ఉండాలి. శివుడికి శివుడి నోటిలో కంఠం ఉంది, శివుడి నోటిలో కంఠంలో విషం ఉంది. అంటే అది నీలకంఠుడు అని పేరు. శివుడు కంఠంలో విషం ఉంది, ఈ విషం పెట్టుకున్నా శివుడి ఫేస్ అలా ధ్యానపరంగా శాంతిపరంగా ఉంటాడు. అది డాక్టర్లు కూడా ఇంటికాడ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా ఆ పేషెంట్ దగ్గర మటుకు నవ్వు ముఖంతో ఉండాలి, వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ చేస్తూ ఉండాలి. నీ మందు మాత్రమే వాళ్ళకి పనిచేయదు, నీ మాటలు కూడా పనిచేస్తాయి పేషెంట్ దగ్గర. అలా బిహేవియర్ ఉంటే నీ ప్రాక్టీస్ పెరుగుతుంది, లేకపోతే పెరగదు. అప్పుడు అమ్మాయి ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పొద్దున్న చెంచా, సాయంత్రం చెంచా వాడమంటాం వాడమంటున్నాం చెబుతున్నాడు. మనకి వినపడలేదు అనుకోని రెండోసారి అడిగితే చెప్పదు, అంత నిర్లక్ష్యమా దశరథ బలం. నాకేం చెబుతా లేదు, ఇంక మీకేం చెబుతుంది, నేను గురువు అనుకుంటున్నాను, నాకే రెండోసారి చెబుతాను సమాధానం. ఎప్పుడు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ఫేస్. కానీ పేపర్ రాసిందా, నూటికి నూరు కాదు, నూటికి నూట నూటి పది. అంటే దీనికి అర్థం ఏంటి, సరస్వతి కటాక్షం ఉంది అమ్మాయికి, సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం లేదు. అన్ని కటాక్షాలు ఒకరికి రావు. నీకు అర్థమవుతుందే, సరస్వతి కటాక్షం ఉంది. నీకు సరస్వతి కటాక్షానికి మంత్రం చెప్పాను కదా, ఓం సు మేధసే నమః. ఇంకా అన్ని లక్ష్మీ కటాక్షం దానికి మంత్రాలు ఉన్నాయి, ఇంకా కూడా వదిలేదు. ఓ నీకు అర్థం. ఇప్పుడు ఎందుకే అమ్మాయికి సరే ప్రైవేట్ ప్రాక్టీస్ మానేసింది, ఇప్పుడు బాగానే ఉంది ఏదో గవర్నమెంట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏదో నెలకు 40,000 ఇస్తున్నారు, వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. అసలు అమ్మాయి తిరిగితేటకి నెలకు 2 లక్షలు సంపాదించారు, మాట్లాడదు కదా. ఎప్పుడు ప్రశ్న క్వశ్చన్ మార్క్ ఫేస్ క్వశ్చన్ మార్క్. అంటే ఎందుకంటే డాక్టర్ వైద్యంతో పాటు ఆ సందర్భాన్ని బట్టి పేషెంట్ దగ్గర రెండు మంచి మాటలు చెప్తే అది రోగం తగ్గడానికి సహకరిస్తున్నారు. ఆత్మవాన్ ఎక్కడున్నా ఆంజనేయ వాళ్ళు పంపేద్దాం ఉండండి, ఆంజనేయ స్వామిని రాముని పంపేద్దాం అక్కడ ఉన్నాం కదా. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ భాష సౌందర్యం, ఆ భాషలో సౌందర్యం ఎవరికి, భాషా సౌందర్యం, హృదయ సౌందర్యం, ఆచార్యంలో సౌందర్యం. మీకు అర్థమవుతుందా, మనం ఏదన్నా ఎంతో కొంత ప్రాక్టీస్ పెట్టమనుకోండి, మనం ఎంతో కొంత మనం నేర్చుకున్నది ఎంతో కొంత ఆచరించాలి. ఆచరిస్తేనే కానీ మనకు లోతులు రావు, అది డీపెన్ అవ్వు. టు నో ద ట్రూత్ యూ హెవ్ టు డీపెన్ అవర్ దెన్ అండ్ నాట్ మియర్లీ వైడ్ అండ్ షార్ప్. మనకి డీపెన్ అవ్వాలి, అది ఆచరించిన వాడు ఆ గుండె యొక్క లోతులు పెరుగుతాయి, గుండె యొక్క లోతులు పెరుగుతాయి. దీన్ని రమణ మహర్షి గారు చెప్పారు కదా, ఒక వస్తువు నీ బంగారు పోస్తే కనుక నీటిలో పడిపోయింది అనుకో, అది ఎంత లోతులో పడిపోతే అంత లోతులో నువ్వు ముడిగితేనే కానీ వస్తువు నీకు దొరకదు. అలాగే హృదయంలో ఎంత లోతులు అయితే ఆ బంగారం ఉందో, ఏది చైతన్యం ఉందో, ఆ చైతన్యానికి చావు పుట్టుకలతో సంబంధం లేదు. అది నీకు అర్థమవుతుంది, అది దాని స్వరూపం సుఖ స్వరూపం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపమే. అది ఇట్టిదని చెప్పడానికి వీల్లేదు, నీ ఇంద్రియాలకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ మనస్సుకు అందదు. ఇది తెలుసుకోవడానికి వెళ్ళి ప్రయత్నం చేసిన మరి వెనక్కి వచ్చేయాలి, కానీ ఇంకో గత్యంతరం ఉండాలి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మీ తెలివితేటలు, మీ లౌక్ష్యం అన్నీ లోపల హృదయంలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా వీటికి అందదు కాబట్టి ఎంతో కొంత దూరం అనేది వెనక్కి వచ్చారు, కానీ ఇంద్రియాలకు ఇంకో గత్యంతరం లేదు. ఆ హృదయంలో ఎవడున్నాడు, హృదయంలో ఎవడున్నాడు వాడు దయ లేకుండా వాడందుకు గురువు, వాడే గురువు. గురువు అంటే మన మనలాగే శరీర మాత్రుడు కాదు, గురువు అంటే మనలాగే శరీర మాత్రుడు కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ శరీరం పోయినప్పుడు వాళ్ళతో మనకు సంబంధం పోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఇంకా బంధువులు కాదు, వాళ్ళు మన స్నేహితులం కాదు, బంధువులం కాదు. ఇంకా ఆ 12 రోజులు ఏదో భోజనాలు పెడతారో అది అయిపోతుంది, నీకు అక్కడ కూడా అయిపోతుంది. వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం కర్మను బట్టి మనం వెళ్ళిపోతాం. వాళ్ళకి మనకి సంబంధం, ఇంకా సంబంధం వల్ల గురువుతో సంబంధం నడుస్తూ ఉంటుంది.
ఎంతవరకు అంటే గురువు అంటే దేహమాత్రుడు కాదు, దేహమాత్రుడు కాదు కాబట్టి గురువుకి చావులేదు, గురువుకి చావులేదు. గురువు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ సత్యస్థితిలో ఉన్నాడో, ఏ సత్వ స్థితిలో ఉన్నాడో, ఏ నిజస్థితిలో ఉన్నాడో, ఏ ఆనంద స్థితిలో ఉన్నాడో, ఆ స్థితిని ఆ స్థితిని పిరక పట్టుకుని ఆ స్థితికి చేర్చే వరకు నువ్వు కోటి జన్మలు ఎత్తినా ఎక్కడున్నా చెడ్డలోకాల్లో ఉన్నా మంచి లోకాల్లో ఉన్నా నిన్ను విడిచిపెట్టడు వాడు గురువు. ఒకసారి పెరుమాళ స్వామి మిమ్మల్ని చాలా చెడ్డ మాట్లాడారు, రమణ మహర్షి గారు మీరు అన్నాడు మిమ్మల్ని చాలా దూషించానండి, మిమ్మల్ని చాలా ఇప్పుడు నాకు చావు దగ్గరికి వచ్చింది, నాకు భయం వేస్తుంది, చచ్చిపోయాక చెడ్డ లోకాలకు వెళ్తాను గురు నిండా. అది చచ్చిపోయిన తర్వాత చెడ్డ లోకాలకు వెళ్తానంటే అప్పుడు రమణ మహర్షి గారు అంటారు ఆ కరుణ మరిచి నువ్వు అసలు చెడ్డవాడన్న సంగతి నువ్వు మర్చిపో, నువ్వు నిజంగా చెడ్డవాడైనా నువ్వు చెడ్డవాడి నేను చెడ్డవాడిని అలా అనుకోకు, అది మర్చిపో. ఆ చెడ్డ బదులు మంచి గురించి ఆలోచించు, చెడ్డ గురించి మంచి చేయడానికి ప్రారంభించు. ఇంకో సంవత్సరం బతుకుతావనుకో నీ చెడ్డ మర్చిపో, మంచి గురించి ఆలోచించు. చెడ్డ గురించి ఆలోచించు చెడ్డలోంచి బయటికి రాలేము, మంచి గురించి ఆలోచించు. ఏదైనా చేయగలిగితే ఈ సంవత్సరంలో మంచి పనులు చెయ్యి, మంచి విషయాలు ఆలోచించు. నేను చెడ్డవాడిని చెడ్డవాడిని అనుకోవడం సాధనకు భంగం, నువ్వు అలా అనుకోవద్దు. ఆయన ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ దిస్ నువ్వు ఇంత గొడవ చెప్పాక పెరుమాళ్ళు పెరుమాళ్ళు నాకు చెడ్డ చేసావు మంచి చేసావు, నాకు చెడ్డ చేసావు మంచి చేసావు, నేను మట్టికి చెడ్డ మర్చిపోతాను మంచి గుర్చి పెట్టుకుంటాను. పెరుమాళ్ళు నేను చెడ్డ మర్చి నువ్వు రెండూ చేసావు, నాకు నా మీద దావా కూడా చేశాను, చెడ్డ మర్చిపో చెడ్డ చెప్పి చెడ్డ చేసావు మంచి చేసావు, నేను చెడ్డ మర్చిపోతాను మంచి మట్టికి గుర్చి పెట్టుకుంటాను. పెరుమాళ్ళు నీ శరీరం చనిపోయాక ఒకవేళ నువ్వు చేసిన పనులకు నరకానికి వెళ్ళినా నీ ఒక్కడ కోసం నేను కూడా నరకానికి వస్తాను పెరుమాళ్ళు. వాడు గురువు ఏంటంటే నువ్వు నరకానికి వెళతావు అనుకో, నేను కూడా నీకు నువ్వు చేసిన నాకు చేసిన మంచి నేను మర్చిపోను. అంచేత నిన్ను ఉద్ధరించడం కోసం, నిన్ను ప్యూరిఫై చేయడం, నేను శుభ్రంగా కడిగి స్నానం చేసి నువ్వు ముచ్చున తయారు చేయడం కోసం అవసరమైతే నీకు నీ ఒక్కడ కోసం నేను కూడా నరకంలోకి వస్తాను పెరుమాళ్ళు. వాడు ఇప్పుడు అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు దేహం లేదని చచ్చిపోయిన గురువు అంటే ఎవరో ఉండడు, గురువు దేహం లేదని ఆడికి మనకి సంబంధం లేదనుకో, ఆడికి మనకి సంబంధం లేదనుకోకుండా. అంటే ఇందులో రెండు, మనం గురువుని ఎన్నుకోవటం వేరు, గురువు మనల్ని ఎన్నుకోవటం వేరు. నీకు అర్థం అవుతుందా? దేవుణ్ణి మనం తలపెట్టుకోవటం వేరు, ఆయన మనల్ని తలపెట్టుకోవటం వేరు. వైభవం ఎక్కడుందంటే దేవుణ్ణి మనం తలపె స్మరించడం మంచిది, మనం ఆయన స్మరిస్తుంటే మన పవిత్రులు అవుతాం, ఆయన మనల్ని స్మరిస్తే మోక్షం వస్తుంది. ఇందులో తేడా ఉంది గుర్తుపెట్టుకో, దేవుణ్ణి మనం స్మరించడం వల్ల పవిత్రులు అవుతాం, ప్యూరిఫై అవుతాం, మనం పవిత్రులు అవుతాం. ఆయన మనం స్మరిస్తే పవిత్రతని ఇచ్చేసి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చేసి మోక్షం కూడా ఇచ్చేస్తాం. అడుగకిచ్చడు నీదు అకలంకం మాకు కీర్తి హాని చేయక బ్రోహము అరుణాచల. అంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, అడిగిన వాడికి అడిగింది ఇచ్చి చేతులు కడిగేసుకుంటాడు, అడగిన వాళ్ళకి ఏం అడగరు కొంతమంది, అడగిన వాళ్ళకి అన్నీ ఇచ్చి మోక్షం ఇస్తాడు వాడికి. అడిగిన వాడికి అడిగి ఇచ్చేసి చేతులు కడిగేసుకుంటాడు, అడగిన వాళ్ళకి అన్నీ ఇస్తాడు, మీకు అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. ఇంకో గంటకి రామకృష్ణ పరమహంస గారి శరీరం విడిచిపెడతాడు అనుక నరేంద్రుని కేకేసంటాడు, నరేంద్రుడు నేను ఎంతో చేశాను సాధన, ఎంతో చేసి అంత ఈనాటికి భేదవాడిని అయిపోయాను అన్నాడు. చేసి 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 భేదవాడిని అయిపోయాను అంటాడు. ఎవడు? రామకృష్ణ అంటాడు. మరి చేసి చేసి భేదవాడిని అయిపోయాను నేను అంటే గురువు ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను. చేసి చేసి ఈరోజు నేను భేదవాడిని అయిపోయాను. నువ్వు అనుకోవచ్చు ఏంటి ఇంత సంపద, ఇంత సాధన చేశాడు, ఇంత సాధన చేశాడు, రేయి రాత్రి రాత్రి పగలని తెలియకుండా సాధన చేసి భేదవాడు అయిపోయి నేను చేసిన సాధన పరిచి నీకు ఇచ్చేసి నేను బయటకు పోతున్నా అన్నాడు వాడు రాడు రామకృష్ణ. నువ్వు 39 సంవత్సరాలు 6 నెలల కంటే ఎక్కువ బతకవు, 39 సంవత్సరాలు నువ్వు చేసి కలిసి 39 శతాబ్దాలు సరిపడి పని చేసి నువ్వు బయటకు పోతావు అన్నాడు వాడు నరేంద్రుడు. నువ్వు 39 సంవత్సరాలు 6 నెలలో నీ 40వ జన్మదినోత్సవం చేసుకోకుండా చచ్చిపోతావు, నీ శరీరం పోతుంది, నీకు అర్థమవుతుందే? కానీ 39 సంవత్సరాలు 6 నెలలు 4 రోజులు ఎంత బతుకుతాడు? ఈ 39 సంవత్సరాలు నేను నా సంపద అంతా నీకు ఇచ్చిపోతున్నాను, నా సంపద ఇచ్చింది మన సంపద అంతా నీకు ఇచ్చేస్తే నేను పేదవాడిని అయిపోయాను. నాకు 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపాయలు మీకు ఇచ్చేస్తే నేను పెన్నీ డస్ట్ అయిపోతాను కదా. నాకు 100 రూపాయలు ఉన్నాయి, మీకు 50 రూపాయలు ఇచ్చి నేను 50 రూపాయలు దాచుకుంటే నేను పేదవాడిని అవను, పెన్నీ డస్ట్ అవను. నీకు అర్థం వచ్చిందా? నేను
వంద రూపాయలు, వంద రూపాయలు నా దగ్గర ఏమో పైచి కూడా ఉంచుకోకుండా నా సాధన ఫలితం అంటే నీకు ఇచ్చేసి పేదవు. ఈరోజు పేదవాడిని అయిపోయాను, ఈ సంపద అంతా నీకు ఇచ్చేస్తాను. 39 సంవత్సరాల జీవితంలో 39 శతాబ్దాలు చేసి పని చేసి వచ్చేస్తాను వాళ్ళ దగ్గరికి. ఆంజనేయ స్వామికి సొంత పని లేదు, రాముడి పనే ఆంజనేయ. అలాగే ఆంజనేయ వివేకానంద కూడా సొంత పని ఏమి లేదు, రామకృష్ణుడి పనే ఆయన పని. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఆంజనేయ అని వివేకానంద స్వామి ఒక మాట చెప్పాడు, గుర్తుకొచ్చి చెప్తాను. ఈ మైనాకుడు అనేవాడు, ఈ మైనాకుడు అనేవాడు వచ్చి పొండ పైకి వచ్చి నా మీద కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీరు విశ్రాంతి తీసుకున్నాక లంక వెళ్ళింది కదా, ఆడు చెప్తాడు. ఆడి పేరు మైనాకుడు. అంటే నేను సూర్యుడు అస్తమించకుండా లంకకి వెళ్ళిపోవాలి, సూర్యుడు అస్తమించకుండా నీ మీద విశ్రాంతి, నీ దగ్గర విశ్రాంతి తీసుకుంటానికి ప్రయాణం మానేసి నేను సూర్యుడు అస్తమించే లోపల లంకకి వెళ్ళలేను అని ఏం చేస్తా అంటే, నన్ను నువ్వు నాకు చాలా ఆప్యాయంగానే నా మీద విశ్రాంతి తీసుకో, అందరూ నీ పొరపాటు కాదు అని తన చేతితో ఆ కొండను తడతాడు. అక్కడ ఆగుతాడు, ఆగి ఏం చేస్తాడు కూర్చోడు, తన చేతితోటి ఆ కొండను తడతాడు. అయితే ఎందుకు తడతాడంటే ఆ లోపల ఆప్యాయతకి, ఆ కొండ చూపించిన ఆప్యాయతకి ఆ రెండు చేతితోటి ముట్టుకుంటాడు. ఎవరిని? ఆ కొండను ముట్టుకుంటాడు, ఒకసారి ఛాతీతోటి ముట్టుకుంటాడు, అక్కడితో సంతృప్తి ఉండడు, ఈ గుండెతోటి ముట్టుకుంటాడు, లేకుండా రెండు చేతులతో ముట్టుకుంటాడు, లేదా హనుమానికి సంతృప్తి అవ్వలేదు, ఈ గుండెతోటి ముట్టుకుంటాడు. ఎవరిని? హనుమంతుడిని. అని హనుమంతుడు ముట్టుకుంటాడు, ఆయన కొండను మళ్ళీ అతను ప్రయాణం ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మీకు అర్థం? ఇప్పుడు ఎందుకంటే సాయంత్రం లోపల లంకలోకి వెళ్ళిపోవాలి, సాయంత్రం లోపలికి లంకలోకి వెళ్ళిపోవాలి. మీకు అర్థం అవుతుంది? అంటే ప్రయాణానికి అడ్డు రాకుండా ఇతను మర్యాద పోకూడదు, ఇతను మంచి ఇతను చేసిన మంచికి చేతులతోటి ముట్టుకున్నాడు, సాటిస్ఫై అవ్వలేదు, ఈ గుండెతోడు తాకుతాడు, హార్ట్ టచ్, ఈ గుండెతోడు కొండని తాకుతాడు, తాకి మళ్ళీ ప్రయాణం ఆఫ్ చేయడు. ఇంకేది ప్రయాణం ఆఫ్ చేసి సాయంత్రం లోపు వెళ్ళాడు. ఇక్కడ ఏమున్నాడు? ఆత్మవాన్ నిర్యోగక్షేమ నీ అస్తమాన్ నిరంతరము నీ బాగు, నిరంతరము నీ సంపాదన, నిరంతరము నీ గౌరవాలు, నిరంతరము నీ పేరు, నిరంతరం నీ గురించి ఆలోచించుకుంటాడు. నీకు దేవుడు ఏంటి అన్నాడు కృష్ణుడు. తర్వాత ఇంకోటి ఏంటి? నిర్ద్వంద్వ, ఇంకోటి నిర్ద్వంద్వ నిరుద్యోగ సరే నిత్య సత్వస్తు అంటే లోపల నీలో సత్యస్థితి ఉంది. నీలో ఏముంది? సత్యస్థితి ఏముంది? నిజస్థితి ఉంది. ఒకటి ఏముంది? అది నిజస్థితి ఉంది. అది ఇంకోటి గురువు అనుగ్రహం లేకుండా మన శరీరం చనిపోతుంది. మన లోపల ఆధ్యాత్మిక హృదయంలో చావు లేని నిజం ఒకటి, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, రాగద్వేషాలతో సంబంధం లేకుండా అక్కడ ఒకటి ఉంది. ఏది నీకు తెలుసు? ఆ నిజస్థితి నువ్వు తెలుసుకోలేకపోయినా గురువు అనుగ్రహం లేకపోతే అక్కడ ఉందని కూడా నీకు తెలియదు. ఆ గురువు అనుగ్రహం లేకపోతే నీ లోపల నిజం ఉన్నట్టు కూడా నీకు తెలియదు. అది సాధించడం మాట వదిలేదు, ఆ ఉన్నట్టు కూడా నీకు తెలియదు. అయితే నిత్య సత్వస్తు ఆ నిత్యం ఎల్ల కాలం నుండి అన్ని కాలాల్లో కూడా అన్నికి దాన్ని పట్టుకో, దాన్ని పట్టు, దాన్ని అక్కడ చేరటానికి ప్రయత్నించేయి. ఈ లోపల లోకంలో గొడవలు వస్తాయని నిన్ను ముసిరేస్తా అంటే ఏగల ముగి. వర్షాకాలంలో ఏగలు ఎలా వస్తాయో, ఇంట్లో గొడవలు, లోకంలో గొడవలు, మీకు అర్థం వచ్చిందే, ఈ సంసార గొడవలు ఇవన్నీ మూసేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? నేను మూసేసి అయ్యి నీ శరీరాన్ని తాగుతాయి, విషయాలు నీ మనస్సును తాగుతాయి. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు భగవంతుడు. ఈగలు వచ్చి నీ శరీరాన్ని తాగుతాయి, లోకానికి సంబంధించిన విషయాలు, నీ కుటుంబ విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు నీ మనస్సును తాగుతారు, నీ మనస్సును తాగుతాయి. ఈగ వాడినప్పుడు దోమ కుట్టినప్పుడు ఇలా అనుకుంటాం, అనుకోవటం మానం. అలాగే విషయాలు వచ్చి నీ మనసును తాగుతాయి, ఏంటి గొడవ వచ్చేసి నీ గొడవ అనుకోవటం మానం. అవి తాకుండా చూసుకోవాలి. ఆ తాకుండా చూసుకోవాలంటే నీ మనస్సును విచిత్రంగా చేయాలి. నీ మనసు ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే నిజం ఉందో, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో నీకు అంతర్యాముగా, ఎక్కడైతే చైతన్యం ఉందో నీకు అర్థమవుతుందా, ఈ ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా ఆ సద్వస్తు ఎక్కడ ఉందో ఆ దాని వైపుకి మనస్సును పంపించేస్తాం. అప్పుడు విషయాలు నిన్ను తాకవు. ఈగలు శరీరానికి ఈగలు తాకుండా చూసుకోవడం ఎంత అవసరమో, నీ మనస్సుకి విషయాలు అంటే కామాలు నీకు అర్థమవుతుంది, కోరికలు అయ్యి తగలకుండా చూసుకో. నీ విషయాన్ని విచ్చు, ఉపసంహరించు. నీ మనసును బయట గొడవలోంచి లోపలలోకి ఉపసంహరించు. కను చూచి చూపుదువు, కను తెరచి చూపిదువు, కను మూసి చూచువు, కను తెరచి చూచువు, చాటు మాటలు. కను మూసి పద్యం ఉంది, ఎవరో తెనాల వాళ్ళు రాశారు భగవన్ మీద. కను మూసి చూచువు, కను తెరచి చూపిదువు, చాటు మాటలు లేని చల్లని రమణ. అంటే జ్ఞానికి లోపల బయట భేదం ఉండదు. జ్ఞాని జ్ఞానికి చాటి మాటలు లేని చల్లడు. కళ్ళు మూసుకుంటేనే వేదిగా ఉన్నా దాన్ని చూస్తావు. కళ్ళు తెరిచావనుకో ఆ ఉన్నదాన్ని ఏదో మాకు చూపిస్తావు. కళ్ళు మూసుకున్నావనుకో ఎవరినో ఆన్లైన్లో చూడ నిన్నువే చూసుకుంటావు. అసలు వాళ్ళ వెళ్ళిన చూడటానికి జ్ఞానికి వేరు లేదు కదా, తనకంటే భిన్నంగా ఏది లేదు. అంటే నిన్నువే చూసుకుంటావు కళ్ళు మూస్తే. కళ్ళు తెరిచావనుకో, కళ్ళు తెరిస్తే ఏం చేస్తావంటే నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైతే చూసావో కళ్ళు తెరిచి అది మాకు చూపిస్తావు. చాటి మాటలు లేని చాలా నిర్మణ. ఆడేమంటాడంటే కవి ఇది రాసిన వాడు శివుడు చిదంబరంలో నాట్యం చేశాడంటారు. ఆడు వచ్చిన హృదయంలో నాట్యం చేస్తే నాకు ఆనందం అందుతుంది. నటరాజు శివుడి పేరు అక్కడ చిదంబరంలో నటరాజు అంటే అక్కడ నాట్యం చేస్తాడు శివుడు. నటరాజు నటరాజు అక్కడ నటరాజు శివుడి పేరులో ఆయన ఏమంటారు దేవుడి పేరు నటరాజు. నీకు అర్థమవుతుందా? నటరాజు. ఆ శ్రీలంకలో ఉన్నవాడు రంగరాజు. శ్రీలంకలో ఉన్న దేవుడి పేరు రంగరాజు. ఈ ఇక్కడ ఉన్న దేవుడి పేరు చిదంబరంలో నటరాజు. వీడి పేరు ఆ నటరాజు. ఆ నటరాజు అక్కడ ఎలా నాట్యం చేస్తున్నాడో చిదంబర క్షేత్రంలో నా హృదయంలో నువ్వు ఆనంద తాండవం ఆనంద నాట్యం చేయి. అప్పుడు నేను ఆనందంలో కూరికిపోతాను. ఆనందంలో కూరికిపోతానని ఈ మాట రాసినవాడు ఆ మాట కూడా శివుడి మీద రాశాడు. తర్వాత ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాం ముగించేస్తున్నాం. ఇంకా గురువు దగ్గరికి వచ్చే టైం లేదు. గురువు దగ్గరికి వచ్చే టైం లేదు. ఇంకా మనం ఏదో సూర్యగ్రహణం మాట సూర్యగ్రహణం వల్ల రూట్ తప్పిపోయాం. ముందు సూర్యగ్రహణం గురించి ఎత్తుకుంటే తర్వాత అలాగలాగలా వచ్చేసిన ధోరణ. తర్వాత ఇంకేమన్నాడు నిర్ద్వంద్వ నిర్యోగ నీ యోగక్షేమాల గురించి నిరంతరం అదే పనిగా ఉంటే నీ మనసు లోపల కలదు, నీకు అంతర్దృష్టి కలగదు, అంతర్ముఖత్వం రాదు. నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటుందో జరుగుతూ ఉంటాం. ఒకవేళ నీకు ఏదైనా లాభం వచ్చేది ఉంటే లాభం వచ్చేస్తుంది. నీ కోరికతోటి సంబంధం లేకుండా అది వచ్చేస్తుంది. నీ ప్రారంభంలో అది ఉంటే నిర్యోగ తర్వాత నిత్య సత్వస్తో అంటే నీ హృదయంలో ఒక స్థితి ఉంది. ఏంటి ఆ ద్వంద్వాలకి ఇట్లకి ఆ స్థితికి సంబంధం లేదు. శరీరం ఉన్నా ఉంటుంది, శరీరం పోయినది ఉంటుంది. నీకు అర్థమవుతుందా? అది బాడీలెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ కాదు. అది రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, ఒకటిగానే ఉంటాను. అది రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, ఒకటిగానే ఉంటుంది. అది ఆడు సత్యం హృదయంలో ఉన్నది. యేసుక్రీస్తు చెప్తాడు స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉన్నది. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉన్నది. దిక్కంగా 30 జీవితాలు హృదయ శుద్ధి గలవాడు ధాన్యులు వాడు దేవుని చూచెదరు. సాత్వికులు ధాన్యులు వాడు స్వాతంత్రించుకుందరు. అంటే శుద్ధ సత్వం అంటే నిత్య సత్వస్తో నిత్యము శుద్ధ సత్వాన్ని విడిచిపెట్టద్దు. ఆల్వేజ్ నిత్యము విడిచిపెట్టద్దు. అప్పుడు అని ఆ సత్వగుణాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఒకవేళ ప్రారంభం వచ్చి నీకేమైనా దెబ్బలు కొడుతున్నా అవి దెబ్బల కింద నీకు అలిపేయటం. ప్రారంభం వచ్చి మీకేమైనా దెబ్బలు కొడతానుకోండి మీ దేహ ప్రారంభాన్ని బట్టి. అంటే మీ దేహ ప్రారంభం ఒకవేళ బాగోపోయినా ఈ ప్రారంభం నేను అనిపిస్తున్నాను అనుకునే వాడిని తీసేస్తాడు ఎవడో. నిత్య ఆ శుద్ధ సత్వం ఏం చేస్తుందంటే ప్రారంభం అనిపిస్తున్నాను అనుకుంటాను. ఏంటి మాకు రోజులు బాగోలేదండి, ప్రారంభం అనిపిస్తున్నామండి అని ఏదో అనుకుంటారు కదా, అనుకునే వాడిని తీసేస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడు ఆయన పట్టుకుని ఉంటే ఎవరిని నిత్య సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణాన్ని అలా మీరు మీ హృదయమైనటువంటి సత్యాన్ని నువ్వు ఇటు చూసేటప్పుడు అడు చూడు, బయటకు చూసేటప్పుడు లోపల చూడు. ఇంకొకటి కూడా రాసుకోండి. కృష్ణుడు ఏమని చెప్పాడు? కృష్ణుడు మన హృదయంలో సత్యం గురించి చెప్పాడు. మన హృదయంలో సత్యం గురించి చెప్పాడు. చిత్తప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు. ముక్తుడు ఎలా ఉంటాడో చెప్పాడు. చిత్తప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్పాడు. మహాభక్తుడు ఎలా ఉండాలో చెప్పాడు. మహాభక్తుడు ఎలా ఉండాలో చెప్పాడు. ఆడు కృష్ణుడు బయట దేవుడు, వాడు యక్షనల్ గాడ్. ఏమి దేవుడు? యక్షనల్ గాడ్. ఆడు బయట దేవుడు. ఆ బయట దేవుడు లోపల దేవుడు దగ్గర పంపడానికి ఆ బయట దేవుడు వచ్చాడు. అక్కడ లోపల దేవుడు బట్టి మన హృదయంలో ఛాయాచందం. నీకు అర్థమవుతుందా? లోపల దేవుడు ఆ బయట దేవుడు మనకు కూడా ఉండడు. నీకు అర్థమవుతుంది? లోపల దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా మనకు కూడా లోపల దేవుడు ఉంటాడు. వాడు ఈ లోపల దేవుడు, వాడు బయట దేవుడు. ఋషుడు ఏ దేవుడు? ఆడి దేవుడే. ఆడి బయట దేవుడు. ఈడేవుడు లోపల దేవుడు. ఆ బయట దేవుడు మనం విడిచిపెట్టేస్తూ ఉంటాడు. మీకు అర్థం? ఎప్పుడైతే మీటింగ్ ఉందో అప్పుడు పార్టింగ్ ఉంటుంది. ఎప్పుడైతే పుడుతున్నాడు అప్పుడు చచ్చిపోతాడు. ఎప్పుడైతే చచ్చిపోయాడు పుడతా ఉంటాడు. నువ్వు ఆ గంధాన్ని కృష్ణుని అంటాడు అర్జున్, నువ్వు ఆ గంధాన్ని మర్చిపోయి అంటే బయట సత్యం లోపల సత్యం గురించి చెప్తాను. ఎంత వండర్ఫుల్, ఎంత వండర్ఫుల్గా ఉండొచ్చు. బయట ఉన్న అబద్ధం లోపల సత్యాన్ని, లోపల సత్యం గురించి ఎలా చెప్పగలుగుతాం? బయటన సత్యం లోపలన సత్యం గురించి చెబుతుంది, బయటన సౌందర్యం లోపలన సౌందర్యం గురించి చెబుతుంది. ఎక్స్టర్నల్ గాడ్, బయటన దేవుడు మనకు లోపలన దేవుడు. అయితే బయటన దేవుడు మనం కలుసుకోవడం విడిపోవడం అంటే మీటింగ్ ఉంటుంది పాటు, ఈ లోపలన దేవుడు నిలిచిపెట్టి ఒక క్షణం కూడా మనం ఉండవు. ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా ఎడబాటు లేకుండా ఏ వస్తువుతో ఉంటావో, దేహం చనిపోయినా కానీ ఏ వస్తువుతో నీకు అనుబంధం ఉంటుందో అదాన్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేవు. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి బయట దేవుడు, లోపల దేవుడు తీసుకెళ్ళడానికి చెబుతున్నాడు. ఎక్స్టర్నల్ గాడ్ వాడు, ఎక్స్టర్నల్ గాడ్ అంటే మీరు బాగా విశ్వాసం పెంచుకోండి. మీరేంటి విశ్వాసం పెంచుకోండి. తర్వాత ఈ బయట వచ్చే అరగేళ్ళు తట్టుకోండి. బయట వచ్చే గాలి వానలని, భూకంపాలని, మీ ఇంట్లో వచ్చే కష్టకాలు, సమాజ పరంగా వచ్చే కష్టకాలు, ప్రకృతి పరంగా వచ్చే గాలి వానలు, భూకంపాలు, ఇక లాభాలు నష్టాలు. మీకు లాభాలు, లాభం వస్తూ ఉంటుంది, నష్టం. వ్యాపారం చేసే వాళ్ళకి లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది. ఏదో మరి మనం ఏదైనా పని చేస్తే జయం వస్తూ ఉంటుంది, అపజయం వస్తూ ఉంటుంది. శీతాకాలంలో చలి బాధ ఉంటుంది, వేసవకాలంలో వేడి బాధ ఉంటుంది, వర్షాకాలంలో వర్షాలు, అధిక వర్షాలు బాధ ఉంటుంది. ఇవన్నీ ప్రకృతి. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ తట్టుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ తట్టుకోవడం నేర్చుకోవాలి. నీకు ఇష్టం లేని వాళ్ళు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నిన్ను విమర్శిస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్పాడు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నిన్ను విమర్శిస్తూ ఉంటారు, నువ్వంటే ఇష్టమైన వాళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటారు. కానీ ద్వంద్వాలు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నిన్ను తిడతా ఉంటారు. నీకు అర్థమవుతుందా? నువ్వంటే ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను పొగుడుతూ ఉంటారు. అది తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు, ఇవన్నీ బయట గొడవలు. ఈ గొడవలు రెండు వదిలే అన్నాడు వాడు దేవుడు. ఈ సంత గొడవలు తీసుకోవద్దు. కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది తిడతా ఉంటారు. ఇది ప్రకృతి. ఏంటిది ఆ పొగడతం లోపలను తీసుకోవద్దు. బయట కూడా బయట వదిలేయి. అలాగే నేను తిడతా ఉంటాను కొంతమంది, ఆ చిట్లు కూడా బయట వదిలేయి. నిన్ను ఎవరినైనా పొగిడితే అది కూడా నువ్వు తీసుకోక, అవి కూడా బయట బయట గొడవలు బయట వదిలిపెట్టకపోతే నువ్వు లోపలికి వెళ్ళవు, నీ హృదయం యొక్క లోతులు తెరగవు. బయట గొడవలు బయట వదిలేవు. అట్లా మీ హృదయంలో స్థానం ఇవ్వకండి. మీ హృదయంలో దేవుడు ఉంటాడు, మీ హృదయంలో దేవుడు ఉంటాడు. అది దేవుడు యొక్క స్థానం హృదయంలో, అది దైవ నివాసం. అది దేవుడు స్థానం, అది దేవుడు ఉండే స్థానం ఆ హృదయంలోనే. ఎవరైతే గుళ్ళో ఈ హృదయంలో దేవుడే గుళ్ళో కూడా ఉన్నాడు. ఎవరైతే హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడు, ఎవడైతే శరీరం ఉండగానే ఆ నారాయణ స్వరూపాన్ని హృదయంలోని దేవుణ్ణి ఎవడైతే అనుభవేకి వేద్యం చేసుకున్నాడు, సద్వస్తువుని ఆ బ్రహ్మ వస్తువుని ఎవడైతే అనుభవేకు ఆడు ఎవడైతే మామూలుగా అనుభవంలోకి ఎవడైతే తెచ్చుకున్నాడు, నీకు అర్థమవుతుంది, అనుభవంలోకి ఎవడు దాన్ని ఎవడైతే ఎక్స్పీరియన్స్ చేశాడో, దాన్ని ఎవడైతే ఎక్స్పీరియన్స్ చేశాడో, దాన్ని ఎవడైతే అది మాటలకు అందదు, లోపలన వస్తువు మాటలకు అందదు, నీ ఊహలకు అందదు, నీ సంకల్పాలకు అందదు, నీ కోరికలకు అందదు, నీ బయటనే నీకున్న గొప్పలకి, నీకున్న ధనానికి, నీకున్న గౌరవాలకి, నీకున్న చదువులకి అందదు. అది లేదంటే ఉంది అనుభవానికి అందుతుంది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. ఇదేంటిది, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. అది అనుభవానికి అందుతుంది, లోపలన వస్తువు అనుభవానికి అందుతుంది. నీ మాటలు ఇష్టం లేని వాళ్ళు నీ మాటలు కాదనొచ్చు, కానీ నీ అనుభవానికి కాదనలేరు. ఇప్పుడు నిప్పు మీద చేయిస్తే కాలుతుంది, నిప్పు మీద చేయిస్తే కాలుతుంది. అది నీకు తెలిసి అనుకుని నిప్పు మీద చేయిస్తే కాదని ఎవరైనా చెప్తే నమ్ముతారా? మీరు నమ్మరు. అది మీ అనుభవం. అది మీ అని మీ మాటలను కాదనొచ్చాం, కానీ మీ అనుభవాన్ని ఎవడ కాదనలేడు. ఎవరైనా కాదన్న వాడితో మీరు అంగీకరించరు. ఎవడైనా కాల కాదన్నా మీ అనుభవాన్ని కాదన్నా వాటితోటి అంగీకరించరు. అంచనా అర్జున, ఇంకా గురువు దగ్గరికి వెళ్ళే టైం లేదు. గురువు దగ్గరికి వెళ్ళా టైం, నో టైం, టైం లేదు. గురువు దగ్గర గురువుని ఇవాళ విడిచిపెట్టేద్దాం. గురువు దగ్గరికి రావు అర్జున. ఒక్క శ్లోకం గురించి ఒక్క శ్లోకం చుట్టూ తిరుగుతున్నాను. భగవద్గీతలో ఒక్క శ్లోకం చుట్టూ నుంచే ప్రయాణం చేస్తుంది అర్జున. ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే స్వర్గలోకం వస్తుంది, ఈ పని చేస్తే మహారాజు అవుతావు, ఈ పని చేస్తే నీకు ముఖ్యమంత్రి అవుతావు, ఈ పని చేస్తే ఇంత అంతస్తుకి వెళ్ళిపోతావు. నీకు అర్థమవుతుంది, ఈ పని చేస్తే నీ ఈ పని చేస్తే నీ బంధువులకి స్నేహితులకి అసూయ, నీకు నీ మీద అసూయ వచ్చేంత ఐశ్వర్యవంతులు అయిపోతావు. ఈ పని చేస్తే ఆ పని చేస్తే ఇలా 90 రకాలు ఉన్నాయి వేదాలు, 90 రకాలు. ఒక కూడా కాదు ఆ వేదాలంతా అడిగాయ్యా. 90 ఎవరికి ఏ కోరిక ఎవరిని అడగాలో దానికి సంబంధించిన యజ్ఞాలు, యాగాలు, కూర్చోడాలు, నుంచోడాలు, వ్రతాలు, పుణ్యాలు చాలా గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లోకి వెళ్ళకు. ఎవడు కృష్ణుడు ఆ గొడవల్లోకి వెళ్ళకండి. ఫారెస్ట్ అది ఆ అడిగది ఇవన్నీ తాత్కాలికం. ఒకవేళ నువ్వు ఏదైనా సంపాదించినా, గౌరవం సంపాదించినా, అయితే ఐశ్వర్యం సంపాదించినా, ఇవన్నీ కూడా తాత్కాలిక, ఇవన్నీ టెంపరీ. నీకు అర్థమవుతుంది, ఇవన్నీ నిలబడి కాల ప్రవాహంలో ఒక కాలంలో నేర్చుకుంది, ఇంకో కాలంలో పోతుంది. అసలు ఇక్కడున్న వస్తువు, ఇక్కడున్న దేశ కాలానికి వస్తువు, ఒక వస్తువుకి పరిమితమైంది కాదు, ఒక దేహానికి పరిమితమైంది కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, అది ఒక కులానికి పరిమితమైంది కాదు, నీకు అర్థమవుతుంది, ఒక మతానికి పరిమితమైంది కాదు, ఒక అన్నిటికీ అతీతం, అన్నిటికీ అంతటా ఉంది. ఉంటుంది దేహం ఉన్నా ఉంటుంది, దేహం లేకపోయినా ఉంటుంది, లోకం కనిపించిన ఉంటుంది, లోకం కనిపించకపోయినా ఉంటుంది, దేవుడు ఉన్నాడనుకున్నా ఉంటుంది, నువ్వు దేవుడు లేడనుకున్నా ఉంటుంది, తానంతర తానిగా ఉంటుంది. అదే నీ స్థానము, అదే నీ స్వస్థానము. నీ నిజంగా నువ్వు నీ ఈ ఇల్లు, నువ్వు ఇప్పుడు కాపురం ఉండే ఇల్లు, నీ దేహం ఎంత నిజమో అది అంత నిజము. నీ దేహం చనిపోయాక ఒక గంట గంట ఆ దేహం నీ ఇంటి, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా నీ దేహంలో ప్రాణం పోయిన తర్వాత నీ దేహం నా ఇంట్లో ఉన్నవాడు బయటకు లాగేసి వాళ్ళ కాడలు చొక్కు తీసుకెళ్ళి పడేస్తాయి. ఇల్లు నీదే, ఇదే నీ మామూలుగా. ఇప్పుడు మీరు ఉండే కొంపలన్నీ కూడా భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, మీరు ఉండే కొంపలు మీ శరీరాలు ఎంత నిజమో ఆ కొంపలు కూడా అంతే నిజము. నిజమైన కొంప, నిజమైన ఇల్లు నీ హృదయంలో ఉంది. ఎక్కడ ఉంది? ఆ ఇంటికి చేరిపోతే, హోమ్ కమింగ్, నెమ్మదిగా నువ్వు ఆ ఇంటికి చేరిపోతే, నీకు అర్థమవుతుందా, ఆ ఇంటికి చేరిపోతే నీకు మామూలుగా ఇల్లు మార్చవలసిన పర్లేదు. అది నిజమైన కొంప, అది అద్దె కొంప కాదు, నిజమైన కొంప. ఇంకా ఓం ఈ రీచ్ పెట్టి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో ఇచ్చి పెట్టి వెళ్ళక్కర్లేదు. నిజమైన ఇంటికి నువ్వు వెళ్ళిపో. అయితే ఈ ఇల్లు మాకేంటి, నీ దేహం అంత నిజమో, నీ మనస్సు అంత నిజమై, నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా అంతే నిజం. నీ దేహం చనిపోయాక ఇంట్లో నిన్ను వండనివ్వడం, అది నువ్వే కట్టుకున్నావు కానీ నిన్ను వండనివ్వడం. ఏం చేయి, నీ దేహం ఎంత నిజము, ఆ ఇల్లు కూడా అంతే నిజము. ఈ చుక్కుని తీసుకెళ్ళి బయట పడేయమంటావు. నువ్వు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు, చివరికి నీ శరీరానికి శ్మశానమే కట్టింది. అంటే శ్మశాన మీటింగ్లు ఈ మధ్యన శ్మశానంలో కూడా మీటింగ్లు పెడతాం మేడం, ఎప్పుడైనా ఓపెన్లు ఉంటాయి. ఆ శ్మశాన మీటింగ్లు ఇదే చెబుతున్నాం, తల్లి 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 కడుపులో ఈ దేహం తయారైంది, ఈ కళ్ళు ముక్కు చెవులు చేతులు అన్నీ ఎక్కడ తయారైనవి, తల్లి కడుపులో తయారైనవి. ఆ తల్లి కడుపులో శరీరాన్ని, తల్లి కడుపులో తయారైన శరీరాన్ని ఇది ఎవడు దాచుకోడు, మీ బంధువులు కానీ స్నేహితులు కానీ శరీరం ఎవడు దాచుకోడు, చనిపోయిన తర్వాత వల్లకాడు దాచుకుంటుంది. అంటే మీ అమ్మను మీరు ఎంత గౌరవంగా చూస్తున్నారో, వల్లకాడిని కూడా అంత గౌరవంగా చూసి వల్లకాడిని బాధించండి. ఆ శ్మశానాల్లో కూడా బాధించండి. ఈ బరీలు గ్రౌండ్స్లో అదే చెబుతున్నాం. స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటది, చదువుకునే పుస్తకాల విషయంలో ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదివేయకూడదు, ఒకసారి రాంగ్ డైరెక్షన్ వస్తున్నది. చేసి స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మీకు అది చదివే గ్రంథాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చాలా వివేకం ఉండాలి. నీకు అర్థమవుతుందే, నీకు వివేకం ఉంటే, వైరాగ్యం ఉంటే ప్రమాదంలో పడకుండా కాపుదలదు. మన వివేకం, మనకున్న వైరాగ్యం ప్రమాదాల్లో పడకుండా మన వివేకం మనం రక్షిస్తుంది, మనకున్న వైరాగ్యం మనకు రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవడం, ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే అసలు మోక్షం మాట అటించండి. ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే ఆ మనిషికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయొద్దన్నాడు వేదవరం. నా పిల్లమో నా పిల్లమో నా పిల్లలు చెంగుడు ఏది వెనక ఏం చెంగది, పంగుడి చెంగు పట్టుకు తిరుగుతాను మీ అమ్మాయిని సుఖపడుతున్నాక. ఆ తులసీదాస్ గారు లాగా ఆ పుట్టిన కలిసి పుట్టిన కలిపి, అత్తరిని కలిపి అత్తరిని, యాత్ర కలిసి యాత్ర కలిపి, ఆడవాళ్ళు సంపాదించుకుని ఆడే పుచ్చేసుకుని, అమెరికాలో పెళ్ళాలు ఉద్యోగాలు చేస్తాను మగవాళ్ళు పుచ్చేసుకుంటున్నారు, ఈ మధ్య ఫోన్ చేస్తున్నారు మా దగ్గర లేకుండా పుచ్చేసుకుంటున్నారు. ఎందుకు నీ డబ్బు పాడు చేయటాలే బ్యాంకులో వేసేస్తానంటాడు. అది ఎందుకు ఏం చెప్పాడంటే, అవి ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే నీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయొద్దన్నారు, పెళ్లి చేస్తాను ఆ అమ్మాయి సుఖపడిన ఉన్నాడు. మీరు పుట్టింది కానీ ఏమైనా అనుకున్న ప్రకారం ఇవ్వకపోతే వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో అంటాడు. ఎంతో కొంత వైరాగ్యం లేని వాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు ఆ అమ్మాయి సుఖపడవు, ఇది మామూలు విషయం. ఇది అడ్డబుడు ఆ మోక్షం పొందడానికి ఎంత వైరాగ్యం ఉండాలి, మోక్షం పొందడానికి ఎంత వైరాగ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తుగా మీరు ఎన్ని సాధనలు చేయండి, ఎంతో కొంత వైరాగ్యం రాకపోతే మోక్షం రాదు. అది వైరాగ్యం లేదనుకోండి, ఎంతో కొంత వైరాగ్యం లేదనుకోండి, మీకు మోక్షం రాదు. నిరంతరం 24 గంటలు మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు వైరాగ్యం లేదని అర్థం. అంచేది ముగిస్తున్నాను. ఇలా గురువు దగ్గర రానప్పుడు 5 అయిపోయింది, ఇలా 3 గంటలు చెప్తున్నాం, ఏదో చెప్తున్నాం. ఇలా సూర్యగ్రహణం మన దారి తప్పించేసింది. మీరు ఆది పదిహేను సూర్యగ్రహణం అయిపోతుంది, ఆది పదిహేను తర్వాత అందరూ స్నానాలు చేయించడం, తర్వాత ఇంకోటి ఏది చిల్లర గొడవలు చాలా ఉన్నాయి లోకంలో. అది కృష్ణుడు అర్జునుడు ఏం చెప్పాడు, చిల్లర కామాలు చాలా ఉన్నాయి, చిల్లర గొడవలు చాలా ఉన్నాయి. నిజంగా నువ్వు ఆ కోరికలకు సంబంధించిన పనులు చేసి నువ్వు లోకానికి వెళ్ళొచ్చు. ఎన్నో నేను ఏదో కొంత రోజులు ఉంటాను, తర్వాత ఈ భూమి మీదకి పంపేస్తూ ఉంటారు అని టెంపరీ ఊడిపోయి ముక్కలు అయ్యాను. ఏంటయ్యి ఊడిపోయి ముక్కలు అయ్యా, అన్నీ టెంపరీ కాదు, ఆ గొడవల్లోకి నువ్వు వెళ్ళకు. పైగా ఏమవుతుందంటే గొడవల్లో చేరతావు, నువ్వేదో మంచి చేస్తావు, ఆ స్వర్గలోకానికి పంపుతారు, ఆ స్వర్గలోకంలో భోగాలు అనిపిస్తావు నువ్వు, భోగాలు మళ్ళీ ఆ భోగాలు అనిపిస్తావు కదా, మళ్ళీ భూమి మీదకి వచ్చి శరీరం ధరించిన నీ మనసులో భోగ వాసన ఉంటుందా? ఆ జ్ఞానవాసన ఉండదు, జ్ఞానం సంపాదించాలని భోగవాసన ఉండిపోతాయి. అది చిల్లర గొడవల్లోకి వెళ్ళకు, నువ్వు చిల్లర బయట గొడవలు బయట వదిలేదు, చిల్లర గొడవల్లోకి నువ్వు అంటే వేదాలలో చెప్పినటువంటి ఈ కోరిక నెరవేరు, ఈ పని చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఈ కోరిక నెరవేరుస్తే ఈ విషయం నువ్వు ఎంజాయ్ చేయొచ్చులే తొంభై చెప్పారు అటు ఏం హాయ్ అని ఏం మధ్య హాయ్ చేసుకో. నువ్వేదిగా ఉన్నావో నీకు అర్థమవుతుందా? ఏ సత్య వస్తువుగా ఉన్నావో, ఏదిగా ఏ సత్య వస్తువుగా ఉన్నావో ఆ సత్యస్థితి, ఆ సత్యము ఆ సత్యస్థితి ఆత్మస్థితి అందరూ పెర్మనెంట్గా ఉంటానికి, టెంపరీ కాదు పెర్మనెంట్గా ఉండిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయం. అక్కడికి వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం అలా కాదు, అందరూ సాధ్యమైన ఏదిగా ఉన్నావో అక్కడ నీ మనస్సును నిలబెట్టించు, అక్కడ నీ మనస్సును నిలబెట్టించు, అప్పుడు నీకు పెర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది. ఏమొస్తుంది? నిత్య సత్వస్తువు అక్కడ ఉండిపో, నువ్వు ఏదిగా ఉన్నావు అక్కడ నీ మనసుని అక్కడ ఆఫ్ చేసి ఉంచు, నిత్యం అక్కడ ఉండి అలవాటు చేయి, నీ మనసుకి అలవాటు చేయి, చిల్లర గొడవలోకి రాకుండా. అప్పుడు అది పెర్మనెంట్ హ్యాపీనెస్, అండ్ డై డ్యూటెడ్ హ్యాపీనెస్, అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్, ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందం. మరి శరీరాలు ఎలాగ రావచ్చు? ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖము, ముగింపు లేనటువంటి ఆనందము, పరిమితులు లేని హద్దులు లేనటువంటి ఆనందంలో ఊగిసలాడుతుంది. అట్టివాడు శరీరంలో ఉండి, అట్టి మహితాత్ముడు, మహాత్ముడు, మహర్షి, యోగి, అవతార పురుషుడు శరీరంలో ఉండి అట్టి అనుభవం పొందిన వాడు నడుస్తాంటే వాడు నడిచే దేవుడు. ఏమి దేవుడు? గుళ్ళో ఉన్న రాయి కాదు వాడు, గుళ్ళో ఉన్న రాయి, గుళ్ళోన నడిచే దేవుడు. ఆ గుళ్ళో ఉన్న రాయి నడవడు, వీడు నడుస్తాడు, వాడు వాకింగ్ కాదు. ఏంటది? నడిచే దేవుడు. ఆత్మానుభవానికి లోపల పెట్టుకుని వాడు నడుస్తున్నా అది వాడు దేవుడే. ఏమి దేవుడు? నడిచే దేవుడు, వాకింగ్ కాదు. అంటే ఏదో మన చుట్టాలతో సంబంధం చనిపోయినట్టే మీకు అర్థమవుతుంది, ఏదో స్నేహితులతో సంబంధం చనిపోయినట్టే గురువుతో అనుబంధం ఇలా ఉండదు. అంటే గురువుని మీరు పట్టుకుంటే ఎప్పుడైనా గురువుని వదిలేస్తే వదిలేయచ్చు. నేను చెప్పేదేనండి, గురువే మిమ్మల్ని పట్టుకుంటే అదే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఇంకా బయటికి రాదు, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటికి రాదు. అలా ఎవడైతే గురువు అనుగ్రహించాడో, గురువు ఎవడైతే పట్టుకున్నాడో వాడు మోక్షం పొందకుండా వాడిని ఎవడు తప్పించలేడు, మోక్షం పొందే తేలుతాడు. ఇట్ ఇస్ బౌంటీ హ్యాపన్, మోక్షం పొందే తేలుతాడు. అతిది గురువు అనుగ్రహం. అంతేకాని గురువు శరీరం చచ్చిపోయింది, మనకాడికి సంబంధం ఏంటని? అది చచ్చిపోయే గురువు ఎవడో ఉండడు, గురువు ఆత్మే ఉన్నాడు. ఆ గురువు దేహంలో ఉన్నప్పుడు కూడా ఆడి దేహం కాదని గురువు తెలుస్తూ ఉంటాడు. అయితే వాడు ఎక్స్టర్నల్ గాడ్ అనుభవాన్ని చేతిలో పెట్టుకొస్తాడు. ఆ ఎక్స్టర్నల్ గాడ్ ఆ శరీరం వచ్చింది పోతుంది, అక్కడ ఆ శరీరం వచ్చింది కాబట్టి పోతుంది. ఇక్కడ ఎప్పుడు ఉండే వస్తువుని మనకు పట్టి ఇవ్వడానికి మనతోటి కూర్చుంటాడు, మనతోటి నడుస్తాడు, మనతోటి మాట్లాడుతూ ఉంటాడు, మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఎన్ని చేసినా మన మనసులో వేయలేదు. అవును, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడైతే అంతర్యామం ఉన్నాడు, ఎక్కడైతే ఆ సుందర రూపం ఉందో అక్కడ మన మనసుని నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే రమణ మహర్షి గారు ఏమైనా చెప్పారంటే, బయట గురికి బోధిస్తూ ఉంటాడు, బయట గురువు నీ మనసును లోపలికి పంపుతూ ఉంటాడు, లోపల గురువు ఆడి చేతికి అందే వరకు ఆగుతాడు, ఆడి చేతికి అందిన తర్వాత లోపల గురువు నేను లోపల గుంజేసుకుంటాడు, లోపలికి గుంజేసుకుంటాడు. అక్షరమణిమాలలో భగవాన్ అన్నారు, నా కొంపలోంచి బయటికి తీసుకొచ్చావు. ఏదో నేను పదో తరగతి చదువుకుంటున్నాను, నా కొంపలో ఏదో సుఖంగా ఉన్నాను, మా అమ్మను మా అమ్మ కాదని చేస్తే నాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యని అన్నయ్య కేకుండా చేసేసాడు. ఏదో నా కొంపలో నేను పడవు ఏదో ఉన్నాను లేదు ఉన్నాను, నా కొంపలో నేను పడుంటున్నాను, మంచివాడినో చెడ్డవాడినో నా కొంపలో నేను పడి ఉంటున్నాను. నన్ను తీసుకొచ్చి రోడ్డు ఎక్కించేసావు, అరుణాచలం తీసుకొచ్చి రోడ్డు ఎక్కించేసావు. ఇప్పుడు మరి ఇలా కొంపలోంచి బయట తీసుకొచ్చి రోడ్డు ఎక్కించడం నీ న్యాయంగా ఉందా? నీ కొంప నాకి, నన్ను కొంపలోంచి బయట తీసుకొచ్చేసావు అంటే దాని అర్థం ఏంటి? జీవలక్షణాల నుంచి బయటకు తీసుకొచ్చేసావు. ఇప్పుడు నీ గొంపన నీ గొంపని ఆత్మ నీ స్వరూపం ఆత్మ, నీ స్వరూపం చైతన్యం, నీ స్వరూపం ఉండటం ఆ స్థితిలో నీ గొంపలోంచి నాకు తీసుకొచ్చేసావు. రోడ్డు మీద విడిచిపెట్టి నీకు ధర్మమా? రోడ్డు మీద విడిచిపెడితే నువ్వు దేవుడు అవుతావా? అయితే కదా నా కొంపలో బయట తీసుకొచ్చావు, నీ కొంపలో కలుపుకేసుకో, నీ కొంపలో తీసుకో. అంటే నీ కొంపలో తీసుకోనంటే నీ హృదయం లోపల, నీ కొంపటి నీ హృదయం, నీ హృదయం లోపల తీసుకో. నా కొంపలోంచి ఆ జీవ లక్షణాలలోంచి బయట తీసుకొచ్చేసావు, అయితే ఇప్పుడు రోడ్డు మీద విడిచిపెడితే ఎలాగా? రోడ్డు మీద విడిచిపెడితే ఎలాగా? అయితే నీ కొంప, నీ కొంపలో నేను అంటే నీ హృదయంలోకి నాకు తీసుకో, నీ హృదయంలోకి, నీ హృదయంలోకి నన్ను తీసుకుని నీ స్వరూపాన్ని నన్ను అనుగ్రహించు, నీ స్వరూపాన్ని నన్ను అనుగ్రహించు. నీకు నీకు ఇష్టమైన పనులు ఏదో గొప్ప పనులు నేను చేయలేదు, అంతర్వాణి కాదు. నీకు ఇష్ట బాహ్యంగా ఏదో గొప్ప పనులు చేసి చేయలేదు అంతర్వాణి కాదు, బాహ్యంగా గొప్ప పనులు. అది నేను పెద్ద కవిని కాదు, నేను మధురంగా ఆంజనేయస్వాములాగా మాట్లాడేంత శక్తి నాకు లేదు. బాహ్యంగా పోయి ఏదో అక్కడ సత్రం కట్టించి ఇక్కడ గుడి కట్టించి బాహ్యంగా నేనేం గొప్ప పనులు చేయలేదు. నీకు అర్థమవుతుందా? అయితే నువ్వు మరి నీ హృదయంలోకి లేకపోతే భాషా సౌందర్యం అంటే భాషా సౌందర్యం లేదు, సత్కర్మ చేశానంటే సత్కర్మ లేదు పోయా. నువ్వేను అకారణంగా అనుగ్రహించావు. బయట చూస్తే నన్ను నా మీద నువ్వు ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు, నా మీద నువ్వు ఎందుకు ఇది దయ చూపిస్తున్నావు, నన్ను ఎందుకు కరుణిస్తున్నావు? బాహ్యంగా కారణాలు వెతికాను, బాహ్యంగా కారణాలు కనపడటం లేదు నాకు. నీ ప్రేమ వల్ల, నీ దయ వల్ల నేను తీసుకున్నావు. అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ తప్పించి నీ దయ వల్ల బాహ్యంగా నేనేదో సాధించాను నన్ను నువ్వు తీసుకోలేదు. నీ దయ వల్లే, నీ దయ వల్లే నన్ను తీసుకున్నావు, నీ దయ వల్లే నన్ను తీసుకున్నావు. ఈ స్థితిని పెరమనెంట్ చేయి, ఈ స్థితిని పెరమనెంట్ చేయి. అంటే నేను నన్ను కారణాలు అకారణంగా నన్ను తీసుకున్నావు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద కారణ భక్తి ఉంటే నిలబడదు. నీకు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికలు నెరవేరడం కోసం దేవుని ప్రార్థిస్తున్నారనుకోండి, నెరవేరచ్చు కానీ నిలబడదు. దేవుడు ఈశ్వరుడి మీద, నీకు అర్థమవుతుందా? ఈశ్వరుడి మీద, ఈశ్వరుడి దగ్గర నుంచి వాంఛించేది మనం ఏమి ఉండకూడదు, ఈశ్వరుడి దగ్గర నుంచి పొందేది ఉండకూడదు. ఎందుకంటే నాకు ఇది కావాలని అడిగేది ఏమి ఉండకూడదు ఈశ్వరుని. ఏమి కోరికలు లేకుండా, కామాలు లేకుండా, వాంఛలు లేకుండా, ఏమి లేకుండా, ప్రేమ ప్రేమ కోసమే, భక్తి భక్తి కోసమే, ప్రేమ ప్రేమ కోసమే, భక్తి భక్తి కోసమే. ఎవరైతే ఈశ్వరుని ప్రేమిస్తున్నాడో వాడికి ఆత్మజ్ఞానంతో అనుగ్రహిస్తాడు. కారణ భక్తి కదా, అకారణ భక్తి వల్ల ఈశ్వర, అకారణ భక్తి వల్ల మనకి ఈశ్వరుడి మీద భక్తి ఉండాలి, కారణం కనపడకూడదు. కారణం కనపడిందో తెలియకూడదు. నీకు అర్థమవుతుందా? కారణం ఉంటే తప్పని కాదు, కారణం కనిపిస్తే ఇంక ఆ చితారు కమ్మను మనం అందుకోలేదు. ఈశ్వరుడు, ఈశ్వరుడి మీద మనకు భక్తి ఉండాలి, ఆ భక్తికి కారణం కనపడకూడదు, ఆ భక్తికి కారణం కనపడకూడదు, భక్తికి కారణం కనపడకూడదు. అటువంటి భక్తి వల్ల మటుకి ముక్తి వస్తుంది, అటువంటి భక్తి వల్ల మాత్రమే ముక్తి సాధ్యం. మామూలుగా కోరికలు కూడా నెరవేరుతాడు అక్కడ కూడా అయిపో, ఆడికి మీకు అనుబంధం తిగిపోతుంది. ప్రహ్లాదుడిని, ప్రహ్లాదు ఏకాగ్రత గొప్పది. అంటే ఎటువంటి హృదయం ఉన్న వాడికి జ్ఞానం వస్తుందో. ప్రహ్లాదుడిని లక్ష్మీ నరసింహ స్వామి ఏదైనా కోరికలు కోరిక ఏమంటారు, నాకేం కనపడతా కోరిక, దేవుడు కల్పించారు నా కోరికలు ఏంటది లక్ష్మీ నరసింహ స్వామి, నాకేం కోరుకోకూడదని కాదు, నా కోరికలు, ఈ కోరికలు ఏం ఏం కనపడటం లేదు. నాకు ఇది కావాలి అది కావాలి నేను అడగటానికి నాకు ఏం కనపడుతుంది, నీ దర్శనం అయిపోయింది సరిపోతుంది, ఇంకా కోరికలు ఏమి లేవు. అంటే అలా కాదు, నేనేదో అడుగుతున్నాను కాబట్టి కోరికో, నీ ఏదోడు కోరిక అంటాడు, నా కోసమని ఏదోడు కోరిక అంటాడు. అప్పుడు అడు అంటాడు అని చాలామంది బాధలు పెట్టారు ఎవరు, ప్రహ్లాదు వాళ్ళు వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు వాళ్ళు, ఈ నరసింహ ఎవడో ఎర్ర కసిపుడు అనుకుంటాను, వాడి తండ్రి పేరు ప్రహ్లాదు, తండ్రి పేరు ఎర్ర కసిపుడు అనుకుంటాడు. వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత గురువులు, ఆ గురువులు ఎలా పాడాలి, ఈ రాజు ఎలా పాడాలి చెప్పమంటే ఆ పాటలు చెప్పాలి. గురువులు వాళ్ళందరూ కలిసి నిలిచి పెడతారు, ఎవరిని, స్నేహితులు నిలిచి పెడతారు, గురువులు నిలిచి పెడతారు, తండ్రి నిలిచి పెడతాడు, ఇంట్లో వాళ్ళు నిలిచి పెడతారు, సమాజం నిలిచి పెడుతుంది, ఈ మ్యాస్టర్లు మ్యాస్టర్ గురువులు నిలిచి పెడతారు, ఎంతమంది అని నిలిచి పెట్టారు, ఎంతమంది ప్రహ్లాదుని నిలిచి పెట్టారు. ఈ సాంగతి చూస్తాను అనుకోకుండా వాళ్ళని క్షమించి ఆశీర్వదించి వాళ్ళకి పాపం, వాళ్ళు ఏదైనా పాపం చేసుకుంటే తీసి వాళ్ళ వాళ్ళకు కూడా నాకు ఎలా మోక్షాలు ఇస్తున్నా వాళ్ళకు కూడా మోక్షం ఈ నరసింహస్వామి అన్నాడు వాడు భక్తుడు. ప్రహ్లాదుని చాలామంది బాధలు పెట్టారు, వీళ్ళ సంగతి ఏదో నేను చూస్తాను అనుకోగలగా, వాళ్ళు కూడా క్షమించి ఆశ్చర్యం, నాకు ఏ స్థానాన్ని అయితే ప్రసాదించావు వాళ్ళకు కూడా నన్ను విసపెట్టిన వాళ్ళకి అదే స్థానాన్ని ప్రసాదించు. అంటే అంత ప్రహ్లాదు అంత గొప్ప హృదయం కాబట్టి ఆయన భక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. ప్రహ్లాదుని పక్కన భీష్ముని కూడా కూర్చోబెట్టరు. అంటే ప్రహ్లాదుని దగ్గర గొప్పతనం ఎక్కడ ఉందంటే వాడికి ఏం కోరిక లేదు. వాడికి ఏది కోరిక? ధ్రువుడికి ఇంకా కోరిక ఉంది, రాజ్యం మీద కోరిక ఉంది. ప్రహ్లాదుడికి ఏమీ కోరిక లేదు. మహావిష్ణువు మీద ఆపుకోలేని అద్దిలేని ప్రేమ, ఆపుకోలేని భక్తి. అద్దిలు దానికి ఇంకో అద్దిలు లేదు, ఆపుకోలేదు మహావిష్ణువు మీద. అంటే ప్రేమ కోసమే ప్రేమించాడు. ఎవరు? ప్రహ్లాదు. ధ్రువుడి ప్రేమ అలా కదా, రాజ్య సంపాదన కోసం. ఆడు ఆ రాజ్య కాంక్ష ఉండిపోయి తల్లి చేత పిల్లల చవితల్లి చేత అగవడింపబడి తపస్సుకు వచ్చాడు. ఎవరు? ధ్రువుడు. అలా అప్రహ్లాదు కారణాలు లేని భక్తి, ఆ కారణ భక్తి. అందరు మనకు అందరికీ భక్తులు, మన భక్తిలో అభివృద్ధిలోకి రావాలంటే మనకు ఐడియల్ అంటే మనకు ఆదర్శం ఎవరు? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి నెరవేరవలసిన కోరిక ఏమి లేదు. నెరవేర్చుకునే కోరిక ప్రహ్లాదుడికి ఏమి లేదు. నెరవేర్చుకోవాల్సిన కోరిక అయినప్పటికీ ఈశ్వరుడు పెద్ద పరిపూర్ణమైన భక్తిగా ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. అటువంటి ప్రేమ మనకు ఉంటే నీకు అర్థమవుతుందా, ఆయన స్వరూపాన్ని, భగవంతుడు ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. నిత్య సత్వస్తువు ఎక్కడ నీ హృదయంలో ఏదిగా ఉందో టెంపరీగా కాకుండా నీ మనసును తీసుకెళ్ళి అక్కడ ఉంచు. అక్కడ ముంచు ఏది హృదయంలో ఉంచు, హృదయంలో ముంచు. నీ మనసును తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టు. ఎప్పుడు అలా పెర్మనెంట్గా, ఆయన తాత్కాలికంగా కాదు, అక్కడ పెర్మనెంట్గా హృదయంలో నీ మనసుని. హృదయం అంటే ఏంటంటే అన్నిటిని మింగేసేది హృదయం. ఇప్పుడు నదిలో వెళ్ళి చూడండి, ఎంత నీరు ఏమని మింగేస్తుంది, మింగేస్తుంది. ఇప్పుడు సముద్రంలోకి మురిక్కాలలు వెళ్తాయి, నదులు వెళ్తాయి, పంటకాలలో ఎంత నీరు రానివ్వండి, ఎంత నీరు ఓ మింగేస్తున్నాడు. అలాగే నీ హృదయంలోకి వెళ్ళావనుకో, హృదయస్థానంలోకి వెళ్ళావనుకో, నీకెన్ని కష్టాలున్నా, నీకెన్ని నష్టాలున్నా, నీకెన్ని బాధలున్నా, ఎన్ని భారాలున్నా, ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా, నువ్వు బ్రోకెన్ హార్టెడ్ అయినప్పటికీ ఏ సంసార పరంగా ప్రకృతి పరంగా ఎన్ని ఇబ్బంది తట్టుకోలేని దుఃఖం, సహించలేని దుఃఖం నీకు వచ్చినప్పటికీ అంత మింగేయటం దాని పని. అర్జున, అర్జున వెళ్ళిపో, వెళ్ళిపో, నీ హృదయంలోకి వెళ్ళిపో. బయట గొడవల కింద కనిపించి వెళ్ళు, వెళ్ళు, డౌన్ డౌన్, గోడం గోడం గోడం, వెళ్ళిపో హృదయంలోకి, వెళ్ళిపో హృదయంలోకి. పైకి ఎగరటం కాదు లోపల ములగటం, పైకి ఎగరటం కాదు అయ్యా, లోపల ములగాలి, నీ హృదయంలోకి ములగాలి. నీ హృదయాన్ని దీపించి వెళ్ళు, నీ హృదయంలోకి వెళ్ళు. స్టాప్ నట్టింది దీని వివేకానంద ఏమంటాడంటే, స్టాప్ నట్టింది గోలీ జరిగించు. నీ హృదయంలోకి వెళ్ళే వరకు ప్రయాణం ఆపు చేయదు. స్టాప్ నట్ కింద గోలీ జరిగి. మీరు కాశీ వెళ్తామని చెప్పి బెదవాడ వెళ్ళి తిరిగి వచ్చేస్తారగా. స్టాప్ నట్ ఇన్ ది గోల్ ఈజ్ రిచ్. వెళ్ళు హృదయంలోకి వెళ్ళు. హృదయం ఎటువంటిది? మహాసముద్రం లాంటిది. నీ హృదయం మహాసముద్రం లాంటిది. ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు నీకు వచ్చినా, ప్రపంచంలో ఎవరికి లేని లేకపోతే ప్రపంచంలో అందరి కష్టాలు వచ్చి నీ మీద పడిపోయినా, నీ హృదయం నేను పిలి, నీ హృదయం లోపల అన్నిటి లోపల తీసుకుని నీకు అర్థం వస్తుందే, అట్ని పిలిచేసుకోండి. నీ కష్టాలన్నింటినీ పిలిచే అన్నిటినీ కలుపుకునేది హృదయం, అన్నిటినీ మింగేసేది హృదయం. నీకు అర్థం వచ్చిందా? అట్టి హృదయస్థానంలోకి నువ్వు అటువంటి హృదయస్థానంలో నిలకడగా ఉంటానికి ప్రయత్నం చేయి. ముందు ప్రయత్నం చేయి. ప్రయత్నం అంటే పౌరుషంగా చేసేది ప్రయత్నం. నిలకడగా చేయి ముందు. ధైర్యం, ప్రయత్నం చేయడానికి ధైర్యం ఉండాలి. అక్కడ ఉండవు అయ్యా, అక్కడ ఉండవు. అక్కడ హృదయ స్థానంలో ఎక్కువసారి మనసును నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే చేయగా చేయగలి అది నీ ప్రయత్నం. అక్కడ ఉండిపోతుంది. ఎక్కడ? హృదయంలో ఉండిపోతుంది. అవి యక్షణాలు బయట గొడవలు. నీకు పుణ్యాలు వచ్చినా, పాపాలు వచ్చినా, జయాలు వచ్చినా, అపజయాలు వచ్చినా, నీళ్ళ చావులు వచ్చినా, పుట్టుకలు వచ్చినా నీకు అర్థం అవుతుంది. ఏమి నేను తాకబడుతున్నాం అతి దిగుతున్నాం. వెళ్ళు, వెళ్ళు గోడం గోడం గోడం, వెళ్ళి హృదయంలోకి వెళ్ళి. పైకి ఎగురుతానంట, ఎక్కడికి ఎగురుతావు? లోపలకు. హృదయస్థానం ఎటువంటిదంటే, హృదయస్థానం ఎటువంటిదంటే, ప్రపంచంలోని దుఃఖాలన్నీ కూడా నీకు ఒక్కడికి వచ్చినా నీ కష్టము, నీ నష్టము, నీ అశాంతి, ఎంత అశాంతి నీ హృదయం మింగేస్తుంది. హృదయం సముద్రం చూడండి, మురుక్కాల వలన, కాళ్ళ వలన, నదులు ఎన్ని మింగేస్తుంది కదా. అలా నీ హృదయం అన్ని గొడవలని, పుణ్యాన్ని మింగేస్తుంది, పాపాన్ని మింగేస్తుంది, అన్ని గొడవలని మింగేస్తుంది. మింగేసి నువ్వు శాంతిగా ఉంటావు. ఆ శాంతి ఎటువంటిది? అలౌకికం, అభౌతికం, అన్నవరల్లి. అయితే అన్నవరల్లి స్టేట్ వరల్లి మేనకి దొరకదు అర్జున. అర్జున, ఆ వరల్లి మేనకి అన్నవరల్లి స్టేట్ దొరకదు. లౌకిక మనుషులకు అలౌకిక స్థితి దొరకదు. అర్జున అర్జున, లౌకిక మనుషులకు అలౌకిక స్థితి దొరకదు, ఈ భౌతిక మానవులకి అభౌతిక స్థితి దొరకదు. ఎన్ని హృదయస్థానంలో చేరుకో, అది మహాసముద్రం లాంటిది. ఒకవేళ నీకేమైనా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అని మింగేస్తున్నది ఏది, దాన్ని మింగేసి తన స్వరూపమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అంటాడు కృష్ణుడు. అర్జునుడు ఏం చెప్తాడంటే ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, నువ్వే నీ డ్యూటీ చేయి అంతవరకు, నీ డ్యూటీ నీ డ్యూటీ మటుకు చేయి అంతవరకు, ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. అలాగని డ్యూటీ విడిచిపెట్టద్దు, అలాగని డ్యూటీ విడిచిపెట్టద్దు. గమ్యం అది పెట్టుకో, అది ఆత్మజ్ఞానం గమ్యంగా పెట్టుకో, దానికోసమే బతుకు, దానికోసమే బతుకు. అయితే నువ్వు చేసుకునే పనులు, ఇంటికాడ చేసుకునే పనులు ఉంటాయి కదా, అవి మానకు. డ్యూటీ విడిచిపెట్టద్దు, గోల్ విడిచిపెట్టద్దు. ఏంటి డ్యూటీ విడిచిపెట్టద్దు, డ్యూటీ విడిచిపెట్టద్దు అంటే దేహం ప్రతి దేహానికి ప్రారంభానికి పని ఉంటుంది, ఆ పని ఇష్టంగా చేసేది, అయిష్టంగా చేయకు, ఇష్టంగా చేయి. అది డ్యూటీ విడిచిపెట్టద్దు, గోల్ విడిచిపెట్టద్దు. అంటే డ్యూటీ డ్యూటీకి మీరు డ్యూటీ చేసుకుంటున్నాం కానీ గోల్ మర్చిపోకూడదు. మీరు చేతిలోని పని విడిచిపెట్టద్దు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి భగవంతుడు ఏ పని అయితే అప్పగించాడు ఆ పని ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి. డ్యూటీ విడిచిపెట్టద్దు, గోల్ డెస్టినేషన్ విడిచిపెట్టద్దు. అంటే నువ్వు చేరుకోవలసినటువంటి ప్రజలను విడిచిపెట్టద్దు. డ్యూటీ బాగానే చేస్తున్నాం, డ్యూటీ బాగానే చేస్తున్నాం, మా ఇంట్లో అందరూ మనల్ని మెచ్చుకుంటున్నారని అక్కడ పడి ఉండదు, పేడకళ్ళదాకా పేడకళ్ళదాకా ఉండద్దు, అది మర్చిపోద్దు. నీ ఇంట్లో వాళ్ళకి నీకు ఎంతవరకు సంబంధం, నీ ఇంట్లో వాళ్ళకి నీకు ఎంతవరకు సంబంధం, నువ్వు ఎవరవాడు ఎవరవాడు, నువ్వు నువ్వు ఎవరవాడు ఎవరు, నువ్వు నీ తాలూకు ఎవరో ఎవరు తాలూకు, నువ్వు నీ తాలూకు ఎవరో ఎవరు తాలూకు, నువ్వు ఇవన్నీ కొండ సంబంధాలు, శవ సంబంధాలు. అలాగని డ్యూటీ విడిచిపెట్టకు, అలాగని డ్యూటీ విడిచిపెట్టదు. అది మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారనుకోని చాలా బాగా చూస్తున్నారండి, చాలా బాగా పనిచేస్తున్నారండి, మరి వీళ్ళందరూ అందరినీ సవరిస్తున్నారని ఏదో పొగుడుతారనుకోండి మిమ్మల్ని, పోడితే అందరూ మై మర్చిపోకండి. అవన్నీ ఇవన్నీ యక్షణాలు కూడా, ఇవన్నీ బయట కూడా డ్యూటీ విడిచిపెట్టకండి. వాళ్ళు పొగట్టం మీద మీ డ్యూటీ చేయకండి, అది మీ ధర్మం కాబట్టి చేసేయండి, చేసి ఇక్కడ ఆగిపోకండి. డెస్టినేషన్ విడిచిపెట్టద్దు, డోంట్ మిస్ డెస్టినేషన్, డోంట్ ఫర్గెట్ డెస్టినేషన్, లీవ్ ఫర్ ది డెస్టినేషన్, వర్క్ ఫర్ ది డెస్టినేషన్. మీ ఇంట్లో ఏమైనా పోగుడుతారనుకోండి, చాలా అన్నీ ఆడే చూసుకుంటున్నారండి, జీతం తెచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారండి, అన్నీ ఆళ్ళే చూసుకుంటున్నారు, అన్నీ సవరించుకుంటున్నారు, మార్కెట్ ఆళ్ళే చేసేస్తున్నారు, బంధువులను ఆళ్ళే మరీ చేసేస్తున్నారండి, అన్నీ ఆళ్ళే బాగా చూసేసుకుంటున్నారండి, నా సలహా అక్కర్లేదని అది పొగుడుతూ ఉంటారండి. ఆహా, ఆ సంత గొడవలో పడకు, మళ్ళీ ఆ సంతలో తెలకను, పొగిడితే పొగన్నాయి, ఆ పొగడతలు బయట ఉంచేయి, ఆ పొగడతలు బయట ఉంచే, బయట గొడవలు బయట వదిలేవు నువ్వు, అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళకు. పొగిడారని ఆ గోలు మర్చిపోవద్దు, పొగిడారని డెస్టినేషన్ మర్చిపోవద్దు. డ్యూటీ డ్యూటీ కోసం చేయి, ఇంట్లో పొగడతల కోసం చేయొద్దు, డ్యూటీ డ్యూటీ కోసం చేయి. బట్ డోంట్ మిస్ డెస్టినేషన్, డోంట్ ఫర్గెట్ డెస్టినేషన్, రిమెంబర్ డెస్టినేషన్, వాక్ టువర్డ్స్ డెస్టినేషన్, వాక్ టువర్డ్స్ డెస్టినేషన్. అది అబ్రహాం లింకన్ చెప్తాడు, నువ్వు క్షేమ క్షేమ ఎంత నెమ్మదిగా నడుస్తుందో నువ్వు కూడా అంత నెమ్మదిగానే నడు, క్షేమ ఎంత నెమ్మదిగా నడుస్తుందో నువ్వు కూడా అంత నెమ్మదిగా నడువు, కానీ డెస్టినేషన్ మార్చిపోవద్ద. నువ్వు మీరు పరిగెట్టుకెళ్ళిపోకండి, రాంగ్ పాత్రలో రాంగ్ పాత్రలో పరిగెట్టుకెళ్ళిపోవడం కంటే రైట్ పాత్ర క్షేమలాగే నడవండి. ఆ రోడ్డు తప్పకూడదు, ఆ రోడ్డు తప్పకూడదు. మీరు పరిగెట్టుకెళ్ళి గుర్రంలాగా పరిగెట్టక్కర్లేదు, గుర్రంలాగా అబ్రహం లింకన్ చెప్తాడు, గుర్రంలాగా పరిగెట్టక్కర్లేదు. క్షేమ క్షేమ ఎంత స్లోగా నడుస్తుందో అలాగ స్లోగా నడవండి. రోడ్డు తప్పొద్దు, సబ్జెక్టు విడిచిపెట్టద్దు, రోడ్డు తప్పొద్దు. మీరు అది చిన్నదిగా నడిచిన రెండు రోజులు ఆలస్యమైనా మీ గమ్యానికి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుంది, వాక్ టువర్డ్స్ డెస్టినేషన్. మూవ్ టువర్డ్స్ డెస్టినేషన్. డోంట్ మిస్ డెస్టినేషన్, డోంట్ ఫర్గెట్ డెస్టినేషన్. అబ్రహం కలిసి ఇవాళ గురువుని వదిలేసాడు, ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాం, ప్రయాణం చేసి వచ్చేసాడు. పక్షులు ఎక్కడికెక్కడికి పైకి ఎగిరిపోయి తిరుగుతూ ఉంటుంది, నీకు అర్థమవుతుందా? సాయంత్రం అయినప్పటికి గూడు దగ్గరికి వచ్చేస్తుంది, సాయంత్రం అయినప్పటికి వచ్చేసిన గూడు దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కడికో ఎక్కడికి వెళ్ళాం, వెళ్ళి ఎక్కడో ఏదో చెప్పి ఏదో చెప్పాను, చివరికి మన ఇంటికి మనం వచ్చేద్దాం అది. సో లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.